शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। शिवशक्त्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। अतः स्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कदमकृतपुण्यप्रभवति। सदन्यपाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया। भयातातुं दातुं फलमपि च वाञ्छा समधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणो। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। ముందుగా లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి అయిన తల్లికి నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మనకి బ్రహ్మశ్రీ సామ్వేద షణ్ముఖ శర్మ గారు పూజ్య గురువులు. మనందరినీ ఆయన శిష్యులుగా అంగీకరించడం మన పూర్వజన్మ సుకృతం. గురువుల శరీరము మాంసమయ శరీరం కాదు, అది మంత్రమయ శరీరం. అది స్వయంగా నీ ఆరాధ్య దైవమే. దైవానికి గురువుకి తేడా ఉండదు. శ్రీ గురుభ్యో నమః. మన మొదటి సభ్యులందరికీ నమస్కారములు. చిన్నవాళ్ళకి ఆశీర్వచనాలు. ఈ నెల మురళికి మోడరేటర్గా నన్ను పెట్టినందుకు విద్యమ్మకి ధన్యవాదాలు. ఈరోజు మన మురళి భాను విద్య నుంచి మొదలవుతోంది. సహస్ర శీర్షవదన నామం నుంచి శ్రీకంఠార్థ శరీరిణి శరీరిణి నామం వరకు ఈరోజు శీర్షిక జరుగుతుంది. భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి 55 నుంచి 61 శ్లోకాల వరకు గంగరాజు గారు చెప్తున్నారు. 62 నుంచి 72 వరకు రాజేశ్వరి గారు వివరిస్తున్నారు. లలితమ్మ గురించి మన 14 మంది వక్తలు అమ్మవారి శక్తి గురించి, వైభవాన్ని గురించి, మంత్రశక్తి గురించి వివరిస్తారు. ఇక విందాము మరి. అందరూ ఎంతో ఉత్కంఠతతో ఉన్నారు. వింటున్న వారికి, ప్రసంగిస్తున్న వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు. ఇప్పుడు ముందు భగవద్గీత స్టార్ట్ చేద్దామండి. గంగరాజు గారు,
శ్రీకృష్ణ శరణం నమః. సభాభ్య సభావతి భో నమో నమః. ఇది నేను మొదటిసారి మురళిలో మాట్లాడటం, తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఇక మనం భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో స్థితి ప్రజ్ఞల గురించి క్రితం మురళిలో మనం తెలుసుకోవడం మొదలుపెట్టాం, మరణం చేసుకోవడం మొదలుపెట్టాము. 5 ప్రధాన లక్షణాల గురించి మాట్లాడుకున్నాం 4 శ్లోకాల్లో స్థిత ప్రజ్ఞతలకు. 5 మొదటిది ప్రజాహతి శరకామాన్, సర్వమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టేస్తుంది ఒకటి. 2వది ఆత్మన్యే వాత్మనాతుష్ట, భక్తిపరంగానూ జ్ఞానపరంగానూ సచ్చిదానంద స్థితిలో తనయందు తానే ఆనందించేట్టు ఉండడం, సర్వగతమైన పరమాత్మే అనుభూతిలో ఉంచుకోవడం. ఇంకా 3వది ఈతరాజ భయక్రోధ స్థితి మునిచ్చది. ఇది మనం చాలాసార్లు విన్నాం. దుఃఖం కలిగినా సుఖం కలిగినా సాధనా స్థితిలో ప్రకటించుకోకుండా ఉండడం ఒకటి, సిద్ధ స్థితిలో ప్రకటించుకోకుండా ఉండడం, నిగ్రహించకుండా ఉండడం 2. జ్ఞాన స్థితిలో అయితే దుఃఖం సుఖం తనకనే తాకకుండా ఉండడం, అది 3వది ముఖ్యమైనది. ఇక 4వ లక్షణం సర్వత్రా అభిస్నేహ, దేనితోనూ తీవ్రమైన స్నేహం పెంచుకోకుండా ఎవరి మీద శత్రు మిత్ర భావాలు లేకుండా ఎంత మేరకు జీవనయాత్రలో ప్రారంభవశాత్తు మనకు తాగితే అంతవరకే స్నేహం ఉంచుకొని దాని మీద దేనికి జిడ్డుగా అంటించుకోకుండా ఉండడం, ఇక ఐదవది ఇంద్రియములను ఇంద్రియార్థములను రెండింటినీ నిగ్రహించుకోగలడం. ఉదాహరణకు ఇంద్రియం ఒక నోరైతే ఇంద్రియార్థము రుచి అవుతుందన్నమాట. మరి ఇంద్రియ నిగ్రహణం ఎలా? దీనికి గీతాచార్యుడు అంటాడు, కూర్మం గాని సర్వసహ, అంటే కూర్మము అంటే తాబేలు ఎంత తన అంగములను ఎలా లాక్కుంటుందో అలా అని. స్తత్తడు కూడా ఇంద్రియములను తన ఇంద్రియార్థముల కొరకు ప్రయోగించకుండా నిగ్రహించుకుంటాడనమాట. స్థితప్రజ్ఞుడు తన పోషణకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉపయోగించుకుంటూ దాని వెంట ఇంద్రియార్థముల వెంట పడకుండా ఉండడం, అంతర్ముఖంలో నిగ్రహ శక్తి పెంచుకుంటూ ఉండడం. అయితే గురువు గారు అంటారు, నిగ్రహం కూడా ఎప్పుడు గడవాలో తెలియాలి, ఎప్పుడు అంతర్ముఖం చేసుకోవాలో ఆ పట్టు కూడా తెలియాలి అని సూచించారు గురువు గారు. నిగ్రహం అంటే ఏంటి? విషయాన్ వినివర్తంతి నిరాహారశ్చ విహీన రసవర్జన్ రసోక్తశ్చ పరం దుష్పా నిదర్కతే. నిగ్రహం అయిన ఇంద్రియార్థముల వాసన నాశనం చేసుకోవడం కాదు, ఇంద్రియాంధ్రముల రసం మీద వ్యామోహం లేకుండా ఉండడం. ఇప్పుడు గురువు గారు మనకు ఉదాహరణ చెప్పారు, రావణాసురుడు వంటి వారు ఎంత తపస్సు చేసి ఎంత నిగ్రహ శక్తి పాటించినా కూడా వాళ్ళు ఆ రసాశక్తి విడిచిపోలేదు, అందుకే ఆ భావనలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తృప్తజ్ఞత అనలేము అన్నారు గురువు గారు. అంటే మనకు నిగ్రహం ఒక్కటే కాదు, ఇంద్రియార్థముల ఆసక్తి కూడా ఎదగాలని గురువు గారు మనల్ని సూచించారు, ఆదేశించారు. సరే నిగ్రహం ఇంద్రియార్థముల మీద ఆసక్తి పెట్టుకోము, మరి అది గట్టిగా పట్టుకోవాలి కదా, ఎలా? అరవై శ్లోకంలో వివరించారు గీతాచార్యులు. జటతోహ్యపి కౌంటేయ పురుషశ్చ విపశ్చిత ఇంద్రియాని ప్రామాక్షీని హరంతి హసభ్రహ్మణ. వేటగాడు తన వేటాడి జంతువు ఎలా గట్టిగా అదుపులో పెట్టుకుంటాడో అలా అని. ఇది భక్తి మార్గంలోనే కాదు, సాధనా మార్గంలో కూడా ఉన్నవారికి అవసరమే. గురువు గారు మనల్ని గుర్తు చేశారు, అలర్ట్నెస్ అన్నారు గురువు గారు. ఆ అలర్ట్నెస్ ఎప్పుడూ అవసరమే కదా, భక్తి మార్గంలో ఇంకా ఉండాలన్నమాట.
కందరాజు గారు కొంచెం మాట్లాడరా, కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడరా. హలో, ఇప్పుడు వినిపిస్తుంది కానీ ఇందాకలంతా ఏంటో కొంచెం దూరంగా వినిపించిందండి.
ఓకే, సో అరవై శ్లోకం దాకా ఉన్నాం కదండి, మనం నిగ్రహ శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. జితతోపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని పరమాధీని హరంతి ప్రసమం మనః. అలర్ట్నెస్ గురించి చెప్పారు గురువు గారు, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి అలర్ట్నెస్ ఇంకా ఎక్కువ ఉండాలి, ఎక్కువ పాటించాలని. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఆసక్తి ఉండకూడదు, గట్టి పట్టు ఉండాలి. మరి ఇది ఎలా పాటించాలి? 61వ శ్లోకంలో విన్నాం, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర యసేహి యస్సేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిర. మనస్సుని లాగేది ఇంద్రియములు, మనము మనస్సులో మన బుద్ధితో మనస్సుని ఆ నారాయణుడి మీద ఆశ్రయించి పూర్తిగా నిగ్రహం వహించాలి, పూర్తిగా నిగ్రహం పాటించాలి. ఎస్సేయి ఎస్సి ఇంద్రియాణి అంటే పూర్తిగా ఇంద్రియములను వశపరచుకోవడం. ఆసీత మత్పర, శ్రీకృష్ణుడు నాయందే బుద్ధి నిలిపిన వాడికే సాధ్యం అన్నారు గురువు గారు. మనకు ఉదాహరణకు చెబుతూ ప్రహ్లాదుడు, రమణ మహర్షి, స్థితప్రజ్ఞులు అన్నారు. మరి రావణాసురుడు లాంటి వాళ్ళు మత్పరహ లేని నిగ్రహం వల్లే స్థితప్రజ్ఞత లేకుండా ఉన్నారని స్పష్టం చేశారు. తామసికం నిగ్రహం కాదు, కావలసింది సాత్విక నిగ్రహం, ఈశ్వర చింతనతో నిగ్రహం శక్తి అవసరం అన్నారు. అంటే ఈ ఐదు లక్షణాలు, ఐదవ లక్షణమైన ఇంద్రియ నిగ్రహానికి రసాసక్తి లేకుండా ఉండి గట్టి పట్టుతో సాత్వికమైన ఈశ్వర చింతనతోనే స్థితప్రజ్ఞత అలవడుతుంది అని గురువు గారు మనకి సరళంగా మనకి వివరించారు. ఈ ఐదు లక్షణాలతో స్థితప్రజ్ఞత ఎలా ఉండదో తెలుసుకుందాం. మరి ఆ ఆచరణ ఎలా ఉండాలో రాజేశ్వరి గారి దగ్గర నుంచి విందాం. నమశివాయ. స్వస్తి.
చాలా బాగా చెప్పారండి గంగరాజు గారు. నిరాహారస్య దేహినః, ఇంద్రియాలను ఎండగొడుతున్నాం కానీ దాని వెనకాల రసం పోవటం లేదు మనకి. పరం దృష్ట్వా నివర్తతే, భగవంతునితో మనకి ఐక్యత వచ్చేంత వరకు ఆ రసం పోదు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే సాధనలో చాలా జాగ్రత్తగా పడాలి, జాగ్రత్తగా ఉండాలి సాధన చేసేటప్పుడు. చాలా బాగా చెప్పారండి రాజేశ్వరి గారు.
ఉన్నానండి నేను. నా మాట బాగానే వినబడుతుంది కదండి?
వినబడుతోంది, కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడండి.
అలాగే. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురుగారికి పాదాభివందనాలు. గురుభ్యో నమః. గురుకుల విద్యార్థులకు శుభాభివందనములు. సకల ఉపనిషత్తుల సారం భగవద్గీత. సాక్షాత్ భగవానుడు ఉపదేశించింది భగవద్గీత. గీత కొన్ని ఎకరాల పంట. రైతు ముందుగా కొంత మల్లినారు వేసి విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటిని తీసి తక్కిన పంట పొలాల్లో పండిస్తాడు. అలాగే సాంఖ్యయోగం అనే మడినారు వేసి దాని నుంచి కొన్ని ఎకరాలంటే 16 అధ్యాయాలు పండించబోతున్నారు కృష్ణస్వామి. స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి ఈ సాంఖ్యయోగంలో చెప్పుకుంటున్నాం. 18 శ్లోకాలుగా ఈ సాంఖ్యయోగం చివరిలో స్థితప్రజ్ఞుడి వివరణ ఉంది. ఈ స్థితప్రజ్ఞ శ్లోక పారాయణ వలన సాంఖ్యయోగం ఒక ప్రత్యేక గ్రంథంగా అధ్యయనం చేయడం అవుతుంది. మనసు బాగా తెలియాలి అంటే దాని తత్వం తెలియాలి. తత్వం తెలిసిన వాడికి మనస్తత్వం తెలుస్తుంది. మనస్సు తెలియాలంటే మనస్సు కంటే అతీతుడైన పరమాత్మను తెలుసుకోవాలి. ముందుగా మనస్సు ఎలా భ్రష్టమవుతుందో చెప్తున్నారు కృష్ణస్వామి 2 శ్లోకాలలో. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగతే సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహత్ స్మృతి విభ్రమః శృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భాష్యకారులు ఈ 2 శ్లోకాలు క్యాలెండర్ శ్లోకాలు అన్నారు. అంటే క్యాలెండర్లో అన్ని లీఫుల్లో ఈ శ్లోకాలు ప్రింట్ చేసుకుంటే రోజులు మారుతున్నాయి, శ్లోకాలు మారు. ఈ 2 శ్లోకాల్లో పూర్ణంగా జీవితానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. అయితే వివరణ, విషయవాంఛలు నిరంతరం చింతన చేయడం చేత ఆ చింతన ఈశ్వరుని వైపు తిరిగితే మహాసంతోషం, ప్రపంచం వైపు తిరిగితే మహాప్రమాదం. చింతన వలన సంఘం అంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది, సంఘంతో కామం ఏర్పడుతుంది. అయితే కామానికి రంగులున్నాయి, ఏమాత్రం ప్రవేశించినా ప్రమాదమే. చింతన సంగమం లోపల పనులు, కామం అంటే కోరిక బయట పని, ప్రమాదకరం. కామానికి స్నేహితుడు క్రోధం. ఈ 2 విషయాల్లో జాగ్రత్త అవసరమని కృష్ణ పరమాత్మే చెప్పారు. కామం షేడ్స్ లోభం మోహం, క్రోధం షేడ్స్ మదమాశ్చర్యాలు. ఉన్నవి 2, ఆ 2 6 శత్రువులు అయ్యారు, తస్మాత్ జాగ్రత్త. అయితే శంకరులు అన్నారు సమ్మోహం అంటే పాపకార్యాల మీద ఇచ్చ అని. కార్యాకార్య వివేక శూన్యత, వివేకం కోల్పోవడం, సమ్మోహం వలన స్మరణ శక్తి దెబ్బతింటుంది క్రమంగా. కానీ ముందుగా కోల్పోయేది స్మృతిశక్తి. స్మృతిశక్తి అంటే గుర్తుంచుకోవడం, అదే జ్ఞాపక శక్తి. గుర్తు రావలసిన శాస్త్ర వాక్యాలు, ఆచార్యుల దగ్గర తెలుసుకున్న సుజ్ఞాన వాక్యాలు కూడా పక్కన పెడతాడు. అప్పుడు బుద్ధి భ్రష్టమైపోతుంది. అటువంటి వాడు బాగా నశించిపోతాడు. ప్రహ్లాదుడు అన్నాడు ఇంద్రియాల పనులన్నీ విష్ణు వైపు తిప్పి చూడమన్నాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు, సీనాదు వర్ణించు జింహజింహ, సురరక్షకుని చూసి చూట్కులు చూట్కులు, శేషసాయికి మొక్కు సిరము సిరము. ఇంద్రియాలకు పనులు పెట్టు, భగవంతుని క్షేత్రాలు చూడు, ఆయన స్తోత్రాలు చదువు విను, క్రమంగా ఆయనతో నీకు సంఘం ఏర్పడుతుంది. ఆయనే కావాలి అన్న కోరిక కలుగుతుంది, భక్తి ఏర్పడుతుంది. నిత్యం విష్ణువుతో ఉన్న భక్తుడు బుద్ధి ఈశ్వరుడిలో లీనమైపోతుంది, తనకంటూ ఏమీ ఉండదు, వాడు స్థితప్రజ్ఞుడైపోతాడు. అవివేకికి ప్రీతి విషయాలయందు, వివేకికి విష్ణువునందు ఉంటుంది. వివేకి స్థితప్రజ్ఞుడవుతాడు, అవివేకి భ్రష్టుడవుతాడు. 64వ శ్లోకం. ఇంద్రియాలతో తిరుగు కానీ కంట్రోల్లో పెట్టుకో, పరమాత్మ కంట్రోల్ సుమా. రాగద్వేషాలు లేకుండా ఎవడు ఇంద్రియాలను తిరగనిస్తాడో వాడు ప్రసాదం పొందుతాడు, అంటే ప్రసన్నత పొందుతాడు. భగవద్ జ్ఞానం వల్ల మనకు వచ్చేది ప్రశాంతత, ప్రసన్నత. ఈశ్వర ఆరాధన వల్ల మనకు శాంతి లభిస్తే అది మనకి ప్రసాదం. మనసు అల్లకల్లోల స్థితి నుండి శాంతం అవడమే ప్రసాదం. 65వ శ్లోకం. అటువంటి ప్రసాదం లభించిన సాధకుని కన్ని దుఃఖాలు నశిస్తాయి. నిర్మల అంతఃకరణ కలవాడే వాని బుద్ధి పూర్ణంగా భగవంతుని అందే ఉంటుంది. 66వ శ్లోకం. మనస్థైర్యం లేనివాడికి అంటే అయుక్తునికి పరమాత్మ గురించి అంటే ఆత్మజ్ఞానం గురించి ఎరుకు నిలబడదు. యుక్తునికి ఎరిగిన దానిపై భావన అంటే చింతన, అదే నిరంతర ఆత్మచింతన ఉంటుంది. పూర్ణ బ్రహ్మమునందే ఉంటాడు. భావన ఉన్నవాడికే శాంతి, శాంతి ఉన్నవాడికే సౌఖ్యం. చాగయ్య కీర్తన గురించి గురువు గారు ఇక్కడ ప్రస్తావించారు, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నది. అందుకనే మన లలితమ్మ భావనాగమ్య. 67వ శ్లోకం. ఇంద్రియాలతో మనసు పరిగెడితే వాడు అల్లకల్లోలమైన నీటి ప్రవాహంలో, చుక్కాను లేని అవవలే విషయ సుఖాలనడి నీటి ప్రవాహంలో, ఇంద్రియానుభవమునడే గాలిచే మనస్సు బలాత్కారంగా తోయబడి ఆత్మానందమునడి గమ్యం నుంచి సాధకుడు భ్రష్టమైపోతాడు. అందుకనే మనస్సును అనుసరించి ఇంద్రియాలను నడపాలి, కానీ ఇంద్రియాలతో చెప్పాలి, నేను చూస్తున్నది లోపల మాధవుని, నువ్వు కూడా లోపలికి రా అని లాక్కోవాలి, మనసును ట్రైన్ చేయాలి. 68వ శ్లోకం. గొప్ప బాహుబలం గల అర్జున, ఇంద్రియాలను నిగ్రహించి నాయందు భారముంచు, అప్పుడే నువ్వు స్థిత ప్రజ్ఞుడిగా స్థిరంగా ఉంటావన్నారు కృష్ణస్వామి. 69వ శ్లోకం. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి, యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతో మునిహే. శంకరుల వ్యాఖ్యానం ఈ శ్లోకానికి, స్థితప్రజ్ఞుడు జగత్తును మిజ్జుగా చూస్తాడు, సమస్త ప్రాణులు జగత్తును సత్యంగా చూస్తాడు. పరమేశ్వరుడిలో మనం ప్రపంచాన్ని చూస్తాం, యోగి ప్రపంచంలో పరమేశ్వరుని చూస్తాడు. జగత్తు అంతా భ్రమదృష్టి ఉండాలి, అన్నిటి ఎందు ఒక్కదాన్ని ఎవరు చూస్తారో వారు ధన్యులు. సమస్త ప్రాణులకు ఆత్మ విషయ బుద్ధి రాత్రి, స్థితప్రజ్ఞుడికి అది పొగలు. ఇంద్రియానుభవములకు సంబంధించిన బుద్ధి సమస్త ప్రాణులకు పొగలు, యోగికి మాత్రం అది రాత్రి, కానీ చూస్తుంటాడు. 70వ శ్లోకం. అనేకమైన దానిలో ఏకమై ఏది వ్యాపించి ఉందో గ్రహించిన వాడు సముద్రం లాంటి వాడు. అయితే సముద్రాన్ని ఇక్కడ ఎందుకు పోల్చారు అంటే, సముద్రానికి సాటి మరొకటి లేదు. తనలో కలిసిన నదులు వికారాలు ఏమీ సముద్రం తనలో ఆపాదించుకోదు, సరికదా? నదిని తన కింద మారుస్తాడు. నదులు కలిసేయన సంభరం లేదు, నదుల్ని కలవమని అడగనూ లేదు, తాను తానుగా ఉంటాడు ఎప్పుడూ స్థితప్రజ్ఞుల్లాగా. 71వ శ్లోకం. సముద్రం వలె ఉన్న ఆత్మమనన శీలుడు స్థితప్రజ్ఞుడు, శాంతి పొందుతాడు. పరమాత్మ వచనమే పరమవచనము, దానికి మించింది మరొకటి లేదు. ఈ స్థితప్రజ్ఞ స్థితి పొందిన వాడిని బ్రహ్మీ స్థితి పొందినవాడు అంటారు. ఈ స్థితి పొందిన వాడికి మోహం కలగదు. 72వ శ్లోకం. అర్జున, స్నేహమో కారుణ్యమో ఎవరి ఎందు చూపించాలో వారి ఎందు మాత్రమే చూపించి విరుద్ధమైన కామం పతనం చేస్తుంది. శోకం మాని శాంతి మనస్కుడివై కర్తవ్యోన్ముఖుడు కమ్ము. స్వధర్మానీశ్వరాత్మ బుద్ధితో ఆత్మానాత్మ వివేకం కలిగి స్థితప్రజ్ఞత జీవితం చివరి వరకు సాధన చేసిన వాడు బ్రహ్మీస్థితి పొందుతాడు. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్ ప్రతిపాదకం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంహాదే సాంఖ్యయోగానామ ద్వితీయోధ్యాయం సమాప్తం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
రాజేశ్వరి గారు, మీరు స్థితప్రజ్ఞ లక్షణాల గురించి కూలంకషంగా వివరించినందుకు చాలా సంతోషం అండి. మీరు చెప్పినట్టుగా, అంటే కృష్ణుడు చెప్పినట్టుగా,
మీనమ్మత గారు
చెప్పండి.
మాతాజీ మారపల్లి గారు ఉన్నారండి లైన్ లో. నమస్కారం అండి మారపల్లి గారు, మురళికి స్వాగతం.
నమస్కారం అండి అన్నయ్య గారు. మారేపల్లి సూర్యనారాయణ గారికి నమస్కారములు. మీరు ఈనాడు మా లలితకు విచ్చేసినందుకు మా అందరి తరపున మీకు అభివందనములు. గురువు గారు చేస్తున్న అనేక ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం కోసం మరియు సనాతన ధర్మం పట్ల అవగాహన మక్కువ కల్పించే భావనలో భాగంగా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థకు బ్రహ్మశ్రీ సామ్వేద షణ్ముఖ శర్మ గారు మేనేజింగ్ ట్రస్టీగా, మారేపల్లి సూర్యనారాయణ గారినేమో ట్రస్టీగా నియమించారు. మారేపల్లి సూర్యనారాయణ గారు మితభాషి, నిగర్వి, సేవా తత్పరులు, ఇటువంటి ఉన్నత సుగుణాలు వారికి ఉండడం వలన అందరికీ తల్లో నాలుగుగా ఉంటారు. మారేపల్లి సూర్యనారాయణ గారిని మన మురళి సభ్యులందరినీ ఉద్దేశించి ఋషిపీఠం గురించి, ఋషిపీఠం కార్యక్రమాల గురించి మాట్లాడమని కోరుతున్నాను. సూర్యనారాయణ గారు.
ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.
నమస్కారం
అండి. గురువే నమః. నమస్కారం. శ్రీవాయ గురువే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ శార్వరీ నామ సంవత్సరం శుభాకాంక్షలు అండి. మంత్ర మీనాక్షి గారు, విద్యా తాటం గారు, శాంతి ఆకలి గారు, మాధురి విఠాలమూర్తి గారు, రామధు మహంకాళి గారు, అలాగే అందరు పార్టిసిపెంట్స్ అందరికీను, ఋషిపీఠం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, త్రూఅవుట్ ది వరల్డ్ అందరికీ కూడా గురుగారి యొక్క ఆశీస్సులు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వి కంగ్రాచులేట్ ద టీచర్స్ అండ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ క్రమశిక్షణతో మీ అందరూ కూడా ఈ గురుభ్యమన కార్యక్రమం చేస్తూ ఇండియన్ వాల్యూస్ కల్చర్స్ సనాతన ధర్మం గురించి చాలా పాల్పడతారు. అమెరికాలో ఉండి కూడా మీరు అలా అత్యద్భుతమైన సేవ చేస్తున్నారని గురుగారు ఎప్పుడు ఉంటారు. గురుగారు పట్ల నాతో ఏం చెప్పారంటే వారి యొక్క అభయ వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ తెలియపరచమని చెప్పమని చెప్పారు. గురుగారికి ఏమిటంటే ఈ విపత్కర సమయంలో ఏం చేస్తున్నారంటే అనుష్ఠానంలో ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు వారు పుస్తకాలు రాయడంలో. అందుకని అందరికీ ఈ టైంలో అభయం చెప్పాలి అని చెప్పని రోజు మీరు చూస్తూనే ఉంటారు. అభయ వాక్యాలు చెప్తున్నారు వారు అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం మీ అందరూ కూడా చూసి ఆనందంగా చెప్పుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు గురువు గారు ఇది ఫౌండర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్. ఈ చారిటబుల్ ట్రస్ట్ చాలా యాక్టివిటీస్ చేస్తుంది, మీతో కొన్ని పంచుకుంటాను. ఈ లోపల ఏంటంటే రెండు విషయాలు, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ వీఆర్ గెటింగ్ ఎక్సలెంట్ సపోర్ట్. మనకి అమెరికాలో ఉన్నటువంటి మన ఋషిపీఠం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఋషిపీఠానికి గురువు గారికి కూడా అత్యుతమైనటువంటి సపోర్ట్, మాకు ఏది కావాలన్నా కూడా వారి మీద అందరూ చేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది భాగవతం బుక్ ఇంగ్లీష్లో అత్యద్భుతంగా నారాయణ విజయ్ గారు వాళ్ళందరూ కలిసి అందరూ చేశారు. అది చాలా శ్రమతో కూడినటువంటి పని. ఇది ఎందుకంటే ఇట్స్ మోర్ దాన్ అబౌట్ వెరీ బిగ్ ఇది వెంచర్. అది చాలా అత్యద్భుతంగా చేశారు. ఇప్పటికీ ఆల్రెడీ 1000 కాపీస్ కంప్లీట్గా చెప్తానండి. రెండోది ఏంటంటే మీ గురుభ్యమ కార్యక్రమంలో కూడా కంటిన్యూస్గా అందరూ మన వాళ్ళు లీడ్ తీసుకొని సరిగ్గా చేస్తున్నారు. దాంతో గురుగారు కూడా ఎప్పుడు కూర్చేస్తుంటారు. గురుజ్ఞానం కార్యక్రమంలో మన వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు. భారత సంతతి వాళ్ళందరూ కూడా మన యొక్క వాల్యూస్ గురించి చెప్తున్నారు అని చెప్పి ఆనందపడుతున్నారండి. అలాగే కంటిన్యూ చేస్తూ కూర్చున్నాం. అలాగే మన యొక్క ఋషిపీఠం చారిటబుల్ గురించి చాలా కార్యక్రమాలు చేస్తుందండి. దాంట్లో కొన్ని మీకు చెప్తాను. మేము చేస్తున్నామంటే అంటే స్కాలర్షిప్స్ ఫర్ పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మేము ఇస్తున్నామండి. దీని ఖర్చు కూడా వచ్చిన డొనేషన్ గురించి మేము చేస్తుంటాం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ కూడా చేస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా అది డాక్టర్ గాయత్రి గారు అని చెప్పి ఎమినెంట్ ఆవిడ ఇది ఆయుర్వేదిక్ డాక్టర్ గారు అలాగే మొట్టమొదటి మనతో ఒక ఋషిపీఠం అంటే వారికి విధమైనటువంటి ప్రేమాధ్యను ఎప్పుడు చేస్తుంటారు. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే గోసేవ అండి. గోసేవ అనేది మన రాజమండ్రిలో మన గురుగారి యొక్క స్థాపించినటువంటి వల్లభగణపతి గుడి దగ్గర మనకు ఉండేది. ఇది కాకుండా వివిధ గోసేవలు కూడా మనకు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ చేసినప్పుడు మేము చేస్తుంటాం. అట్లాగే ఈ గోసేవ సంబంధం ఏంటంటేనండి పంచ గవ్య మీద ఒక స్పెషల్ సెమినార్ ఒకటి పెట్టాం. దాంతో ఏమంటే హైదరాబాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గోశాలలో కూడా కొన్ని కొన్ని ఇతోతికంగా సహాయం చేయగలిగాము కొంచెం ఇంటి మాత్రం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా అండి ఎమినెంట్ పర్సనాలిటీస్ మామూలుగా ఆధ్యాత్మికవేత్తలు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి ఇన్ వేరియస్ ఫీల్డ్స్ లో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఋషిపీఠం పురస్కారం అని చెప్పి మేము చేస్తుంటామండి. ఈ సంవత్సరం కూడా మార్తి వెంకటరామ శర్మ గారు అని చెప్పిన వారు సంస్కృత్ స్కాలరు వారు వారిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. మీ యాక్చువల్గా పెట్టుకున్నాం కానీ బికాస్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ దీన్ని పోస్ట్ పోండి అండి. అలాగే శివపదం గురువు గారు ఎంతో కష్టపడి 1000 రాశారు వాళ్ళు. దానికి ఏంటంటే కాంపిటీషన్స్ అంటే పాపులరైజ్ చేయాలని చెప్పి దేశం చేసినట్లయితే వెరీ గుడ్ రెస్పాన్స్. కాకినాడలో రాష్ట్రం కండక్ట్ చేస్తాం, హైదరాబాద్లో కండక్ట్ చేస్తాం, ఇలాగే చేస్తాం. ఇది కాకుండా త్రూ అవుట్ ది వరల్డ్ మీకు అమెరికాలో తెలుసు గురువు గారు చుమ్మ కూడా మీరు శివపదం పాటలు ప్రోగ్రామ్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు వాణి గారి ఆధ్వర్యంలో. అట్లాగే ఆస్ట్రేలియాలో చేశారు, ఇంగ్లాండ్లో చేశారు. ఇట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి బుక్స్ మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది మీకు తెలుసు, ఈ మ్యాగజైన్ కూడా వస్తుంది మనకి ఫిజికల్గా చేస్తుంటాం. ఇది కాకుండా ఏంటంటే గురుగారు రాసినటువంటి పుస్తకాలు మిగతా వాళ్ళందరూ కూడా రాసినటువంటి కూడా మేము ఋషిపీఠం తరఫున మేము చేస్తున్నాం. అది మీ అందరికి తెలుస్తుంది. రెండవది సిరీస్ అంటే పెన్ డ్రైవ్స్ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసాం. అది దీనిలో ఏంటంటే చాలా మంది స్పాన్సర్ చేసినప్పుడు ఏంటంటే సిడీస్ లో ఉన్నప్పుడు అంటే వాళ్ళ పేరు రాయడం, అలాగే పెన్ డ్రైవ్ చేసినప్పుడు కూడా ఫలానా వారు స్పాన్సర్ చేశారని చెప్పడం, అదే బుక్స్ ప్రింటింగ్ అప్పుడు కూడా ఏ బుక్ చేసినట్లయితే ఏ దంపతులు వారు ఎవరు చెప్తే వారి పేరు గురువు గారు వారి ప్రాసెస్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇది కాకుండా ఇది వేద విద్య కూడా చాలా ప్రోత్సాహం చేస్తుంటాం. అలాగేను ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే దేశ శ్రేయస్ కోసం ఏంటంటే చండీయాగం, రుద్రాభిషేకం, రుద్రహోమం, గణపతి హోమం ఇట్లా వేరు వేరు చాలా కార్యక్రమాలు వేరు వేరు చోట్ల చాలా చోట్ల వరంగల్, రాజమండ్రి, హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి ఇల్లు చూస్తుంటే. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా విపత్ కాలంలో ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఫండ్కి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఒక డొనేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అది ఇలాగే సేల బుక్స్ కానీ సిడీస్ కానీ వీటిలో వచ్చినటువంటి ఇన్కమ్ లో కానీ గురువు గారు ఒక పైసా తీసుకోరు, వారికి వచ్చిన గురుదక్షిణ డబ్బులు మాత్రమే తీసుకుని సార్ తప్పని తీసుకోరు. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు సార్ మేము ఏదైనా స్పాన్సర్ చేయాలంటే ఏమిటి అది అని చెప్పిన బేస్ మీద ఏ యాక్టివిటీకి చేయాలన్నా కూడా మీరు చేయొచ్చు. దానికి ఏంటంటే మీరు చేసిన తర్వాత మీరు ఫుల్ ఫర్టిలైజ్ పంపిస్తాం. రెండు నేను రుచి పెట్టిన చార్జెస్ రెండు స్పెషల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి ఏటీజీ కింద ఇండియాలో ఉన్న వాళ్ళు స్పాన్సర్ చేసిన డబ్బులకి ఎగ్జామ్స్ ఉన్నారు ఏటీజీ వస్తుందండి. అట్లాగే ఫారిన్ కంట్రీ నుంచి ఇప్పుడు అమెరికా నుంచి వాటి నుంచి వచ్చిందానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అంటే మనకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు రెమిటెన్సెస్ అండ్ ఆల్ దింగ్స్. కాబట్టి మనకి ఆ అకౌంట్ కూడా మేము పంపిస్తుంటాం. ఏ యాక్టివిటీకి అందరూ స్పాన్సర్ చేయొచ్చు, అందరికీ గురువు గారికి బిల్కా ఇవన్నీ కూడాను గురువు గారు చూస్తారు అనౌన్స్ చేస్తుంటారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీను ఈ ప్రోగ్రామ్ అత్యద్భుతంగా మీరు చేస్తున్నారు, గురువులందరికీ నమస్కారం. పార్టిసిపెంట్స్ అందరూ కూడాను ఐ విష్ ది ఫంక్షన్ ది ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ సక్సెస్ అండి, అత్యద్భుతంగా జరుగుతుంది, జరుగుతూ ఉండాలి ఎలా కూడా గురువు గారి యొక్క ఆకాంక్ష కూడా అదే కూడా. నమస్కారం. హలో హలో చాలా అండి. హలో హలో
సూర్యమూర్తి గారు ధన్యవాదాలండి. మీకు మాకు ఇంత చక్కగా ఇంత విశదంగా విపులీకరించి చెప్పినందుకు ధన్యవాదాలండి. చాలా బాగుంది, మేము అందరం తప్పకుండా ఆచరిస్తాం.
ఓకే నమస్కారం అమ్మ, థ్యాంక్ యూ.
నమస్కారం అండి. ఓకే ఇప్పుడు మన లలిత ప్రారంభిద్దామా? పవన్
ప్రారంభించండి.
ఓకే ముందుగా తొలి పలుకులు ఏంటంటే కిందటి మురళ్ళలో పంచకృత్య పరాయణ దాకా చెప్పుకున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవి పర్వాలుగా తీసుకుంటే అందులో ఉన్న చైతన్యం పార్వతి. ఆమెను శ్రీచక్రం మధ్యంలో బిందువు, ఆ బిందు పైనేమో సింహాసనం, దానిపైన కామేశ్వరుడు, కామేశ్వరిని అంక భాగమున కామేశ్వరి. ఈ శ్రీచక్రం ఏమో 5 కోశాల కింద మనం చూసుకోవచ్చు. ఆ బిందువే చైతన్యం అన్నమాట. అంటే ఈ బిందువే విస్తరిస్తేనే శ్రీచక్రం అయింది, అదే చిన్నగా అయిపోతే అది బిందువు అవుతుంది. చంద్రమండల విద్య అనగా శ్రీచక్రంలో అమ్మవారిని ఆరాధించవలసిన విధానం. బిందువేమో ఏకం, అదే ఎక్స్పాండ్ అయితే త్రికోణాలు, అది అనేకం అవుతుంది. మనకి పక్వం రానంత వరకు ప్రపంచంలో తిప్పుతూ ఉంటుంది అమ్మవారు. అక్కడే మనకేమో తిరోధానం అంటే బంధం, అనుగ్రహం అంటే మోక్షం. ఇప్పుడు సునీత కొత్తపల్లి గారు బాణ విద్య నుంచి విషయాలు మనకి తెలియపరుస్తారు. సునీత గారు
హలో.
చెప్పండి.
నమస్కారం అండి అందరికి. చెప్తున్నా నమః. అమ్మవారి ఉపవాసనలకు ఉత్తమమైన ఆలంబనలు చేయాలి అని గురువుగారు చెప్తున్నారు ఇక్కడ. అవి గురుద్వారా సుచిక్షితంగా పొందిన శ్రీచక్రం ఒక ఆలంబన, ప్రతిమ ఒక ఆలంబన, కలశం ఒక ఆలంబన, సూర్యుడు ఒక ఆలంబన. ఇదే భానుమండల మధ్యస్థ. చంద్రమండలం, సూర్యమండలం కూడా తల్లి. సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ మండలంలో ఉన్న అమ్మవారిని అర్ఘ్యము, అర్చన, సంధ్యావందనాలతో ఆరాధించాలి. గురుగారు ఇక్కడ 2 శ్లోకాలు చెప్తున్నారు. సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపుర సుందరి పాశాంకుశ ధనుర్బాణహస్తాం జాయేత్ సుసాధక. ఇంకొకటి, పాశాంకుశ ధనుర్బాణధర మరుణ విగ్రహం భానుమండల మధ్యస్థాం జాయేత్ త్రిపుర సుందరి అని ధ్యానించాలి అని చెబుతున్నారు. ఇది విష్ణు భక్తులకు విష్ణు స్వరూపము, శివభక్తులకు శివలింగము, శ్రీచక్ర ఉపవాసులకు ఇదే శ్రీచక్రము. భానుమండల మధ్యస్థ గురించి చెబుతూ దహర విద్య గురించి వివరిస్తున్నారు. అనాహత పద్మంలో అమ్మవారిని ధ్యానించే పద్ధతి. అనాహత పద్మంలో 12 దళాలు ఉంటాయి. ద్వాదశ అనగా ఆదిత్యుడు. హృదయ పద్మంలో అమ్మవారిని ధ్యానించటం ఒక పద్ధతి. ఏ దేవతనైనా ధ్యానించవలసిన 3 ప్రధాన కేంద్రాలు హృదయాకాశం అంటే భానుమండలంలో, చిత్తాకాశం అంటే భూమధ్యంలో, చిదాకాశం అంటే సహస్రారం దగ్గర ధ్యానించాలి. హృదయ మండలంలో ఉన్న తల్లి పేరు భైరవి. భైరవుని శక్తి భైరవి. భరత్వ, రమణత్వ, వమనత్వములు చేసే భైరవుని యొక్క శక్తి కనుక భైరవి. అమ్మవారిని కుమారిగా కన్యాపూజలు చేసేటప్పుడు 12 ఏళ్ల వయసు కలిగిన బాలికకు భైరవి అని పేరు. భగమాలిని అనగా అమ్మవారి తిది నిత్యా దేవతల్లో ఒకరు. భగ అనగా ఐశ్వర్యము, వెలుగు అని అర్థం. ఐశ్వర్యములు, కాంతుల వరుసలు కలిగి ఉన్నది కనుక భగమాలిని అయినది. ద్వాదశాదిత్యులు 12 మంది, ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరు అది దేవతలు. ఇది బగుడితో ప్రారంభమైన మాల కాబట్టి భగమాల. పద్మాసన. ఈ ఆసనం కాంచీపురంలో కామాక్షి వేసుకున్నది. ఇక్కడ రెండు పాదాలు చూపిస్తూ ఉంటుంది. మన హృదయంలో భావించేటప్పుడు పద్మాసనంలో కూర్చున్నట్టు భావించాలి. ఇలా కూర్చున్నప్పుడు జాగరణ అయిన కుండలిని శక్తిని కలిక అంటారు. భగవతి. శ్రీలింగంలో ఉంటే భగవతి, పులింగంలో ఉంటే భగవాన్. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ మూడు పర్యాయ పదాలు. భగము అనగా ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము, శ్రీ. ఇవి ఆరు సంపూర్ణంగా ఉంటే భగవాన్ అంటారు. భగము కలది భగవతి. ప్రపంచంలో ఉత్పత్తి, ప్రళయము, రాకపోక, ఏ జీవిని బంధించాలి, ఏ జీవికి మోక్షం ఇవ్వాలి అని ఎవరికి తెలుసో వారినే భగవాన్ అనాలి. పద్మనాభ సహోదరి అనగా సూర్యుని యొక్క సోదరి. కాంచీక్షేత్రంలో తల్లి కామాక్షి, తండ్రి ఏకాంబేశ్వరుడు, సోదరుడు వరదరాజ దర్శనమిస్తున్నారు. మధురలోని విష్ణు క్షేత్రంలో విష్ణువు అలగల్ విష్ణువుగా ఉంగరంతో కనిపిస్తారు. శివుడిని, శక్తిని, విష్ణువుని కలిపి ధ్యానించటం ఒక విశేషం. శివుడు వ్యాపించిపోతే విష్ణువు, అదే శక్తి. శక్తి యొక్క పురుష రూపమే విష్ణువు. ఇద్దరు ఒకటే కనుక ఇద్దరు సోదరి సోదరులే. ఇక్కడ గురువు గారు మూర్తిత్రయ రహస్యం గురించి చెబుతున్నారు. సృష్టి అందు పరంజ్యోతి ప్రకాశించి క్రమంగా మూడు కాంతి వలయాలుగా వచ్చినది. ఒక భాగం నుండి బ్రహ్మలక్ష్మి, ఇంకొక భాగం నుండి శివుడు సరస్వతి, మరొక భాగం నుండి ఉమా విష్ణువు వచ్చారు. వీరందరూ కవలలు, సోదరి సోదరులే. సోదరి అనగా సమాన లక్షణం కలిగినటువంటి శక్తి ఇద్దరికి ఉన్నప్పుడు సోదరి స్థానంలో చెబుతారు. బ్రహ్మగారు తన సోదరిని విష్ణువుకి ఇచ్చారు, విష్ణువు తన సోదరిని శివునికి ఇచ్చారు, శివుడు తన సోదరిని బ్రహ్మకి ఇచ్చారు. సృష్టితో పాటు వచ్చిన సంపదని ఎవరైతే స్థితి చేస్తారో వారికి ఇస్తే చక్కగా వినియోగిస్తారు కాబట్టి విష్ణువుకి లక్ష్మిని. స్థితికారకుడికి ఆయన నుంచి వచ్చిన శక్తి లయకారకుడిగా పక్కన ఉంటే జాగ్రత్తగా వెళుతుంది కాబట్టి శివుడు, పార్వతి. సృష్టికర్త అయిన బ్రహ్మకు జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతిని ఇచ్చారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న విభవనావళి. ఉన్మేష అనగా తెరచుట, నిమిష అనగా మూయిట. తెరచుటంలో ఉత్పన్నం, మూయటంలో విపన్నం, మధ్యలో స్థితి. మనకు కన్ను తెరిచి మూయటం ఎంత సులభమో అమ్మకు సృష్టి స్థితి లయలు అంత సులభమో. జగన్నాథ క్షేత్రంలో స్వామి రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. ఆ క్షేత్రంలో ఆయనకు రెప్పలు ఉండవు. గుండ్రపు కళ్ళు అనగా అనంత దృష్టి ఉన్నాయని చక్రవాక్యాన్ని వ్యవహరిస్తారు. ఉపనిషత్తు ప్రతిపాదించిన మూడు అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లోనూ విశ్వరూప తైజస ప్రాజ్ఞులుగా ఉన్న తల్లే సమాధి అవస్థలో తురీయ భూమికలో సర్వావస్థ వివర్జితగా ఉన్నది. అదే అకార, ఉకార, మకార తురీయముతో భావిస్తున్నది. ఆ తల్లే సృష్టి, స్థితి, సంహార, తిరోధార, అనుగ్రహం అనే పంచకృత్యములతో ప్రపంచంలోనూ వ్యాపించి ఉంది, ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. అటువంటి ఆ తల్లే పద్మనామ సహోదరిగా సూర్యమండలంలో ఉంటూ ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నది. వియచక్రం అనగా ఆకాశ చక్రము, అనగా బయటకు కనపడే మహా ఆకాశము. దీనికి మూలమైనది చిదాకాశము, మన హృదయంలో ఉండేది హరాకాశము. ఈ మూడు ఆకాశములు శ్రీచక్ర స్వరూపముగానే భావన చేయాలి. శివ, విష్ణు, శక్తి మూడు తత్వముల అనుసంధానం ఒక గొప్ప యోగము. ఈ రహస్యాన్ని మొదట చెప్పిన వారు శంకరుల వారు, తర్వాత అప్పయ్య దీక్షితుల వారు. వీరు రత్నత్రయ పరీక్ష అనే గ్రంథం రచించారు. సహస్ర శేష వదన, సహస్రాక్షి, సహస్రపాత్. ఇది సూర్యపరంగా భావన చేస్తే అనంత కిరణాలు ఉన్నాయి కాబట్టి సహస్ర కిరణాలు. అవి ఎక్కడైనా ప్రసరిస్తాయి కాబట్టి పాదములు. అవే ప్రపంచం అంతటికి దృష్టిని ఇస్తున్నాయి కాబట్టి అక్షి. జ్ఞానేంద్రియ భాగం అంతా సూర్యభగవాన్ అని భావిస్తాం కాబట్టి అదే శీర్షం. ఆయనే అసలైన అగ్నిహోత్రం. తూర్పు దిక్కున వేది అని పేరు. సూర్యభగవానునికి వేదిషత్ అని పేరు. అమ్మవారు సూర్యభగవానులో ప్రకాశిస్తున్న తేజస్వరూపినిగా అంతటా దర్శనమిస్తూ, అంతటా వ్యాపిస్తూ అందరికీ జ్ఞానమిస్తున్నది కనుక జ్ఞాన ప్రదాయిని అన్నప్పుడు సహస్ర శేషవదన. దర్శనశక్తి సహస్రాక్షి, గమనశక్తి సహస్రపాత్. తల్లి విశ్వరూపంలో అనంతమైన నేత్రములు, అనంతమైన శిరస్సులు, అనంతమైన పాదములు కలదు. ఇలా పరిశీలిస్తే ప్రతి వారి నేత్రాల్లో దర్శనశక్తి అమ్మవారు, ప్రతి వారి చెవిలో వినికిడి శక్తి అమ్మవారే, పలికే వాక్శక్తి అమ్మవారే, ప్రతి ఇంద్రియానికి ఆవిడ ఇచ్చిన శక్తే కాబట్టి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు.
సునీత, నాకు ఒక సందేహం వచ్చింది. ఏంటంటే
చెప్పండి,
మీరు మాట్లాడుతుంటే ద్వాదశ ఆదిత్యులు అని చెప్పారు. ఆదిత్యుల పేర్లు ఏమిటి మరి?
ద్వాదశ ఆదిత్యుల పేర్లండి, ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, అర్యముడు, భగుడు, వివస్వతుడు, విష్ణువు, అంశమంతుడు, వరుణుడు, మిత్రుడు.
మరి దీన్ని సూర్యపరంగా ఎలా అన్వయించుకోవాలి?
దీన్ని సూర్యపరంగా ఎలా అన్వయించాలంటే అమ్మవారు సూర్యభగవానులో ప్రకాశిస్తున్న తేజస్వరూపిణిగా అంతటా దర్శనమిస్తూ, అంతటా వ్యాపిస్తూ అందరికీ జ్ఞానమిస్తున్నది కనుక జ్ఞాన ప్రదాయిని అన్నప్పుడు సహస్ర శేష వదన. దర్శన శక్తి సహస్ర సాక్షి, గమన శక్తి సహస్రపాత్, అలా అన్వయించుకోవాలండి.
దీన్ని మరి ఎన్ని రకాలుగా భావన చేయాలి అయితే?
దీన్ని గురువు గారు మూడు రకాలుగా వర్ణించారు. ఒకటి సూర్యపరంగా, రెండు విరాట్ పురుషుడి వర్ణన, మూడు విశ్వరూప వర్ణన చెప్పారు.
అబ్బా చాలా బాగా చెప్పారండి మీరు. ఎంత బాగా దీన్ని రీసెర్చ్ చేశారో మీరు, చాలా బాగుంది, చాలా సంతోషం.
నమస్కారం అండి. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు మీకు.
ధన్యవాదాలు.
తర్వాత మనకి ఇప్పుడు వస్తున్న వక్త గారు మల్లిక గారు, ఆవిడేమో మనకి ఏం చెప్తారో విందాం. మల్లిక.
నమస్కారం మేడం, నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శివాయ గురవే నమః, శ్రీ మాత్రే నమః. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీయం దేవి, జయం దేవి, ఆనందం దేహిమే సదా, శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోపాస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణే సర్వశార్థ హరే దేవి నారాయణీ నమోపాస్తుతే. గురువుగారి పాదపద్మములకు పాదాభివందనము. నేను ఈ స్కూల్లో గణపతి వైభవంతో మొదలు పెట్టడం నాకు ఎంతో శుభసూచకంగా భావించాను. రెండవ మురళికే గురువుగారి ఆశీస్సులు లభించడము, తర్వాత అమ్మవారి వైభవం గురించి తెలుసుకోవడం నా అదృష్టం. మన అందరికీ మంచి బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ రోజు నేను ఆ బ్రహ్మ కీటజనిని, వర్ణాశ్రమ విధాయిని, నిజాగ్నరూప నిగమ, పుణ్యాపుణ్య ఫలప్రద అనే నామాల గురించి గురువుగారి ప్రవచనాల నుండి నాకు అర్థమైనంత వరకు మాట్లాడుతున్నాను. తప్పులుంటే మన్నించండి. ఆ బ్రహ్మ కీటజనిని, వర్ణాశ్రమ విధాయిని, సహస్రవ్యాపి అయిన జగదాంబ సృష్టిలో అందరికీ తల్లి, వేదమాత, దేవతలలోకెల్లా పరమమైన జన్మ అయిన బ్రహ్మదేవుడి నుండి మొదలుకొని పాపజన్మములలోకెల్లా పాపమైన జన్మ అయిన కీటకం వరకు అందరికీ ఆమె తల్లి. పుణ్యాపుణ్యాలు సర్వజీవులకు ఉన్నాయి. అన్ని జీవులలో చైతన్యము ఆ తల్లే. మానవుడిలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే తన శరీరంతో ఆ శక్తిని గురించి తనలో ఉండే చైతన్యం ఆ జగన్మాతే అని తెలుసుకోగల ఒకనొక అవకాశం ఉంది. వర్ణాశ్రమ విధాయిని అంటే వర్ణము ఆశ్రమములు ఏర్పాటు చేసిన తల్లి. కర్మ ఎక్కడుంటుందో అక్కడ వర్ణము ఉంటుంది. కర్మ చేసి బాగుపడదామనుకునే వారికి వర్ణములు ఉంటాయి. భారతదేశము కర్మభూమి, యజ్ఞభూమి. అందుకే భారతదేశంలో మనం వర్ణాశ్రమాలు చూస్తాము. లోక వ్యవస్థ నడపడానికి భగవంతుడు వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. వీటికి పరమాత్మ కర్తగా మరియు అకర్తగాను చెప్పుచున్నారు. అయితే ఈ వర్ణాశ్రమాలు మనిషిని వేదాంతం వైపు ఎలా నడిపిస్తాయి? శంకర భగవత్పాదులు చెప్పినట్టు సువర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్. ప్రతి ఒక్కరూ వారి వారి ఆశ్రమానికి తగిన ధర్మాన్ని విష్ణుప్రీతికై చేస్తున్నాను అని భావించి చేయాలి. అలా చేస్తే వారి చిత్తానికి ఒక ఏకాగ్రత, శుద్ధత ఏర్పడుతుంది. ఆ కర్మ సంస్కారాన్ని ఇస్తుంది. అప్పుడు అతడిని వేదాంతం వైపు మళ్లించవచ్చు. వర్ణాశ్రమ కర్మలు చేయకుండా నేరుగా వేదాంతం చెబితే అది అర్థం కాదు. ఈ వర్ణాలు అన్నీ గొప్పవే, ఇందులో ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. ప్రతి వర్ణం వారు వారికి శాస్త్రం విధించిన పనులు చేసుకుంటూ, చేసిన కర్మను జాగ్రత్తగా పాటిస్తూ ఈశ్వర భక్తి కలిగి ఉంటే అది వారిలో సత్వగుణం పెంచి మోక్షం వైపు నడిపిస్తుంది. ప్రతి వర్ణం వల్ల, ప్రతి ఆశ్రమం వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉంది. పరమాత్మ నాలుగు వర్ణములు ఏర్పరిచాడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఏ వర్ణము వారైనా పైన చెప్పిన విధానంలో నడిస్తే మోక్షము పొందవచ్చు. వర్ణాశ్రమ ధర్మములు సాంకర్యం కాకుండా కాపాడాలి. జీవుడంటే కేవలం బయటికి కనపడే అన్నం కాదు, లోపల ఎన్నో రకాల అంశాలు ఉంటాయి. వీటిని అర్థం చేసుకునే స్థాయికి మన సైన్స్ ఇంకా ఎదగలేదు. వర్ణ సాంకర్యం కాకుండా ఉండటానికి తల్లిదండ్రులే పిల్లలకు చిన్నప్పటి నుండి వారి వారి ధర్మాలను, ఆచారాలను అలవాటు చేయాలి. వర్ణాశ్రమ విధాయిని, ఈ విధానంలో వేదాల ద్వారా ఎవరు ఎలా జీవించాలో చూపింది అమ్మ. పరమాత్మ గురించి తెలుసుకోవడానికి వేదాలే ప్రమాణము. ప్రపంచ నిర్వహణ కోసము అమ్మవారు ఇచ్చిన ఒక కాన్స్టిట్యూషన్, ఒక పాలసీ, ఒక అడ్మినిస్ట్రేషన్ వేదాలు. నిజాగ్న రూప నిగమ, పుణ్యాపుణ్య ఫలప్రద. వేదాలు అమ్మవారి ఆజ్ఞారూపాలు, వేదాలు అమ్మవారి నిట్టూర్పులు. ఈ జన్మలో గల పాపాలను పోగొట్టుకోవడానికి వేదం చెప్పిన పద్ధతులు పాటిస్తే పాపాలు పోయి పవిత్రులం అవుతాము. పాపాలు పోయి పవిత్రమయ్యే స్థితిని పుణ్యం అంటారు. ఆమె ఆజ్ఞ పాటిస్తే పుణ్యప్రదంగా సుఖమిస్తున్నది, పాటించకపోతే అపుణ్యఫలంగా దుఃఖమిస్తున్నది. ఇది కర్మ. వీటిని అతిక్రమించరాదు. వీటిని పాటించిన వారు పుణ్యులు, అతిక్రమించిన వారు అపుణ్యులు. ఇలా పుణ్యకర్మలు చేయడం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దానితో బ్రహ్మజ్ఞానము, తర్వాత వేదాంతము. ఎంతవరకు ఇంతవరకు నన్ను అనుగ్రహించి ఆ కర్మఫలములు ఇచ్చిన తల్లియే ఈ వేదాంతమందు ప్రతిపాదింపబడిన పరతత్వం అని తెలుసుకొని దానితో తాదాప్యం చెందుతాడు. శివగురుభ్యో నమః.
మరి మల్లిక, మీరు మాట్లాడుతుంటే మధ్యలోని పరమాత్మ కర్త అకర్త అన్నారు కదా, అది ఎలా సాధ్యం?
అవును మేడం, ఈ లోక వ్యవస్థ నడపడానికి భగవంతుడు వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేశాడు.
వర్ణ వ్యవస్థ ద్వారా పరమాత్మ కర్త అకర్త అంటారు.
యా పరమాత్మ మానవుల అది ఎలా చేశాడు అంటే, పరమాత్మ మానవుల యొక్క పూర్వజన్మ వాసనలను, కర్మలను, గుణగణాలను అనుసరించి నాలుగు వర్ణాలు ఏర్పాటు చేశాడు. కర్మలు అనుగుణంగా చేస్తున్నాడు కాబట్టి కర్త, కానీ వారి వారి కర్మలకు అనుగుణంగా చేస్తున్నాడు కదా, తన ఇచ్ఛతో కాదు కదా, కాబట్టి అకర్త. అంటే మనం చేసిన కర్మలే మనకు మన జన్మలు నిర్ణయిస్తాయి. అందుకే ఇక్కడ పరమాత్మ అకర్త, మనం వారి మన కర్మలకు అనుగుణంగా చేస్తున్నాడు, కానీ పరమాత్మ తన ఇచ్ఛతో కాదు కాబట్టి ఇక్కడ అకర్త అయ్యాడు.
చాలా బాగుంది, బాగా చెప్పారు. మరి నాలుగు వర్ణాలు ప్రతి మనిషిలోనే ఉంటాయన్నారు, నేను అది చాలా తక్కువగా విన్నాను, అంటే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా?
తప్పకుండా మేడం. వర్ణాలు మూడు గుణాల కలయిక. ఏవంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అధికంగా ఉండి రజోతమో గుణాలు తగ్గితే అతడు విప్రుడు. రజోగుణము సత్వగుణము మరియు తమోగుణం కంటే అధికమైతే క్షత్రియుడు. రజోగుణము తమోగుణము సమపాళ్లలో ఉండి సత్వగుణం అధికంగా ఉంటే వైశ్య, ఇక తమోగుణం అన్నిటికన్నా అధికంగా ఉంటే శూద్ర. ఇప్పుడు ఒక వ్యక్తి ఆలోచన మేధస్సు ఉపయోగించేటప్పుడు బ్రాహ్మణుడు అంటే తన అప్పుడు సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. తన జీవితానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకుంటే క్షత్రియుడు. తన జీవితం ఎలా ఉండాలి, ఏమిటి అని తనే అడ్మినిస్ట్రేట్ చేసుకొని తను ఒక ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. తనకు వచ్చింది తాను చక్కగా వినియోగించుకుంటూ ఆదాయ పంపకం చేసుకుంటే అతడు వైశ్యుడు. ఇక తాను ఏదైనా వృత్తి చేసేటప్పుడు శూద్రుడు. ఇలా వర్ణాశ్రమ విధానము ఒక సైంటిఫిక్ వ్యవస్థ. ఇలా ప్రతి మనిషిలోనూ ఈ గుణాలు మన జీవితానికి అనుగుణంగా మార్చుకుంటే ప్రతి మనిషిలోనూ నాలుగు వర్ణాలు ఉంటాయి అని గురువు గారు చెప్పారు.
చిన్నపిల్లమైనా కానీ ఎంత చక్కగా గురువు గారు చెప్పింది, చాలా జాగ్రత్తగా విన్నావు, చాలా బాగుంది, చాలా బాగా చెప్పావు. ధన్యవాదాలు
మేడం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, ఈ స్కూల్లో జాయిన్ అవ్వని స్కూల్లో చేరడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం అందరికి.
తర్వాత వచ్చేది గాయత్రి గారండి, మీరు శృతి సీమంత సింధూరి దగ్గర నుంచి చెప్తారు కదా, చెప్పండి.
అవునండి, నమస్కారం అందరికీను. వినిపిస్తోంది కదా?
వినిపిస్తోందమ్మా, చక్కగా చెప్పండి.
వేదముల పూర్వపక్షం కర్మకాండ. కర్మకాండలో అమ్మ పుణ్యాపుణ్య ఫలప్రదాయనిగా ఉంటూ మన కర్మలు బట్టి మన పుణ్య ఫలాలు ఇస్తున్నారు కదా. కర్మకాండ తర్వాత వచ్చేది జ్ఞానకాండ, అంటే వేదాంతం. వేదాంతం అంటే వేదం యొక్క అంతము. అమ్మ కర్మఫలంగా చిత్తశుద్ధినిస్తే వేదాంతంలో పరతత్వం ఆవిడేనని తెలుసుకుని తాదాత్మ్యం చెందుతాం. శృతి సీమంత సింధూరి కృతపాదార్జ ధూళిక ఈ నామంలో వేదాలని స్త్రీలుగా భావించారు. శృతికాంతలు అమ్మవారి పుత్రికలు, ముత్తైదువలు. వారు అమ్మవారి పాదాలకు నమస్కరించగా వారి తల పాపిటకి కుంకుమ అంటింది. అమ్మవారి పాదాలకు పారాణి, పూజలందుకున్న కుంకుమ ధూళి వారి పాపిటకి సింధూరంలా అంటింది. అంటే అమ్మ పాదాలు స్త్రీమూర్తులైన వేదాల పైన ఉన్నాయని భావన. వేదములు ఎప్పుడూ అమ్మవారిని స్తుతిస్తూనే ఉన్నాయి. వారికి అమ్మ పాదార్జ ధూళి దొరికింది, అనగా అమ్మ పాదాలని ఆశ్రయిస్తే బ్రహ్మజ్ఞానాన్ని అంటే ఉపనిషద్ జ్ఞానము పొందవచ్చు. అమ్మ పాదార్జ ధూళికి ఇంకో అర్థం ఏమిటంటే ఆ ధూళి జ్ఞానకాంతి. అమ్మ పాదాలు జ్ఞాన పదార్థం అయితే వాటి నుంచి వచ్చే కాంతి పుంజమే పాదార్జ ధూళి. ఇక్కడ గురువు గారు గురుపాదిక మంత్రం గురించి కూడా చెప్పారు. తర్వాత వచ్చే నామము సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక, అనగా అమ్మవారు ముత్యంలా సౌందర్యంతో మెరిసిపోతున్నారు. సుక్తి సంపుట అంటే ముత్యపు చిప్ప అని అర్థం. ఎలా అయితే ముత్యం ముత్యపు చిప్పలో దొరుకుతుందో అమ్మ అనే ముత్యం సకల ఆగమాలు అనే చిప్పలో దొరుకుతుంది. ముత్యం దొరికిన తర్వాత ముత్యపు చిప్ప ఎలా అవసరం లేదో పరమార్థమైన అమ్మ దొరికిన తర్వాత శాస్త్రాలు అవసరం లేదు. మౌక్తిక అంటే ముత్యం అని అర్థం. మౌక్తిక అంటే మోక్షావస్థ. మోక్షావస్థ స్వరూపమైన తూయ భూమికి చెందిన పరతత్వం అమ్మవారు. ఇక్కడ నిగమం ఆగమం గురించి గురువుగారు వివరించారు. నిగమం అంటే వేదం మాత్రమే చెప్పబడుతుంది. ఆగమం అంటే వేదాలతో పాటు మంత్రశాస్త్రం కూడా చెప్పబడుతుంది. ఆగమాలు ఉపాసనా పద్ధతుల్ని చెప్తాయి. ఈ నిగమాగమాల గురించి చెప్పేవి స్మృతులు పురాణాలు. శృతి స్మృతి పురాణ ఆగమాలు మనకి ఋషులిచ్చిన జ్ఞానం. వేదాలని వేదాంతాన్ని కలిపి ప్రతిపాదించే ఆగమం శ్రీవిద్యా ఆగమం. సకల ఆగమాల సారాంశమే పరతత్వం. ఆ పరతత్వమే అమ్మవారు. నిగమం అంటే నిర్గమించినది అంటే బయటికి వచ్చినది అని అర్థం. పరమార్థం నుంచి బయటికి వచ్చింది అని అర్థము. ఆగమం అంటే కూడా బయటికి వచ్చిందనే అర్థం. రెండిటికీ భావం ఒకటే. ఆగమాలు శివుడు దక్షిణామూర్తి రూపంలో అమ్మవారికి చెప్పాడు. అలా శివుని నోటి నుంచి వచ్చి అమ్మ చెవుల్లోకి ఆగమించాయి కనుక వాటిని ఆగమాలు అన్నారు. ఇలా మనం తరించడానికి ఉన్నవి నిగమాగమాలు. సకలాగమములు సారము అమ్మవారే. నారాయణ భట్టు గారి నామం సత్కులాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక అని చెప్పారు. సత్కులాగమ అంటే ఉత్తమమైన సాంప్రదాయ పరంపర అని అర్థం. చక్కని గురు పరంపరతో వచ్చిన ఆగమముల యందు ప్రతిపాదింపబడిన సారమే అమ్మవారు. నిగమాలైన ఆగమాలైన మనకి చతుర్విధ ఫల పురుషార్థాలు ఇవ్వడానికే. అమ్మవారు ఈ నాలుగు పురుషార్థాలు మనకి ఇవ్వడం కోసమే ఈ వేదాలు వేదాంతాలు ఉపనిషత్తులు ఆగమాలు ఇచ్చారు. మనమంతా తరించడానికి లౌకికమైన కోరికలు ముక్తి రెండూ లభించడానికి అమ్మవారి కోరికపై శివుడు అందించిన శాస్త్రమే శ్రీ విద్య. దీనినే పురుషార్థ ప్రద అంటారు. ధర్మార్థ కామ మోక్షం నాలుగు కావాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి. ఇలా ఆశ్రయించిన జీవుడు పరిపూర్ణుడవుతాడు. వీరినే పూర్ణ దీక్షాపరులు అని అంటారు. పూర్ణ విద్య అంటే బ్రహ్మ విద్య. స్వస్తి.
మరి గాయత్రి గారు, అంటే నాకు కొంచెం చిన్న డౌట్ అండి, వేదం అంటే ఏమిటసలు?
వేదములంటే అమ్మవారి ఆజ్ఞా రూపాలు అండి. అమ్మ పాదాలు తాకే అదృష్టము వేదాలకే దొరికింది. ఆ వేదాలు నిత్యం స్తుతిస్తాయి కదా. అంతటి వేదాలు కూడా పరమాత్మ గురించి ఇది కాదు ఇది కాదు అని చెప్తాయి కానీ ఇదే అని చెప్పవు. మనం సాధన చేసి తెలుసుకోవాలి. వేదములంటే 7 కోట్ల మంత్రరాశి, వేల కొద్ది శాఖలు, ముఖ్యంగా 1008 ఉపనిషత్తులు ఉన్నాయి.
మీరేమో ఇందాక చెప్పినప్పుడు వేదాల చిగురున్నవి ఉపనిషత్తులు అన్నారు. ఉపనిషత్తుల గురించి కొంచెం వివరంగా చెప్పగలరా?
తప్పకుండా అండి. చెట్టుకి అంతము ఆకులు కదా, అలాగే మనిషికి అంతం శిరస్సు, అలాగే వేదాలకి అంతము ఉపనిషత్ జ్ఞానము. ఉపనిషత్తులు ఆత్మజ్ఞానమే పరమార్థంగా చెబుతున్నాయి. ఉపనిషత్తులు బ్రహ్మ పదార్థానికి సంబంధించిన విచారణ చేసే జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. అవి ఆధారం చేసుకుని మనం బ్రహ్మ పదార్థాన్ని సాధన చేసి పొందాలి. ఇది అమ్మ పాదాలని ఆశ్రయిస్తేనే సాధ్యమవుతుంది.
భలే బాగా చెప్పారండి, నాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అండి, ఏమనుకోకపోతే. మీరు ఇందాకలా మంత్రాలు అని చెప్పారు, గురుపాదకా మంత్రం అని చెప్పారు, అదంటే ఎంత కొంచెం వివరించరా?
తప్పకుండా అండి. గురుపాదిక మంత్రం ఆ అమ్మ పాదాలు అందున్న ప్రకాశంట. అమ్మవారి ఉపాసకులు ముందుగా గురుపాదికలు పట్టుకుంటారు. గురుపాదిక మంత్రం ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరతత్వం. ఆ మంత్ర రూపం అమ్మవారి పాదాలు అందున్న ప్రకాశం. ఆ పాదాలే ప్రతి వారి సహస్రారంలో ప్రకాశిస్తున్నాయి.
చాలా బాగుందండి. నిజంగా అమ్మవారి పాదాలను దర్శనం చేసిన అనుభూతి కలిగింది నాకైతేను. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు మీకు. మన నెక్స్ట్ వచ్చి మాట్లాడే వారు మాధురి గారు అండి. ఇవిడ భోగిని దగ్గర నుంచి మాట్లాడతారు. మాధురి గారు
నమస్కారం అండి. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను భోగిని నామం నుంచి ప్రారంభిస్తున్నాను. అమ్మవారు బ్రహ్మ విద్యా స్వరూపిణియే కాదు, భోగిని కూడా. ఇహలోక పరలోక సుఖాలన్నీ అమ్మ రూపాలే. భోగిని అంటే ఆనంద అనుభవ స్వరూపిణి అని అర్థం. తర్వాత నామం భువనేశ్వరి. ఇది అత్యంత ఫలదాయకమైన నామం అని గురువు గారు చెప్పారు. ఈ గొప్ప నామం కురిపించే అమృత వృష్టిలో తడుద్దాం. భువనేశ్వరి విద్య దశమహా విద్యలలో చివరిది. భువనేశ్వరి మణిద్వీప వాసిని. లలితాదేవి శ్రీమన్నగర నాయకి. భువనేశ్వరి బీజం లలితా విద్యలో 3 మార్లు వస్తుంది, 3 కూటములలో 3 మార్లు వస్తుంది. అందుకే అమ్మ త్రిపుర అయింది. భువనేశ్వరియే రాజరాజేశ్వరి. అమ్మ చతుర్దశ భువనాలకు ఈశ్వరి అని అర్థం. చతుర్దశ భువనాలు అంటే బ్రహ్మలోకం, ఇంకా అట్టడుగు లోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు, ఇంకా భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోకాలు. ఈ చతుర్దశ భువనాలకు నాయకి భువనేశ్వరి. ఇక్కడ ఆబ్రహ్మ కీర్తనని నామానికి లింక్ ఉందని చెప్పారు గురువుగారు. అమ్మ రూపం భావన చేసేప్పుడు శివేన సహితాం దేవీం భావయే భువనేశ్వరీం అనుకోవాలి. అమ్మ వరద అభయ హస్తాలు పాశాంకుశాలు పట్టుకొని ఉంటుంది. లలితమ్మ చెరుకు విల్లు పువ్వుల బాణాలు పాశాంకుశాలు పట్టుకుంటుంది. శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణవ్ అనే సౌందర్యలహరి శ్లోకంలో శంకరులు నీ పాదాలే వరదభయాలు అన్నారు. శ్రీవిద్యా మంత్రంలో ప్రతి కూటమికి చివరి బీజం భువనేశ్వరి బీజం. చివరిదంటే క్రింద భాగం పాదాలే కదా, ఆ రహస్యం ఉంది ఇక్కడ. భువనేశ్వరిని ప్రాతకాలం భైరవిగా సాయంకాలం పార్వతిగా ఆరాధించాలి. శ్రీవిద్యలో ఒక సాంప్రదాయంలో గురువు ఆనందనాథ, పేరు భువనానందనాథ. ఆయన శక్తి కనుక అమ్మ భువనేశ్వరి భువనములందు ఆనందంగా శాసకురాలిగా ఉంది. భువనేశ్వరిని చూడ్డానికి భువనేశ్వరి బీజంలో ఒక్క అక్షరమైనా 4 శక్తులు కలిశాయి. భువనేశ్వరి బీజంలో సమస్త భువనాలు ఉన్నాయి. ఇంకా బీజరహస్యాలు తర్వాత నామంలో తెలుసుకుందాం, కానీ మనం ఇది గుర్తుపట్టుకోవాలి. భక్తి లేని వారికి బీజాక్షరం వస్తే మంత్రసిద్ధి లభిస్తుంది, కానీ అమ్మ అనుగ్రహం రాదు. ప్రేమతో ఈ భువనేశ్వరి నామం అనుకుంటే అమ్మ అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది. తరువాత అంబిక. అంబ కారణం పోషకం, అమ్మలుగన్న అమ్మ. ఇది క్లుప్త ప్రీతికర నామం. ఇంకా అర్థాలు సిద్ధి, నిద్రాస్వరూపిణి యోగ నిద్రాదేవి, రాత్రి స్వరూపిణి రాత్రిం ప్రపద్యే ఇంకా అమ్మ. కన్నుదోయికి అన్యకాంతల అడ్డం పైన మాతృభావముతో మరులవాడు అని మన ప్రహ్లాదుడు అన్నట్టు అందరిలో అమ్మ స్వరూపం చూడాలి ప్రతి స్త్రీలోనూ. తరువాత అనాది నిధన, ఆది లేదు అంతం లేదు అని అర్థం. ఇక హరిబ్రహ్మేంద్ర సేవిత, అన్ని భువనములలో ఉన్న బ్రహ్మ విష్ణులు అమ్మని కొలుచుకుంటూ ఉన్నారు. తర్వాతి నామం చాలా గొప్ప నామం నారాయణి. పలుమార్లు అనుకుంటే మంత్రమే అవుతుంది. లలితమ్మ విష్ణువు ఒక్కరే అని చెప్పే నామం. నర వ్యాపించువాడు, కార్యములందు కారణమైన చైతన్యమైన శక్తి నారాయణుడు సృష్టి స్థితి లయ అనే కార్యాలలో. ఇంకా జీవుల సమూహం పేరు నారం. ఇందులో ఆధారమైన శక్తి నారాయణుడు నారాయణి. సృష్టికి పూర్వం జగత్తంతా జలమయం, నారం జలం. ఆ జలంలో వటపత్ర సాయి రూపం నారాయణుడు లేక నారాయణి. చేతులెత్తి నారాయణాయ నమః అంటే చాలదా అని వేదవ్యాసుడే అన్నాడు. అహం నారాయణో గౌరీ జగన్మాతో సనాతని అని శివుడు చెప్పాడు. నా శక్తి 2 రకాలుగా ఉంది, పురుష రూపంలో విష్ణువు, స్త్రీ రూపంలో లలిత అని. లలిత ఉపాసనే విష్ణు ఉపాసన. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాసి హరే దేవి నారాయణి నమోస్తుతే. ధన్యవాదాలు.
బాగుందండి మాధురి గారు, చాలా బాగా చెప్పారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి లలితకి విష్ణువుకి ఏమి తేడా లేదని చెప్తున్నారు. మరి నాకు ఒక ప్రశ్న అండి, భైరవ్ అంటే ఎవరు?
భైరవి అండి. ఇప్పుడు గురువు గారు మనకి భువనేశ్వరిని ప్రాతకాలం భైరవిగా ఆరాధించమన్నారు. ఈవిడ భీరుత్వం పోగొట్టే తల్లి. భీరుత్వం అంటే పిరికితనం, ఇది అజ్ఞానం వల్ల వస్తుందన్నమాట. భువనేశ్వరి 2 రూపాల్లో ఉంటుంది, అందులో ఒక రూపం భైరవి, ఇంకొక రూపం పార్వతి. ఆవిడ శాంతి స్వరూపిణండి.
నేను ఇన్నాళ్ళు భైరవి అంబిక ఇద్దరు ఒకటే అని అనుకుంటూ ఉన్నాను, కానీ మీరు 2 పదాలు వాడారు, భైరవి అంబిక అన్నారు. మరి అంబిక అంటే ఎవరు, ఆవిడ గురించి కొంచెం వివరంగా చెప్తారా?
అలాగేనండి. అంబిక కారణ పోషక శక్తి. అంబిక అంటే అమ్మలు గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ. ఈ ముగ్గురమ్మలు ఎవరో కాదు, దుర్గా లక్ష్మీ సరస్వతి.
నేను ఇన్నాళ్ళు గురువు అంటే పరమేశ్వరుడు గురువు, తర్వాత శంకర్లు ఆది శంకరాచార్య గురువు గారు అని అనుకుంటూ ఉండేదాన్ని.
మీరేమో ఇప్పుడు శ్రీ విద్యా సంప్రదాయంలో గురువులు అన్నారు, ఎంతమంది గురువులు ఉన్నారు శ్రీ విద్యా సంప్రదాయంలో?
అంటే శ్రీ విద్యలో అండి, సంప్రదాయం బట్టి శ్రీ విద్యలో ఒక సంప్రదాయానికి గురువు దక్షిణామూర్తి, ఇంకొక సంప్రదాయానికి ఆనంద భైరవుడు గురువు అన్నమాట.
చాలా బాగుందండి. ఇన్నాళ్ళు ఈ డౌట్స్ ఉంటూ ఉన్నాయి ఎవరిని అడగాల అని తెలిసేది కాదు, ఇవాళ మీరు చాలా బాగా వివరంగా చెప్పారు, చాలా సంతోషం. ధన్యవాదాలండి మీకు.
ధన్యవాదాలు.
శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు నాదరూప దగ్గర నుంచి వివరిస్తారు మనకి ఇప్పుడు. శ్రీలక్ష్మి గారు
నమస్కారం. నమస్కారం అండి.
నమస్కారం అండి.
అమ్మ లలితా పరమేశ్వరి పాదారవిందములకు, గురువుగారికి పాదారవిందములకు వందనాలు సమర్పించుకుంటూ లలితా సహస్రనామాలలోని అత్యంత మహిమాన్వితమైన నాదరూప మంత్రం గురించి గురువుగారు చెప్తున్నారు. పరమాత్మ సృష్టికి రూపంగా వ్యక్తమైనప్పుడు నాదముగా వ్యక్తమయ్యాడు. పరమాత్మ ప్రథమ వ్యక్తీకరణ నాదము. నాదము అనగా చైతన్యము యొక్క ప్రధాన అవ్యక్తము, శివుడు ప్రకాశము, అమ్మ విమర్శ. ప్రకాశస్వరూపుడైన ఈశ్వరుడు ముందు బిందువుగా వ్యక్తమై ఆ తరువాత నాదముగా అభివ్యక్తమైనాడు. కనుక నాదమే ఈ సృష్టికి మూలము. సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. నాదబిందు కలాది నమో నమా, వేదమంత్ర స్వరూప నమో నమా. ఆ నాదమూర్తికి వందనాలు సమర్పించుకుంటూ నాదముతో చైతన్య రూపుడైన పరమాత్ముణ్ణి పట్టుకోగలం. ప్రధానముగా నాదము అక్షరాలుగా స్వరాలుగా సాక్షాత్కరించాయి. శబ్దము నాదములో శబ్దము మన చెవికి వినబడుతుంది. చెవికి వినబడని నాదాలు సూక్ష్మమైన నాదశలు. అన్ని అక్షరాలకు స్వరాలకు మొదటి నాదం ఓంకారం. ఇది ప్రథమ నాదము. నాదపదానికి నిర్వచనం, నకారము వాయువు, దకారము అగ్నిని తెలియచేస్తుంది. ఈ వాయువు అగ్ని యొక్క కలయిక చేత నాదము ఉత్పన్నమై క్రమంగా శబ్దముగా వినబడుతుంది. మనలో ప్రాణము తేజస్సు నాదరూపంలో ఉంటుంది. నాదోపాసకులు త్యాగరాజస్వామివారన్నారు, ప్రాణానాలల సంయోగముచే ప్రణవనాదం సప్తస్వరులై వరగే. నాదం యొక్క వ్యక్తీకరణ ఒకటి పదము, రెండు స్వరము. పదము అంటే అక్షరాలతో ఉండేది. అక్షర కూర్పు పదము, దాని కూర్పు వాక్యము, దాని కూర్పు శాస్త్రము కావ్యము. మానవునికి ఈ జగత్తు అక్షరాత్మకం, మిగిలిన జగత్తు స్వరాత్మకం. మన లోపల ఉన్న నాదాన్ని వినగలిగితే అదే మోక్షం. అది ఎలాగో గురువుగారు చెప్తూ, మన చుట్టూ మౌనం, మనలో మౌనం ఉంటే నాదాన్ని వినవచ్చు. అలాగే ప్రాతకాలం బ్రహ్మీ ముహూర్తంలో మౌనంలో కూర్చుని చెవులు మూసుకుని మనలో నాదాన్ని వినగలిగితే కొంతకాలానికి సిద్ధులు లభిస్తాయి. శబ్ద బ్రహ్మ ఉపాసనతో దివ్య నామం వినబడుతుంది. నాదవిద్య లేనిదే మోక్ష విద్య లేదు. శబ్ద బ్రహ్మ అనుగ్రహం లేనిదే పరమాత్మ దొరకడు. ఈ రహస్యం తెలుసుకుని నాదోపాసకులు త్యాగరాజస్వామివారు పాడారు, నాద తనుమణిషం శంకరం, నాద తనుమణిషం శంకరం, నమామి దే మనసా శిరసా, నాద తనుమణిషం. సృష్టిలో ప్రతిదానికి ఒక స్వరం ఉంటుంది. దానిని పద్ధతిగా కూర్చితే సంగీతం అవుతుంది. స్వరాలు ప్రధానముగా ఏడు. సరే గమ పదనీసా. ఏడు స్వరాలకి, మనలోని ఏడు చక్రాలకు, ఏడు వర్ణాలకు, వారంలోని ఏడు రోజులకు సంబంధం ఉంది. సప్తస్వర విద్య అంటే నాదం, వేదం, స్వరం, మంత్రస్వరూపాలు. ఇవి వేదం నుండి వచ్చాయి. సప్తస్వరూపాలు మంత్రస్వరూపాలని భావించి నాదవిద్యగా సాధన చేస్తే, భక్తితో ఉపాసిస్తే మోక్షం లభిస్తుంది. త్యాగరాజస్వామి వారన్నారు, సంగీత జ్ఞానమో భక్తి వీణా సన్మార్గము కలదే మనసా సంగీత జ్ఞానమో. ఒక్కొక్క స్వరానికి ఒక అధిదేవత ఉంది.
ఒక వారం నాడు ఒక అధిదేవతను ఉపాసన చేసి ఆ స్వరాన్ని సాధన చేస్తే ఆ స్వరదేవత అనుగ్రహిస్తుంది. సంగీతముతో నాదోపాసనతో పరతత్వాన్ని పొందగలం.
శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా శోభిల్లు సప్తస్వర నాభిహృత్కంఠరసనా నాసాదుల శోభిల్లు సప్తస్వర.
నాదమనగా శివస్వరూపము. మన లోపల ఉన్న నాదము అనాహత నాదము, బయట వినబడేది ఆహత నాదము. ఆహత నాదముతో శంఖనాదంలో ఏ శక్తి ఉందో, వీణానాదంలో ఏ శక్తి ఉందో, కృష్ణుడు మురళి ఎందుకు వాయిస్తాడు, అమ్మ వీణ ఎందుకు పట్టుకుంటుంది, అప్పుడు అర్థమవుతుంది.
వేద శిరో మాతృజ సప్తస్వర వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీపా స్వీకృత యాదవ కుల మురళీ యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజవర గమనా.
మాతృకావర్ణములను మనము అమ్మవారి రూపంగా ఆరాధన చేస్తాం. మొత్తం అక్షర శబ్దములు 50 అక్షరాలు, సప్తస్వరములు ఓంకారం నుండి విచ్చుకున్నాయి. నాదరూప మనలో ఏ ఏ చక్రంలో ఏ ఏ విధంగా విచ్చుకుంటుందో గురువుగారు చెప్తూ సప్తధామములకి పై చోటికి వెళ్ళగలిగితే నాదాంత స్థితికి చేరుకుని అమృత తత్వమైన స్థితిని పొందుతాం. ఇందులో అన్ని రహస్యాలుందకే. అందుకే
నాదతను మనిషం శంకరం నమామి దే మనసా శిరసా మోదకరా నిగమోత్తమ సామ వేద సారౌ వారౌ వారౌ సద్యోజాతాది పంచవత్రజ సరిగమ పదనీ వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలౌనాద తను మనీషం.
నాదానికి శ్రీవిద్యకి అపురూపమైన సంబంధం ఉంది. మన శరీరంలో నాదస్థానాలు మాతృకావర్ణాలతో క్రమంగా వస్తే మూలాధారం దగ్గర 4 అక్షరాలు, స్వాధిష్టానం వద్ద 6 అక్షరాలు, మణిపురం వద్ద 10 అక్షరాలు, హృదయస్థాన అనాహత వద్ద 12 అక్షరాలు, కంఠము వద్ద 16, ఆ పైన ఆజ్ఞాచక్రస్థానం వరకు 2, మొత్తం 50 అక్షరాలు పూర్తయ్యాయి. ఆజ్ఞాచక్రస్థానం వరకు ఓంకారం వినబడుతుంది. ఆ పైన సూక్ష్మ నాదాలు మనకి వినిపించవు, కానీ అందులో అసలు శక్తి ఉంటుంది. స్థూలము కంటే సూక్ష్మంలోనే శక్తి ఎక్కువ ఉంటుంది. ఎంత సూక్ష్మానికి వెళితే అంత శక్తి పెరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలని గురువుగారన్నారు. సహస్రారం తర్వాత నుంచి 8 స్థానాలున్నాయి. సరిగ్గా ఆజ్ఞాచక్రం దాటాక 2000 ప్రమాణంలో లెక్క పెడితే మొట్టమొదట అర్ధచంద్ర, రోదిని, నాద, నాద అంత, శక్తి, వ్యాపిక, సమని, ఉన్మని. నాదస్థానం 3 స్థానం. అది మన పాల భాగంలో ఉంది. అక్కడ అమ్మ సహస్ర కోటి సూర్య కాంతులతో శివునితో సహా కూర్చుని ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ మనం ధ్యానం చేయాలి. నాదము ప్రణవ రూపంలో సూక్ష్మంగా మన శరీరంలో ధ్వనిస్తూ ఉంటుంది. అమ్మ మనలో చైతన్య రూపముగా జీవరూపముగా ప్రకాశిస్తున్నది. అది సూక్ష్మ వాక్, అంటే ధ్వనులతో వినలేనిది. గ్రంథి భేదనము వద్ద 3 స్థానాలు బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథులు. మన సహస్రారం వరకు 8 స్థానాలు. ఈ 8, 3 కలిపితే 11. వీరిని నాదస్వరూపమైన ఏకాదశ రుద్రులు అంటారు. నాదాంతం వరకు వెళ్ళినప్పుడు సహస్రార కమలంలో నుంచి అమృతధార లభిస్తుంది. అక్కడికి నాదము ద్వారానే వెళ్ళగలం. నాదాంతమందు ద్రవరూపంలో స్రవిస్తుంది, మనలో ప్రవేశిస్తుంది. అమృత రూపేణ ద్రవతి ధారయతి రుద్రః, ఇది ఏకాదశ రుద్రస్వరూపం. తేజోమయముగా కుండలిని రూపంలో శివుడు అగ్నిస్తంభంగా మనలో ప్రకాశిస్తున్నాడు. ఇటు అటు కొలుసుకుంటున్న శక్తులు ఎడ పింగళ బ్రహ్మ విష్ణు స్వరూపములు. ఏ నామం నామరూప రహిత స్థితికి వెళుతుందో ఆ రూపాన్ని ఉపాసించాలి. అమ్మ నామరూప వివర్జిత, నామములేని తల్లి. మనం నామరూపాతీత స్థితికి వెళ్ళాలి. నామరూపాలు పట్టుకున్నంత వరకు మోహం, రాగం, ద్వేషం, జన్మ పరంపరలు, బంధములు తప్పవు. ఇది అర్థం చేసుకోవడానికి మనం 5 విషయాలు గుర్తుంచుకోవాలి. అస్థి, భాతి, ప్రియం, నాదం, రూపం. నామం రూపం కనిపిస్తుంది, అస్థి, భాతి, ప్రియం కనిపించవు. మనకి కావలసింది పరమాత్మ, అంటే అస్థి, భాతి, ప్రియం. నామరూపమైన ప్రపంచమునందు అస్థి, భాతి, ప్రియంగా వ్యాపించిన పరమాత్మను పట్టుకో అన్నారు గురువుగారు. అస్థి అంటే ఉండునది, దానిని సత్ అంటారు. భాతి అంటే ప్రకాశించునది, దానిని చిత్ అంటారు. పరమాత్మ స్వరూపం సచ్చిత్ ఆనందం, అది అమ్మ అసలు స్వరూపం. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం, ఈ 5 చిటికన వ్రేల్ నుంచి లెక్కబెడితే మొదట 3 వేళ్లు అస్థి, భాతి, ప్రియం, మిగిలిన 2 వేళ్లు నామం, రూపం. తీసేస్తే మిగిలేది చిన్మయ ముద్ర. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే నమః. ఆత్మ అనబడే వస్తువుకి నామము లేదు, రూపము లేదు, మిగిలింది కేవలం సచ్చిత్ ఆనందం. స్వస్తి.
శ్రీలక్ష్మి గారు, మీరు మాట్లాడుతున్న వాయిస్తో పాటు మీరు పాట పాడుతున్న మీ వాయిస్ ఎంత బాగుందోనండి. మీ గొంతుక చాలా బాగుంది. మీరు నాదం గురించి చాలా బాగా చెప్పారండి. మీకు మంచి గొంతుకు ఉన్నందుకు వల్ల మీకు ఆ నామం వచ్చినట్టుంది. సరే, మరి సృష్టిలో నాదం ఎలా ఆవిర్భవించింది?
సృష్టిలో నాదం వేదం నుండి ఆవిర్భవించిందండి. ప్రథమ నాదం ఓంకారం.
మరి సప్తస్వర విద్య ఎక్కడి నుంచి వచ్చింది?
సప్తస్వర విద్య కూడా నా వేదం నుండే వచ్చిందండి.
వేదం నుంచే సప్తస్వర విద్య కూడా వచ్చింది.
అవునండి.
పరతత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
పరతత్వం యొక్క నామరూపాలండి తత్వ సంకేతాలు. అవి పరతత్వం అనేది దివ్య రూపాలండి. మనకి దివ్య రూపాలుగా, దివ్య నామాలుగా, తత్వ సంకేతాలుగా మనకి పరమాత్మ కనిపిస్తూ ఉంటాడండి.
చాలా బాగుంది, చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది, ధన్యవాదాలు. మీకు
ఇచ్చినందుకు ధన్యవాదాలండి. తప్పులున్న మనసారా క్షమించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.
తర్వాత వచ్చేవారు సాయి వారణాసి గారు. ఈవిడ మనకి భువనేశ్వరి బీజం గురించి చెప్తారు, రాజరాజాచిత వరకు చెప్తారు ఈవిడ. సాయి గారు.
శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ధరణిమయీం, తరణిమయీం, పవనమయీం, గగన దహన హోత్రుమయీం, అంబుమయీం, ఇందుమయీం, అంబామనుకంప మాదిమామీక్షే, వేదమయీం, నాదమయీం, బిందుమయీం, పరపదోద్యదిందుమయీం, మంత్రమయీం, తంత్రమయీం, ప్రకృతిమయీం, నౌమి విశ్వవికృతిమయీం. అమ్మవారి మణిద్వీపంలో ఉన్న పక్షులు రెక్కలు అల్లారుస్తూ భువనేశ్వరి బీజాక్షరాన్ని జపం చేస్తాయి. అలాగే మనం కూడా మన ప్రాణశక్తి అంటే హంస అనే 2 రెక్కలతో ఈ నాదాన్ని నామాన్ని మననం చేసుకుంటూ మన ఇల్లు, ఒళ్ళు, ఈ మురళి మణిద్వీపం చేసుకుందాం. నామరూప వివర్జిత అంటే ఆ 2 లేని తత్వం కదా, మరి మనకి ఎలా అందుకుంది? అసలు ఇది ఎక్కడుంది? దాని స్వరూపం, స్వభావం, ప్రభావం ఏమిటి అని తెలుసుకోవటానికి వసిన్యాది వాగ్దేవతలు ప్రధానమైన బీజాక్షరాలలో 1 బీజాక్షరాన్ని బయటపెడుతూ మహోన్నతమైన దివ్యనామాలను అందజేశారు. అవే హ్రీంకారి, హ్రీమతి, హృద్య, హేయోపాదేయ వర్జిత. మనకి మరీ దగ్గరగా ఉంటే కనపడదు, మరీ దూరమైంది ఊహకందదు. మరి అట్టి పరతత్వాన్ని పట్టుకునే ఒకే ఒక మార్గం మంత్రం. మంత్రం భగవంతుడి లేక భగవతి యొక్క శబ్దరూపం. అందుకే దానికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఏమన్నానో జాగ్రత్తగా వినండి, శక్తి ఎక్కువ ఉంటుంది. శక్తి ఎలా ఉంది? వ్యాపించి ఉంది. శక్తి ఎక్కడ వ్యాపించింది? ఆకాశంలో. ఆకాశం అంటే ఏమిటి? చిచ్చక్తిగా వ్యాపించిపోయిన పరమాత్మని ఆకాశం అంటారు. ఇదే చిదాకాశం. ఆత్మనః ఆకాశ సంభూత. ఆకాశం అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అసమంతా కాశం ఆకాశం. ఈ చిదాకాశంలో నామరూపం లేని పరతత్వం నాదంగా వ్యక్తమై సృష్టి చేస్తుంది. సృష్టి అంటే నామరూపాలకు ఉన్నది. మనకి తెలిసిన బయట కనపడే గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షం, 14 భువనాలు, ఇదంతా మహాకాశం. కానీ ఇవన్నీ తిరగటం, తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఆ బ్రహ్మాండంలో ఉన్నవే పిండాండంలో సృష్టించి మనలో దహరాకాశంగా ఉంది. అక్కడ ఉన్నవే ఇక్కడ ఈ జీవుడిలో ఉన్నాయని తెలియజేస్తోంది. ఈ నామరూపాలతో ఉన్న మహాకాశానికి, దహరాకాశానికి ఆధారం చిదాకాశం. నామరూపము లేని తల్లి కాబట్టి ఏ నామరూపమైనా తీసుకోగలదు. అందుకే అప్పయ దీక్షితుల వారు అన్నారు, ఆకాశం ఆదిజననీం శరణం ప్రపద్యే. తన్మాత్రలలో శబ్దగుణకం ఆకాశానిది. అందుకే హ్రీంకారిలో ఉన్న బీజాక్షరం నామరూపాలతో ఉన్న జగత్తుని, జీవుడిని, నామరూపం లేని పరతత్వాన్ని అనుసంధానం చేస్తుంది. భువనాలలో ఉన్న ఈశ్వరుని భువనాలతో సహా పట్టుకోవాలి, నీరిని కుండతో సహా పట్టుకున్నట్టు. దానికి ఆలంబన ఆకాశతత్వం తెలిపే భువనేశ్వరి బీజం హ్రీం. బీజాక్షరంలో నాదం తీసేస్తే నామం అవుతుంది. అప్పుడు దాని శక్తి ఫలం అంతే ఉంటుంది. అందుకని ముందు నుంచి మనం హ ర ఇ నాదం అంటే హరి అని అనుకుంటే సరిపోతుంది. ఈ హ ర ఇ అనే నాదం విశేషం ఏమిటంటే, ఇవి శివుడు శక్తి కలిపి చెప్పారు. శివశక్తుల రూపం ఇది. ఓంకారం బ్రహ్మమును తెలియజేస్తే భువనేశ్వరి బీజం శక్తిని తెలియజేస్తుంది. శక్తి ద్వారా బ్రహ్మము తెలుసుకోవాలి. హ అంటే ఆకాశం, రా అంటే అగ్ని లేదా తేజస్సు, రా అంటే వాయు. ఈ మూడిటితోనే సృష్టి జరుగుతుంది. అందుకే మన గురువుగారి శివపద కీర్తనలో ప్రాణాగ్నుల సంయోగమై ప్రభవించిన ఓంకారమై ఏకీకృతమౌ ధ్యానమై ఆకృతి దాల్చిన శైవమై, అదే మనం లలితమైన అనుకోవచ్చు. చరాచరమ్ముల చలన చాలనం చైతన్య సుదీప్తం దిక్కుల నలమిన దిక్కుల దాటిన దివ్య శివ సూక్తం. మనం ఇదే సీక్వెన్స్ అంటే హ ర ఇ అంటే నాదం, అది మనం గుర్తుపెట్టుకుంటే దీనివల్ల మనకి కలిగేవి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భౌతికంగా మనకి చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షం, పరమార్థంగా సచ్చిదానందం. కుండలిని పరంగా మూడు గ్రంథులు, వీటిని భేదించిన స్థితే నాదం. అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఆ పైన ఉన్న తురియం బిందుగా అర్ధచంద్రాకారం, అదే అమ్మవారు అయ్యవారు చంద్రలేఖగా ధరిస్తారు. నమస్తే భువనేశాని, నమస్తే ప్రణవాత్మికే, సర్వ వేదాంత సంసిద్ధే నమో హ్రీంకార మూర్తయే. అటువంటి స్వరూపం గల తల్లి స్వభావం ఏమిటి? శ్రీమతి యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. హ్రీమతి అంటే లజ్జ సిగ్గు గల తల్లి. ఇది ఉండవలసిన లక్షణం. అమ్మ కులాంగన కదా, అందుకని పుష్కలంగా సహజంగా ఉంది అమ్మవారికి. అధర్మం చేయటానికి వెనుకాడటమే లజ్జ సిగ్గు. ముడుచుకుపోవటం అని ఇంకొక అర్థం ఉంది, దుష్టత్వం నుంచి రక్షించుకోవటానికి ముడుచుకుపోవటం. ఉదాహరణ మన సీతమ్మయే. సీతమ్మ వారికి బయట దుష్టుడు రావణాసుడు, మనకి బయట కన్నా లోపలే ఎక్కువ. ముడుచుకుని కూర్చుని ఏం చేయాలి? అంతర్ముఖం అవ్వాలి. ఇది సీతమ్మ చేసి చూపించింది. ఎలా? దీనికి వాల్మీకి రామాయణంలో ఉన్న దివ్యమైన శ్లోకం సహాయం తీసుకుందాం. నైషా పశ్యతి రాక్షస్యో నయమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవ అను పశ్యతి. అలా పరబ్రహ్మం లేదా రామబ్రహ్మంకై ధ్యానిస్తే అప్పుడు మోక్షం. శ్రీమతి అంటే మోక్ష ప్రదాత. అప్పుడు మనోహరంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అదే హృదయం. ఇలా హృదయం కలిగించే తల్లి ఎక్కడుంటుంది? ఎవరిని అడగాలి? ఎవరినో ఎందుకురా, నేనే చెప్తానని అమ్మ ఇలా చెప్పింది. నేను తీర్థాల్లో ఉండను, కైలాసంలో ఉండను, వైకుంఠంలో ఉండను, మరి ఎక్కడుంటావు తల్లి? వసామి మద్ జ్ఞాని హృదయాంభోజ మధ్యమే. ఇదే విష్ణు సహస్రనామంలో యోగి హృత్ ధ్యాన గమ్యం, హృదయ కమలంలో ఉంటుందిట. మరి ఇక్కడే ఉంటే ఆ క్షేత్రాలు, తీర్థాలు ఎందుకయ్యా? ఇక్కడ పట్టుకోవడానికి, అడ్డుగా ఉన్న పాపం తొలగించుకోవటానికి. మరి ఇలా ఉన్న తల్లి ఎవరిని ఆదుకుంటుంది? చూచువారల కృప చూచువాడు. కృప చూడమని శరణాగతి వేడితే అధముడా, ఉత్తముడా, ఉన్నవాడా, లేనివాడా అనే భేదం లేకుండా కృప చూపిస్తుంది. ఎందుకంటే అమ్మ హేయోపాదేయ వర్జిత. ఇన్ సమరీ, మనం అమ్మని పట్టుకుంటే హృద్యగా హృదయంలో గోచరించి, ఆహ్లాదం కలిగించి, శ్రీమతిగా అంతర్ముఖుల్ని చేసి, మంత్రబీజాక్షర స్వరూపిణి అయి, నామరూపాలకి అతీతమైన పరబ్రహ్మముతో ఐక్యం చేసి, అది నీవై ఉన్నావు, తత్వమసి అనే జ్ఞానానంద సాగరంలో మునకలు వేయిస్తుంది. నాలాంటి హేయమైన ఉపాధికి ఉపాధేయమై మీ అందరితో ఈ దివ్యనామాల గురించి నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చిన ఆ అవ్యాజ కరుణామూర్తి పాద పద్మములకు నమస్సులు సమర్పించుకుంటూ స్వస్తి.
అబ్బా సాయి, నాకు ఎన్నాళ్ళ బట్టో ఉన్న సంశయాలన్నీ పూర్తిగా తీరిపోయాయి. నా ఎదురుకుండా కూర్చుని మీరు మాట్లాడుతున్నట్టే అనిపించింది. అయినా ఇంకా కొన్ని సంశయాలు ఉన్నాయి, అడగచ్చా మిమ్మల్ని?
అడగండి.
మీరు మనకి మరీ దగ్గరగా ఉంటే కనపడదు, మరీ దూరమైంది ఊహకి అందదు అన్నారు కదా, మరి మనం ఎలా పట్టుకోవటం దాన్ని?
మనకి బాగా దగ్గరగా ఉండి కనపడదు, దూరంగా ఉండదు ఊహకు అందదు, కాబట్టి అందుకే మంత్రం సాయం తీసుకోవాలని చెప్పారు గురువు గారు. ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. మంత్రం భగవంతుడి యొక్క శబ్ద రూపం.
ఓహో, మంత్రం సాయంతో మనం పట్టుకోగలం. మరి మంత్రం దాంట్లోనేమో అది మంత్రం అందరూ ఉచ్చరించకూడదు అని అంటారు కదా, మీరు ఇంకోటి కూడా చెప్పారు, బీజాక్షరాల్లోనేమో నాదం తీసేస్తే నామం అవుతుంది అన్నారు కదా, మరి మనకి శక్తి ఫలం ఇవన్నీ వస్తాయా అది పట్టుకుని చేస్తే?
తప్పకుండా వస్తాయి. మన సనాతన ధర్మంలో విశేషం ఏంటంటే మనకి ఆ రకంగా కూడా ఇచ్చారు, మంత్రం లేకపోయినా ఆ బీజాక్షరం తీసేస్తే నామంతోనే మనం ముక్తి పొందొచ్చు. అందుకే ఆ బీజాక్షరం భువనేశ్వరి బీజాక్షరం పలక్కుండా హరి అంటే హరికి శివుడికి అభేదం. అందుకని హరి అన్నా శివుడు అన్నా శివుడి వ్యాపించిన శక్తే హరి, సరిపోతుంది.
ఓహో, మరి ఇలాంటి అమ్మ ఎక్కడుంటుంది, ఎవరిని అడగాలి అమ్మ గురించి?
అందుకే ఎవరినో ఎందుకు, ఎవరైతే వారికి తోచిన చెప్తారేమో అని అమ్మవారే చెప్పారు ఆవిడ అడ్రస్. ఆవిడ చెప్పారన్నమాట, మన యోగి హృద్ తనకి తన కోసం తప్పించిన వాళ్ళ హృదయాల్లో ఉంటుందన్నమాట. అందుకే అమ్మవారు అక్కడ వాడిన మాట ఏంటంటే, వసామి మత్ జ్ఞాని హృదయాంభోజ మధ్యమే, అంటే మద్ అనే వాటి ఇంపార్టెంట్. మనం అమ్మవారి వాళ్ళం అయితే మన గుండెల్లో ఆవిడ కూడా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది కానీ మనం తెచ్చుకోలేకపోతున్నాం, అదన్నమాట అక్కడ వచ్చిన ప్రాబ్లం.
అవునండి, అది నిజం. ఎప్పుడూ అమ్మ మన గుండెల్లోనే ఉంటుంది కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం, అది నిజం. చాలా బాగా చెప్పారండి సాయి గారు, ధన్యవాదాలు మీకు కూడాను. మన తర్వాత వచ్చే వారు సిరి బాలు గారు, వారేమో రాజరాజాచిత దగ్గర నుంచి రాక్షసగ్ని వరకు చెప్తున్నారు. సిరి బాలు గారు.
సిరి అండి. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం. రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల రమా రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణలంపట. ఈ నామాల గుత్తిలో భువనేశ్వరి మంత్ర ఆవిష్కారం చేయబడింది. ఈ నామాలలో ఉన్న అగ్ని అగ్నితత్వం రకార రూపంలో ఉండి మనలో మిగిలి ఉన్న అన్ని దోషాలను దహనం చేస్తుంది. రాజరాజార్చిత అమ్మవారు రాజురాజుల చేత అర్చింపబడుతున్నది. శ్రీ విద్యోపాసకులలో కుబేరుడు ఒకరు. కుబేరుడు ఉపాసించిన విద్య రాజరాజ విద్య. రాజరాజు చేత అర్చింపబడుతున్నది కనుక అమ్మ రాజరాజార్చిత. ఆనందము జ్ఞానము చే అర్చింపబడుతున్నది కనుక ఆ తల్లి రాజరాజార్చిత. లోకపాలకులైన బ్రహ్మ విష్ణు రుద్రువులచే అర్పింపబడుతున్నది కనుక రాజరాజార్చిత. రాజ్ఞి సర్వ లోకాధిపతులచే పూజింపబడుతున్నది, ఈమెకు మించిన రాణి లేరు కనుక రాజ్ఞి. భువనేశ్వరి మంత్రము అన్ని మంత్రములకు రాణిగా ఉన్నది. ఆ షోడశి విద్యాస్వరూపమే రాజ్ఞి. రమ్య ఉమా హైమవతి బహుశోభమాన, అమ్మవారు రమ్యమైనది. అన్ని శోభలు అమ్మకి అమ్మ దగ్గరే ఉన్నాయి. రమ్య అన్నప్పుడు ధ్వనించేది హకారం. రాజీవలోచన రాజీవముల వంటి లోచనములు కలది. ఆనందము జ్ఞానము కలిగినప్పుడు కళ్ళు అందంగా విచ్చుకుంటాయి. పద్మనయనాలోని ఈకారమే రాజీవలోచనలో శక్తిగా సంపుటితం చేశారు. రాజీవలోచన అంటే ఈకార ధ్వని. రమ్య రాజీవలోచన అని కలిపి చెప్పినప్పుడు రమ్యానామంలోని హకారము రాజీవలోచనలోని ఈకారము ఆ రెండూ కలిసి హ్రీంకారంగా వ్యాపిస్తుంది. రంజనీ రమణి రంజనీ నామం వద్ద బిందువును రమణీ నామం వద్ద రకారాన్ని చూపుతున్నారు. రమ్య రంజని రాజీవలోచన అనేవి ఆనందం యొక్క రకరకాల అవస్థలు. రంజింపచేసేది రంజని. ఈ నామాలు చదివితే అన్ని ఆనందాలు లభిస్తున్నాయి. రంజని అంటే ఉత్సాహకర శక్తి, అంటే ఆనంద స్వరూపమే అదే రంజని. రమణి అంటే రమింపచేయినది, ఆనందింపచేయినది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్, ఆనంద స్వరూపిణి అమ్మవారు. అమ్మను ఉపాసించడం వల్ల ఆనందం కాదు, ఉపాసించడమే ఆనందము. ఆనందంతో కూడిన అందమును రమణీ అనాలి. మనకి ప్రపంచంలో దొరికే బ్రహ్మానందాలు కొంతకాలానికి పాతవైపోతాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి. అమ్మ అందించే బ్రహ్మానందమే శాశ్వతము. రమణి అనగా నిత్యనూతన ఆనంద రూపిణి అనగా సచ్చిదానంద స్వరూపమే. రసం అంటే ఆనందం, దాన్ని ఆస్వాదించే శక్తిని రస్యా అంటారు. యోగి ఎప్పుడూ ఆనందంలోనే ఉంటాడు. రస్యగా అమ్మ మనల్ని అనుగ్రహిస్తే అప్పుడు ఆనందాన్ని ఆస్వాదించగలం. వెలుగే వెలుగును గుర్తించినట్లు ఆనంద స్వరూపులైన ఆ తల్లిని ఆనందంతోనే తెలుసుకోగలం. రణత్కించిని మేఖల రమ్యా నుండి రమణి వరకు ఉపదేశ శక్తిని అందించారు. ఆ గురుస్వరూపమే అమ్మవారు. ఉపదేశ శక్తి మంత్రస్వరూపము. మంత్రంలో శబ్దం రవళిస్తుంది. ఆ శబ్దం నాదంతో మ్రోగిపోతుంది. ఆ మ్రోగిపోతున్న నాద శబ్దమే రణత్కించిని మేఖల. మ్రోగుతున్న మువ్వలతో ఉన్న వడ్డాండమును అలంకరించుకున్న అమ్మవారే రణత్కించిని మేఖల. నాది దగ్గర అలంకరించిన ఆభరణం వడ్డాండం. అక్కడ మాత్రమే ఆ మంత్రశక్తులన్నీ ఉంటాయి. అదే మణిపుర, అదే కింకిని. అలా నాభి నుండి వ్యక్తమయ్యే మహామంత్ర స్వరూపమే కాంచీపురంలో కొలువై మనల్ని అనుగ్రహిస్తున్న చల్లని తల్లి కామాక్షి. రమ రాకేందువదన రతిరూప రతిప్రియ. రమ అనగా లక్ష్మీస్వరూపము. రాకేందువదన నిండు పున్నమి నాటి చంద్రుని వంటి వదనము కలదు. 16 కళలతో ప్రకాశిస్తున్నది. బిందువుని అనే అక్షంతో చెబుతారు. రమ అంటే శ్రీ, రాకేందువదన అంటే రెండూ కలిపితే శ్రీం బీజం అంటే లక్ష్మీస్వరూపము. ప్రతిరూప అంటే ఆసక్తి, ప్రేమ. ప్రేమ గొప్పదే, కానీ దేనిని ప్రేమిస్తున్నామన్నదే ముఖ్యం. రతి చాలా మంచిదే, కానీ ఆ రతి పరమాత్మ యందు ఉండాలి. పరమేశ్వరునిపై ఆసక్తికి రతి అని పేరు. దానికే మరొక పేరు భక్తి. పరమాత్మ యందు నిరంతర రతియే రాధ. ఆ పరమాత్మ శివుడైతే ఆ రతియే పార్వతి. రతిప్రియ పరమేశ్వరునిపై అమితమైన ప్రీతి కలిగినది కనుక రతిప్రియ. అమ్మవారిని ఉపాసించిన రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుని తిరిగి బ్రతికించి ఇచ్చింది. ఆ విధంగా తన భక్తురాలైన రతీదేవి పట్ల ప్రీతి కలిగి ఉంది కనుక రతిప్రియ. రక్షాకరి రాక్షసజ్ఞి, తాను ఇచ్చిన యోగాన్ని కాపాడుతుంది కనుక రక్షాకరి. అలాగే భయంకరమైన అజ్ఞానము నుండి రక్షించి జ్ఞానము అందజేయనది కనుక రక్షాకరి. యజ్ఞ ఫలితమైన విభూతిని కూడా రక్షాకరి అని అంటారు. రాక్షసజ్ఞి, భక్తుల సాధనలో అడ్డుకునే విజ్ఞానులన్నీ తొలగిస్తుంది కనుక రాక్షసజ్ఞి. రామ, ఇంద్రమైన స్త్రీకి మరో పేరు రామ. జగత్తులో స్త్రీ అనే స్వరూపమే అమ్మవారు. మరొక అర్థంలో రామ అన్న, రామ అన్న తత్వం ఒక్కటే, పరమార్థము ఒక్కటే. ఏ పరతత్వమునందు యోగులు ఐక్యమై వారు పరమానందాన్ని అనుభవిస్తున్నారో ఆ పరతత్వమును రామ అంటారు. అదే సచ్చిదానంద పరబ్రహ్మం. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. చెరుకు విల్లును పట్టుకున్న లలితాదేవి, కోదండమును పట్టుకుని ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఒక్కటే. మనోరూపేక్ష కోదండ అనే నామంలోనే కోదండరాముని ధ్వని వినిపిస్తుంది. జగన్నాథుడే జగన్మోహినిగా కాగలిగాడు. ఆయనలోని శ్రీతత్వమే అమ్మవారు. కనుక రామ అంటే పరబ్రహ్మ స్వరూపం, ఆనంద స్వరూపం. ఇప్పటి వరకు చెప్పిన ఈ నామాల గుర్తిలో భువనేశ్వరి మంత్ర స్వరూపముగాను, మంత్రమును ఉపదేశించు గురువుగను, మంత్ర స్వభావముగను, ప్రభావముగను, భక్తులను కాచుకును ప్రేమగను, సాధనలో విజ్ఞానం తొలగించు రక్షగను, మంత్ర ఫలమును అందించి అనుగ్రహముగను కొలువై ఉన్న అమ్మ రూపాన్ని మనకు అందించి ధన్యులను చేసిన వసిన్యాది దేవతలకు, అమ్మ శ్రీ లలితాంబికకు, ఆ శ్రీ లలితాంబికను మనకు అందించిన కరుణామూర్తి అయిన మన గురువుల పాదపద్మములకు తలతాకించి నమస్కరిస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణం.
సిరి గారు చాలా బాగా చెప్పారండి, మీరు చాలా బాగా చెప్పారు. రాముడు లలితమ్మ ఇద్దరు ఒకటని చెప్పారు. నిజంగా ఇద్దరు చేతుల్లోని కోదండము, వాళ్ళిద్దరూ మఠం వేసుకుని అదే ఒక కాలు పైకి ఎత్తి కింద ఒక కాలు పెట్టి ఉంచడం అంతా గుర్తుకొస్తుంది మీరు చెప్తూ ఉంటేను. ఎంత బాగుందో అసలు. నాకు ఒక ప్రశ్న అండి, మనం పరతత్వాన్ని ఎందుకు ఆనందించగలుగుతున్నాం? ఎందుకు లౌకికంగా ఉన్న వస్తువుల్ని ఆ ఆనందం ఎందుకు ఎక్కువసేపు ఉండటం లేదు?
పరతత్వాన్ని ఎందుకు ఆస్వాదించగలుగుతున్నామంటే మన అసలు స్వరూపం అదే కనుక. నిత్యము సత్యము అయిన పరతత్వమే మనం కనుక.
ఇంకో ప్రశ్న అండి, ఇది ఈనాడిది కాదు, ఎప్పటి నుంచో వస్తోంది ప్రశ్న. అసలు భక్తి అంటే ఏమిటి, దాని గురించి కొంచెం వివరించగలరా?
పరమాత్మ యొక్క ప్రేమ అనుగ్రహంగా మారి మనదాకా చేరడమే ధార. ఆ అనుగ్రహమే కృతజ్ఞతగా భక్తిగా మారి తిరిగి పరమాత్మను చేరడమే రాధ. అందుకే రాధమ్మ దయలేనిదే మాధవుడు దొరకడు, భక్తి లేనిదే భగవంతుడు అందడు. ఆ భక్తి పరమాత్మ ఇవ్వాల్సింది. ఆయన అనుగ్రహం మనం తీసుకుంటాము మన కోరికలు తీర్చుకోవడానికి. తర్వాత ఆయన పట్ల మన కృతజ్ఞతగా మారి అదే భక్తిగా మారి ఆయన ఇచ్చిన అనుగ్రహమే మళ్ళీ భక్తిగా మారి మళ్ళీ ఆయన్ని చేరుతుంది.
చాలా బాగుందండి. మరి మనకి విఘ్నాలు అవి వస్తూ ఉంటే అమ్మ ఎలా కాపాడుతుంది అసలు?
నీకు ఏ యోగము నా వలన కలిగినదో అది నన్ను చేరే వరకు కాపాడుకోవడం నా బాధ్యత అంటూ గీతాచార్యునిగా భగవద్గీతలోను రక్షాగరిగా లలితా సహస్రనామాల్లోనూ అమ్మ అభయం ఇచ్చింది. అదే యోగక్షేమం వహామ్యహం.
చాలా బాగుందండి, గీతని లలితని రెండింటినీ కంపేర్ చేసి చాలా బాగా చెప్పారండి. అసలు విఘ్నాలు అవి దాని గురించి చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. ధన్యవాదాలండి. మధు మహంకాళి. ఇప్పుడు మధు వచ్చి మనకి ఎంత మంచి విషయాలు చెప్తుందంటే, మీరందరూ పుట్ ఆన్ యువర్ సీట్ బెల్ట్స్ అండ్ సీట్ బ్యాక్ అండ్ టేక్ అండ్ రిలాక్స్, అంతే మీరు చేయాల్సిన పని. మధు నువ్వు కానిచ్చే.
నమో హేమాద్రిస్తే శివసతి నమ శ్రీపురగతే నమ పద్మాటవ్యాం కుతుకిని నమో రత్నగృహగే నమ శ్రీచక్రస్థేఖిలమయి నమో బిందునిలయే నమ కామేశాంకస్థితిమతి నమస్తేంబలలితే నమస్తే అంబలలితే. శివాయ గురువే నమః. జగదంబామైలైన మీ అందరికీ నమస్కరిస్తూ ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన శ్రీ గురువుగారి పాదాలకి ప్రణమిల్లుతూ ఇక నామాల్లోకి ప్రవేశిద్దాం. మొదటి నామం రమణ లంపట. లంపటం అనగా అత్యంత ఆసక్తి, రమణ అనగా ఆనందం. అసలైన ఆనందం ఆత్మ కావున దాని యందు ఆసక్తి కలిగి ఉండుట అని అర్థం. రమణ లంపట అనగా బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన అమ్మవారు. మనకి అలాంటి ఆసక్తి ఆత్మయందు కలగాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాల్సిందే. రెండవ అర్థం రమణుడు అనగా భర్త. తన భర్త అయిన శివుని యందు అత్యంత ఆసక్తి కలిగి నిరంతరం ఆయన చింతనలో ఉంటున్న తల్లి. రెండవ నామం కామ్య. కామ్య అనగా కోరబడినది, కోరదగినది. సృష్టిలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆనందమే కదా. అయితే జ్ఞానం లేని వారు ఆనందాన్ని వస్తువుకి ఆరోపించి ఆ వస్తువును కోరుకుంటున్నారు. ఆ విషయాలు పనికిరానివని తీసిపారేసి జ్ఞానులు ముముక్షువులు దేన్ని పట్టుకుంటున్నారో ఆ మోక్ష స్వరూపమే అమ్మవారు. అందుకు కామ్య. రెండవ అర్థం ఇష్టములు అనగా యజ్ఞములు, పూర్తములు అనగా దానాది కర్మలు. అంటే ఇష్టాపూర్తములు చేసిన వారు ఏ ఉత్తమ గతులను స్వర్గాది సుఖములను కోరుకుంటున్నారో అది కూడా అమ్మవారి స్వరూపమే. అంటే యజ్ఞముల ద్వారా వచ్చే ఫలము, జ్ఞానము ద్వారా దొరికే మోక్షము, ఈ రెండు అమ్మ రూపమే. ధర్మబద్ధమైన కోరిక అమ్మని అడగవచ్చు. అప్పుడు కోరిక తీరిన ప్రతిసారి మన నిర్వాకాలు ఏం లేవు, అంతా అమ్మ అనుగ్రహమే అనే స్పృహ ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవలసినది, తప్పనిసరిగా మనందరం ఆచరణలోకి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పదార్థంలో ప్రయోజనకారిగా అమ్మయే ఉన్నది అని. ఆ భావం ఈ కామ్యానామ విచారణ వల్ల కలగాలి. అటుపై పరమేశ్వరుడు కామాఖ్య గురించి చెప్పిన వివరమంతా విశ్లేషించారు గురువు గారు. సమయాభావం వల్ల కొన్ని అంశములు మాత్రమే చెప్పడం జరుగుతున్నది. శక్తిని తట్టుకోవాలంటే శివుని సాయం అవసరం. అందుకే అమ్మ ఉపాసకులు శివభక్తులై ఉండాలి. ఇది సమయాచారం. ఈ విషయం చెప్పేటప్పుడు గురుగారు లలితా సహస్రనామం చదివే ముందర 24 శివాయ గురువే నమః అనాలని సూచించారు. శివశక్తులు పరస్పర ఆధార ఆధేయతత్వములు. ఈశ్వరుడు శక్తికి ఆధారతత్వము, జ్యోతి కాంతికి ఆధారమైనట్లు. ఇదే కాళీ అమ్మవారు శివుని మీద నిలబడటంలోనూ, లలితమ్మ శివుని మీద కూర్చోవడంలోనూ ఆంతర్యం. అయ్యాధారమై అమ్మ గోచరమాయే శివపీఠవాసిని శ్రీ మహాకాళి అమ్మ సన్నిధి చేత అయ్య వ్యక్తమాయే అని ఇంతటి జ్ఞానాన్ని శివపదంలో పెట్టారు గురుగారు. ఇక అమ్మవారిని కామాఖ్యలో కామ అంటారు. ఈ నామం ఎలా వచ్చిందో శివుడు చెప్తున్నారు. భక్తుల కోరిక తీర్చుతున్నందుకు కామద. ఆ కోరిక రూపంగా అంటే ఆనంద రూపంగా ఆవిడే ఉన్నది కనుక కామిని, కోరుకోదగిన తల్లి కనుక కామ్య. కాముడి శరీరం ఇచ్చినందుకు కామాంగదాయిని, శివుని రూపంలో కాముడి శరీరం దహనం చేసినందుకు కామాంగ నాశిని. అందుకు ఆ తల్లిని కామ అంటారు. ఇక మూడోది అత్యంత ఉత్కృష్టమైన నామం ఇది కామకళారూప. ఇది విశేషమైన నామం అని చెప్పారు. కామ అనగానే పైకి అనుకునే తృతీయ పురుషార్థం కాదని మొదట తెలుసుకోవాలి. ఈ నామాల్లో గురువుగారు చెప్పిన విశేషాలన్నీ మనం వంట పట్టించుకుని ధ్యానంలోకి సాధనలోకి తెచ్చుకోవాలి. కామకళారూప అనగా ఆనంద కళారూపిణి. ఈ నామంలో మంత్ర బీజ శక్తి విశేషాలు దాగి ఉన్నాయి. ఈ నామం అర్థం విచారణ చేయాలంటే ఉపనిషత్ వివేచన అవసరం. కామ పరిపంతి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుగాభవ కమలే కామకళే కామకోటి కామాక్షి అంటారు మూకకవి. 321 నామములు నేర్చుకున్న సంస్కారం ఉంటే 322 అయిన ఈ నామం చక్కగా అర్థమవుతుంది. ఇక అర్థ విచారణలోకి వెళ్దామా. మొదటి అర్థం కామేశ్వరి కామేశ్వరుల కళయే కామకళ. ఒక్క నేనే ఎన్నో అవుతాను అని పరమాత్మ మొదట కామించాడు. ఇది సంకల్పం, కామం శక్తి, అదే బిందు స్వరూపం. త్రిపురా సిద్ధాంతంలో కామేశ్వరి కామేశ్వరుల యొక్క రకరకాల ప్రకటనలు, అవతారములు, రూపములు, లీలలు, అనుగ్రహములు, శక్తులు అన్నీ కలిపి కామకళలు అని చెప్పారు. కామకళ విలాసంలో ఏం చెప్పారంటే, పరమాత్మ తన సంకల్పశక్తి ముందు బిందువుగా వ్యక్తమయ్యారట. అది ప్రథమ స్పందన, దాని నుండే మొత్తం విస్తరించింది. ముందు పరమాత్మ దహన ఇందు బిందువులుగా వచ్చారు. దహన అంటే అగ్ని, ఎరుపు రంగు, వేడి, వెలుగు. ఇందు అంటే చంద్రుడు, తెలుపు, చలువ, జలం. ఇది అగ్నిశోమాత్మకం. ఈ రెండు అనగా దహన ఇందు కలిపి ఉన్న బిందువు సూర్యభగవానుడు. విరూపాక్ష పంచాసిక అనే మంత్రశాస్త్రంలో ఏం చెప్పారో చూద్దాం. ప్రథమంగా బిందువు సూర్యుడు, అగ్నిశోమాత్మకైన ఆయన బిందువు వ్యక్తమైంది. అందు నుండి చంద్రుడు, అగ్ని ఆవిర్భవించారు. ఈ మూడింటిని ఒక త్రికోణంగా ఊహించండి. ఈ త్రికోణం కింద సంవిద్ బిందువుని, నాలుగవ బిందువు అయిన సంవిద్ బిందువు లేదా జ్ఞాన బిందువుని రసనగా ఊహించండి. రసన అంటే మొలనూలు. ఇది నాదబిందు రసన అన్నమాట. మనకి అర్థం కావడానికి మొదటి బిందువు అంటే త్రికోణంలో ఉన్న మొదటి బిందువుని వదనంగా, తక్కిన రెండు అంటే చంద్ర అగ్ని బిందువులను వక్షస్థలంగా, నాదబిందువు అంటే నాలుగవదైన రసనని మొలనూలుగా చెప్పారు, రసన బిందువుని. కానీ అమ్మ రూపాన్ని దయచేసి ఒక స్త్రీ రూపంగా చూడరాదని, మంత్రశక్తి రూపమని గురువుగారు నొక్కి వక్కాణించారు. ఇక నాదబిందువు గురించి కాస్త ఆలోచించితే, ఇదివరకు శ్రీగారు చెప్పినట్టు మణిపూరం దగ్గరే మంత్రములన్నీ వ్యక్తమయ్యే స్థానమే రసన. రణత్కింకిణి మేఖలా నామంలో చెప్పారు, అది గుర్తు తెచ్చుకోవాలి. మొత్తానికి సూర్య, చంద్ర, అగ్ని, సంవిద్ బిందువులు, ఈ నాలుగు బిందువులను కలిపి కామకళారూప అంటారు. ఇదే తపనశశి వైశ్వానరమయీలోని ఆంతర్యం. మనకి కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు కదా, యదాదిత్య గతం తేజో జగద్భాస యతేకిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. ఈ విధంగా అమ్మవారి కామకళా రూపాన్ని ధ్యానిస్తే తిరిగి జన్మ ఉండదట. ఈ త్రికోణాన్ని ఇంకొకలాగా కూడా గురుగారు ధ్యానం ఇది చెప్పారు. ఎలా అంటే, ఇది లలితమ్మగా, శ్యామలాదేవి, వారాహీదేవిగా చూడవచ్చట. అది ఎలా అంటే, ప్రథమ బిందువైన సూర్యుడు ఇచ్ఛాశక్తి లలితమ్మ అయితే, జ్ఞానం శాంతికి సంకేతమైన చంద్రబిందువు శ్యామలాదేవి అయితే, అగ్ని బిందువు వారాహీదేవి, ఇక సంవిద్ బిందువు నాలుగవదైన జ్ఞాన బిందువు అమ్మ యొక్క సకల మంత్రరాశి. ఇదే భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామా వార్తాళి సంసేవ్యం భవానీ లలితాంబికాంలోని ఆంతర్యం. తర్వాత గురుగారు కామకళ నుండే అన్ని బీజములు ఉత్పన్నమయ్యాయని చాలా బీజ విశేషాలు చెప్పారు. నేను ఆ వివరాల్లోకి వెళ్ళటం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పారంటే, కామకళలు మూడు, స్థూల, సూక్ష్మ, పర. స్థూల అనగా అహం. పరమాత్మ సృష్టికి మునుపు ఏకోహం బహుశ్యాం అనుకున్నారు కదా, నేనే ఎన్నో అవుతా, ఒక్క నేను ఎన్నో అవుతానని. ఏకాకి బహుకి మధ్యలో ఉండే అహం అంటే నేను, అది దానివల్లే కదా మొత్తం అన్నిటికీ కారణమైంది. అదే అహం, అది స్థూల కామకళ. సృష్టిలో మనం కూడా నేను అననిదే ఏది సంకల్పించలేం కదా. అహాలోనే మొత్తం ఉందని చెప్పారు గురుగారు. అకారంతో మొదలై హకారంతో పూర్తి అవుతాయి అక్షరాలు. మొత్తానికి ఈశ్వరుడి అహం, అలాగే మనం నేను అనగలిగే చైతన్యమే అమ్మవారు. ఇది అర్థమైతే రమణ మహర్షి నేనుని తెలుసుకో అని ఎందుకన్నారో అర్థమవుతుంది. రెండవది సూక్ష్మ కామకళ. ఇవి అమ్మవారి ప్రధాన బీజాక్షరాలన్నీ సూక్ష్మ కామకళలు. మూడవది పరాకామకళ. ఈ సూక్ష్మ కామకళలకి ఏది చేర్చడం వల్ల నాదం వస్తోందో అది ప్రధానం. అది గుప్త ప్రణవం. అందుకు అమ్మవారు ఈంకార రూపిణి. ఇందులో చెప్పబడే నాదశక్తియే పర. ఈకారమునికి నాదం చేర్చితే పరాకామకళ. ఇక కామకళ విమర్శలోకి ప్రవేశిద్దాం. శ్రీచక్ర ఉపాసన దీంతోనే పరిపూర్ణం చేయమంటారట. కామకళ విమర్శలో గురువుగారు చాలా చాలా చక్కగా వివరించారు. కామ ఒక్కొక్క అక్షరం ఎలాగో వివరించారనమాట. ఇప్పుడు కామలో కా తీసుకుంటే మొదటి ఆ అంటే దీర్ఘం కాకుండా మొదటి ఆ, క ప్లస్ ఆ కలిస్తే మాయతో కూడి ఉన్న ఈశ్వరుడు. మొదటి ఆ చైతన్యం అయితే రెండవ ఆ, దీర్ఘంలో ఉన్న ఆ రెండవ ఆ శుద్ధ చైతన్యం, నిర్గుణ బ్రహ్మ. ఇంకా కామలో రెండో అక్షరమైన మా చూసామంటే అంటే ఆ లేని మా అనేది అవిద్య, ఆ అనేది చైతన్యం జీవుడు. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసామంటే, ఈశ్వరుడి నుంచి మాయ తొలగిస్తే, కింద జీవుడి నుంచి అవిద్య తొలగిస్తే జీవుడే ఈశ్వరుడు అవుతాడు. ఉపాధి పరిమితి వల్ల జీవుడు, విచారణతో ఉపాధిని పక్కకు తీసేస్తే జీవుడే ఈశ్వరుడని తెలుస్తుంది. ఇలా చూస్తే కామకళయే అద్వైతంలోకి తీసుకెళ్తుంది. ఇది చాలా అద్భుతం. అందుకనే శంకరులంతటి వారు పట్టుకున్నారు శ్రీ విద్యని. ఇక కామకళలో రెండవదైన కళ చూద్దాం. కా అంటే ఆకాశం. ఆ అంటే ఆకాశంలో ఉన్న చైతన్యం, లకారం పృథ్వీతత్వం, ఆ పృథ్వీలో ఉన్న చైతన్యం, కళా కదా దీర్ఘంలోని రెండో ఆ శుద్ధ చైతన్యం. మొత్తానికి పృథ్వీ ఆకాశం తీసేస్తే చైతన్యమే మిగిలింది. అంటే భూమి నుండి ఆకాశం వరకు ఒకటే చైతన్యం, సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇదే. రెండవ అర్థం, కా అంటే శిరస్సు, లా అంటే మూలాధారం, మూలాధారం నుండి శిరస్సు వరకు వ్యాపించిన కుండలిని రూపం అంతా కలిపి కళ, అది ఈశ్వర చైతన్యం కావున కామకళ. ఇంకో అర్థం, కళ అంటే విద్య, అందుకు శ్రీ విద్యా స్వరూపిణి అని కూడా అర్థం. శ్రీ విద్యా మంత్రములైన పంచదశి, షోడశి ఇవన్నీ కలిపి కామకళా రూప అనగా మంత్రరూపిణి అని అర్థం. ఇక్కడ ఒక్క విషయం చిన్నది, అదేంటంటే సంస్కృతంలో అలా ఉండదని చదివేటప్పుడు కామకళా రూప లా అయి ఉంటుంది, తెలుగులో మనం రాసుకునేటప్పుడు కళ అని అనొచ్చు అని చెప్పారు. అది స్వస్తి. సర్వం శ్రీ జగదంబా చరణారవింద అర్పణమస్తు. స్వస్తి. మీనా హలో,
కట్ అయింది, ఒక నిమిషం చూస్తున్నా.
అంటే మీనా అంటే కట్ అయిందా? ఈ లోపల అంటే వచ్చారు. పటికంపు చాయమా స్వామి శంకరుడు, వన్నెతో పగ చేయు చిన్న మా జగదంబ. పటికంపు చాయమా స్వామి శంకరుడు, వన్నెతో పగ చేయు చిన్న మా జగదంబ. పటికంపు చాయమా స్వామి, జ్యోతిగా వెలిగింది శూలి, జ్యోతిగా వెలిగింది శూలి, పరమేశ్వరుడు ప్రమిదగా నిలచినది పారమేశ్వర శక్తి, సూర్యుడై దీపించు శుద్ధమౌహరమూర్తి, కాంతిగా నిండినది కాత్యాయనీ దేవి, కాంతిగా నిండినది కాత్యాయనీ దేవి. పటికంపు ఛాయమా స్వామి శంకరుడు, వన్నెతో పగ చేయు చిన్న మా జగదంబ. అయ్యాధారమై అమ్మ గోచరమాయే, శివపీఠవాసిని శ్రీ మహాకాళి, అమ్మ సన్నిధి చేత అయ్య వ్యక్తమాయే, పానవట్టముపై పరలింగమూర్తి, పానవట్టముపై పరలింగమూర్తి. పటికంపు ఛాయమా స్వామి శంకరుడు, వన్నెతో పగ చేయు చిన్న మా జగదంబ. పటికంపు ఛాయమా స్వామి.
ఒకసారి ఎవరిని కాల్ చేస్తారండి? ఒకరిని కాల్ చేస్తే కాన్ఫరెన్స్ వివరాలు కూడా వస్తుంది, అంటే కాన్ఫరెన్స్ లో డేన్వర్ చేయాలి.
అదే ఎవరికైనా ఎక్స్ట్రా ఫోన్ ఉంటాయి.
నాకుందండి, ఒక నిమిషం నేను చేస్తున్నా.
చూస్తూ ఊరక కూర్చున్న కమ్మ, చూపులతో కరుణించమ్మ, చూస్తూ ఊరక కూర్చున్న కమ్మ, చూపులతో కరుణించమ్మ, హస్తములు దోయలించి ప్రశస్త అమృతమైన నిను మృతినమ్మ చూస్తూ ఊరక కూర్చొనకమ్మ చూపులతో కరుణించమ్మ ఏమీ పట్టని రీతిగనుంటే ఎలాగమ్మా యేసుని కొమ్మ ఏమాత్రం మికనుపేక్ష చేయక ఏమాత్రం మికనుపేక్ష చేయక ఎలుకొనే కృప చూపమ్మా స్వామితోడ నువ్వు కొలువు దీరిమము సాదరమున పాలించమ్మా ఏ మరకను ఈ మారక రోగము నిట్టే నసింపజేయకదమ్మా ఏ మరకను ఈ మారక రోగము నిట్టే నసింపజేయగదమ్మా చూస్తూ ఊరక కూర్చొనకమ్మ చూపులతో కరుణించమ్మా.
మిమ్మల్ని నెక్స్ట్ స్పీకర్ ని ఇంట్రొడ్యూస్ చేయమన్నారండి.
ఇప్పుడు కృష్ణవేణి నండూరి గారు మాట్లాడతారండి.
హలో,
కదంబ కుసుమండి.
ఓం శ్రీ శ్రీ ఓం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరికీ నమస్కారం. నేను కదంబ కుసుమ ప్రియ నామం నుండి మొదలు పెడుతున్నాను. కదంబ కుసుమాలు పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారం. కదంబము అంటే సమూహము అని అర్థము. జగత్తులో కనిపించేవన్నీ అమ్మకి పూజా వస్తువులే. మనము కూర్చుకున్న ఈ వస్తువులన్నీ అంటే సమూహములన్నీ కుసుమాలుగా అమ్మకు సమర్పించాలి. అమ్మ స్వరూపమే కళ్యాణి. లోకాలకు మూలమైన తల్లి కాబట్టి జగతి కంద. కంద అంటే మూలము. కరుణారస సాగర అంటే ఆనందము, దయ, అపారముగా అనంతముగా ఉన్న అమ్మవారు. అమ్మ కళావతి రూపము. అమ్మ కళలే ఆలాపంగా ఉన్నది కాబట్టి కళాలాప. ఆలాపము అంటే మాటలు. అమ్మవారు మధుర భాషిణి, మధురముగా మృదువుగా మాట్లాడుతున్నది. అవ్యక్త మధురముగా ఉంటాయి అంటే అమ్మ వాక్కులు ఇలా ఉంటాయి చెప్పడానికి వీలు లేదు. మధురమైన దివ్యమైన వేదాది సర్వ విద్యలు అమ్మవారి రూపములే. విద్యలు కలిగినది, విద్యలు పలుకునది కాబట్టి కళావతి, కళాలాప. అత్యంత సుందరమైన రూపాన్ని కాంత అంటారు. కాంతలో కా అంటే బ్రహ్మము. బ్రహ్మమే పరమార్థం చెప్పే శాస్త్రము పేరు కాంత. అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి. బ్రహ్మమే సిద్ధాంతము అని చెప్పేది కాంత అని వేరే అర్థము ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు అంతము తెలిసిన అమ్మ కాంత. కదంబ కుసుమాల నుండి వచ్చే మకరందము కాదంబరి. అమ్మవారికి మనము ఏ అమృతాన్ని సమర్పిస్తామో అదే కాదంబరి. కాదంబరి ప్రియ అనేది పూజా సంకేతము. అమ్మవారిని ధ్యానములో భావన చేసి తెలుసుకుని విచారణ చేయగా వచ్చిన జ్ఞానామృతమును అమ్మవారి పాదాలకు సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తుంది. అదే కాదంబరి ప్రియ. కాదంబరి అంటే సరస్వతీదేవి అని అర్థము కూడా ఉన్నది. సరస్వతి అంటే విద్యలు. అమ్మవారికి సరస్వతి అంటే ఇష్టము, జ్ఞానము అంటే ప్రియము. కనుక కాదంబరి ప్రియ. బ్రహ్మజ్ఞానము, మోక్షము వంటి శ్రేష్టమైన వరములు ఇచ్చు తల్లి వరద. దీనిలో వా అనే అమృత బీజము ఉంది. వకారం అంటే విష్ణుమాయ, వరద. ఈ బీజములు ఉపాసన చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. నవమి నాడు ఏకాగ్రత బుద్ధితో ఆరాధిస్తే వరములు ఇస్తుంది. అమ్మ పాదాలే వరాలు ఇచ్చేవి కనుక వరద. యజ్ఞం చేసిన తర్వాత దక్షిణ రూపముగా ఉన్న అమ్మవారు వరద. యజ్ఞ భస్మ రూపములో ఉన్నది రక్షాకరి. అమ్మవారు అందమైన నేత్రములు కలిగినది కనుక వామనయన. కరుణా తరంగతాక్షి అమ్మ కన్నుల నుండి మన మీద దయ వర్షిస్తూ ఉంటుంది. కర్మఫలమును పొందించున్నది అంటే మనం చేసిన కర్మలకు ఫలము ఇచ్చు తల్లి అని తత్వపరమైన అర్థం కూడా ఉన్నది. వారుణి మద విహ్వాల అంటే బ్రహ్మానంద పార్వశ్యంలో ఉన్న తల్లి. కాదంబరి ప్రియకు వారుణి మద విహ్వాలకు అనుబంధము గురువుగారు ఇలా వివరించారు. మూలాధార చక్రము నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రములు బిచ్చుకోవడమే కదంబ కుసుమములు. ఒక్కొక్క చక్రములోనూ ఉన్న అమృతాన్ని ఆస్వాదిస్తూ వెళ్లడమే కాదంబరి. అది క్రమముగా నాడి ద్వారా పైకి వెళ్లి సహస్రార చక్రములో ఉన్న అమ్మవారితో తాదాత్మ్యం చెందుతుంది. చెందితే లభించే అఖండ ఆనందమే కాదంబరి ప్రియ. అదే వారుని మత విశ్వాల. శరీరంలో కిందకి పైకి సంచరించే వారుణి నాడికి వాయుదేవత అధిపతి. తైత్రేయ ఉపనిషత్తులో వారుణి విద్య గురించి ప్రస్తావించారు. ఇది భృగువంశానికి చెందినది కాబట్టి భార్గవి విద్య అని కూడా అంటారు. ఈ బ్రహ్మ విద్యనే శ్రీ విద్య అని కూడా అంటారు. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని. దీనిలో వింధ్య మంత్రము ఉన్నది. విశ్వములో అమ్మను మించిన వస్తువు మరొకటి లేదు. సమస్త విశ్వాన్ని అధిగమించిన తల్లి కాబట్టి విశ్వాధిక. వేదముల ద్వారా తెలియజేయగలిగిన తల్లి కాబట్టి వేదవేద్య. చింతామణి గృహంలో ఉన్న నాలుగు ద్వారములలో తూర్పు ద్వారము ఋగ్వేదము, ఉత్తర ద్వారము సామవేదము, దక్షిణ ద్వారము యజుర్వేదము, పడమల ద్వారము అథర్వణ వేదము ఉంటాయి. ఈ ద్వారాలు దాటి లోపలికి వెళితే అమ్మవారు కొలువై ఉంటుంది. అంటే వేదాది మంత్రజ్ఞానంతో పరతత్వాన్ని తెలుసుకోవాలి. వింధ్యాచల నివాసిని అంటే వింధ్య పర్వతం మీద నివసించి తల్లి. పులి మీద కూర్చుని 8 చేతులు ఉండే అమ్మ స్వరూపమే వింధ్యవాసిని. ఈవిడ కూడా దుర్గా రూపమే. నందాదేవి అని పేరు కూడా ఉంది. అమ్మ శ్రీకృష్ణుని సోదరి, నంద యశోదల పుత్రిక. వింధ్యపర్వతం మీద నివసిస్తూ శుంభ రాక్షసులను సంహరించింది. వింధ్య అంటే ఆకాశము. ఆకాశంలో వ్యాపించి ఉన్నది కనుక వింధ్యాచల నివాసిని. మన సుషుమ్న నాడిని వింధ్యవీధి అంటారు. సహస్రార చక్రంలో పైన కూర్చుని ఉన్నది కనుక అమ్మవారు వింధ్యాచల నివాసిని. స్వస్తి.
కృష్ణవేణి గారు, నేను మీది మధుది అంతా నేను విన్నానండి, కానీ నేను కనెక్ట్ అయినట్టు మీకు ఎవరికి తెలియట్లేదు. మధు పాటలన్నీ కూడా చాలా విన్నాను, చాలా బాగా పాడింది మధు కూడాను. మరి మన సమయాన్ని చూసుకుని మరి మధు గారి ప్రశ్నలు నేను అడగనా వద్దా?
ఇంకా 4-5 ఉన్నట్టున్నారు కదా.
మరైతే కృష్ణవేణి గారిని అడిగిన ప్రశ్నలు
అడిగాను.
ఓకే కృష్ణవేణి గారు,
చెప్పండి.
కళ్యాణి అంటే అర్థం ఏంటండి?
కళ్యాణి అంటే మంగళ స్వరూపిణి అనే అర్థం అండి. మంగళకరమైన వాక్కులు అంటే మంత్రములు పలుకునేది ఇచ్చినది కాబట్టి కళ్యాణి. అంటే తల్లి మన లోపల జ్ఞాన చైతన్య రూపంలో ఉండి మంగళకరమైన వాక్కుల్ని పలికిస్తుందని అర్థం అండి.
ఇప్పుడు పువ్వులో కర్ణిక అంటారు మధ్య భాగాన్ని, బొట్టు మధ్య భాగం దాన్ని కర్ణిక అంటారు. మీరేమో కంద అని చెప్పారు మీ ప్రవచనంలో. కంద అంటే ఏంటి?
కంద అంటే సర్వ జగత్తుకి మూల చైతన్యము అంటే జగతీ కంద అని అంటారు. ఇది కామకళకు సంబంధించిన నామం అండి. ఈశ్వర శక్తి రూపమే కామకళ. ఇది ప్రతివారిలో అహము అనే రూపంలో ఉంటుంది. ఈ తల్లి విగ్రహ రూపము, మంత్ర రూపము, కుండలిని రూపము, శ్రీచక్ర రూపంగా మన చేత ఆరాధింపబడుతుందండి.
అంటే కంద అంటే మూలమైనది అనమాట అర్థం.
అవునండి, అవును.
మళ్ళీ మీరు కళావతి అన్నారు, కంద అన్నారు, మరి కళావతి అంటే ఏంటి?
కళావతి అంటే కళలు కలిగిన తల్లి. అందులో దీనిలో కా అంటే ఆకాశము. సంస్కృతంలో లా అనేది లేదు కాబట్టి కళావతి అంటారు. కళావతి మన తెలుగులో కాబట్టి లా ఉంది కాబట్టి కళావతి అంటారు. కళలు అంటే రకరకాల శక్తులు. కళలు అగ్ని, సూర్య, చంద్ర, విష్ణు, రుద్ర, బ్రహ్మ, ఈశ్వర, సదాశివ కళలతో అమ్మవారు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. ఇంకా సృష్టి స్థితి సంహార తిరోధన కృత్యములతోనూ, సూర్యచంద్ర అగ్ని అనే శక్తులతోనూ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది అమ్మవారండి.
అంటే కళలు అంటే మనం వెలుగులు అని కూడా అనుకోవచ్చా?
అవునండి, సూర్య చంద్ర కళలు అంటారు కదా.
చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. ధన్యవాదాలండి.
థ్యాంక్స్ అండి, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్వస్తి.
నెక్స్ట్ రాబోయేది సద్గుణ్ గారు అండి. సద్గుణ్ గారు మీరు చెప్పండి, క్షేత్రాల గురించి మీరు చెప్తా అన్నారు, చెప్పండి.
శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని, ఇప్పుడు విద్యార్థుల నామం గురించి తెలుసుకుందాం.
రండి సద్గురు గారు, మీ ఫోన్ అసలు బాగాలేదండి. మీ ఫోన్
బాగాలేదా?
దగ్గర కొంచెం దూరంగా పెట్టుకుని, మైక్ కొంచెం దూరంగా పెట్టుకుని మాట్లాడండి.
ఓకే ఓకేనండి. ఇప్పుడు
ఇప్పుడు బాగుంది.
విధాత్రి, విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసం. ఈ ప్రపంచాన్ని నడపాలి అంటే విధానాలు నియమాలు ఉండాలి. ఈ ప్రపంచంలో విధానాలు ఏర్పరిచే తల్లే విధాత్రి. సర్వ జగత్ని పోషిస్తుంది, సర్వ జగత్ని భరిస్తుంది, సర్వ జగత్ని పోషించే తల్లే విధాత్రి. ఈ ప్రపంచం ఇలా నిలబడిందంటే ఒకే ఒక కారణం, ధర్మం. ఆ ధర్మ స్వరూపిణియే విధాత్రి. విధాత్రికి ఇంకో అర్థం కూడా ఉంది, కర్మణా తత్ఫలానా కర్త. దీనికి వారి వారి కర్మల్ని బట్టి ఫలం లభిస్తుంది. ఆ ఫలం ప్రసాదించే తల్లే విధాత్రి. వేద జనని, వేదములకి తల్లి. వేదాలు జ్ఞానస్వరూపం, అవి మానవ సృష్టి కాదు, అమ్మ సృష్టి. మనకి బ్రహ్మదేవుడి ద్వారా వేదాల్ని ప్రసాదించింది ఆ తల్లి. చండీ సప్తసత్లో దేవతలు అమ్మవారిని ఆధారిస్తారు. రుక్ యజుర్ సామ వేదాలు నీ స్వరూపమే తల్లి అని ఆరాధిస్తారు. నెక్స్ట్ విష్ణు మాయా. విష్ణు అంటే వ్యాపించి ఉన్నది. మాయా రూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆ తల్లి. ఇక్కడ గురుగారు భగవద్గీత 7వ అధ్యాయం నుంచి ఒక శ్లోకం చెప్పారు. మాయా అంటే అనిర్వచనీయ శక్తి. పరమాత్మ యొక్క త్రిగుణాత్మక శక్తియే అమ్మవారు. అది ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది. విలాసిని, విలాసిని అంటే ప్రకటించి ఉన్నది. ప్రకటనము అంటే అది నాట్యం శాస్త్రంలో శబ్దం. ప్రకటనము అంటే హావభావాలతో ఉన్నది. భావాలంటే భంగిములు, ముద్రలు. భావాలంటే భావములు. జగత్ అంతా హావాలు, భావాలతో ప్రకటించి ఉన్నది ఆ తల్లి. విలాసిని అంటే మోహము కూడా, మోహిని స్వరూపం. విలాసిని అంటే సిద్ధికి అవరోధం కలిగించే తల్లి. సిద్ధిని ప్రసాదించేది ఆ తల్లే, సిద్ధికి అవరోధం కలిగించేది ఆ తల్లే. స్వచ్ఛంద తంత్రంలో తల్లి మూడు శక్తులుగా విలాసిస్తుంది. నిత్య, విలాసిని, దోగ్రి. నిత్య అంటే ఎప్పుడూ ఉండేదే పరాశక్తి. విలాసిని అంటే అవరోధం కలిగించేది. దోగ్రి అంటే పితికి ఇచ్చేది. దోగ్ర అంటే పితకడం, దోగ్రి అంటే పితికి ఇచ్చేది. సాధకుడు యోగ్యుడో కాదో అని పరీక్షించి సమర్థుడైతే పరతత్వాన్ని పితికించి ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఇప్పుడు మనం శకారనామాలు చూద్దాం. క్షేత్రస్వరూప క్షేత్రేశీ క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్పిత. క్షేత్రస్వరూప అంటే క్షేత్రంలోని అమ్మ రూపాలే. పుణ్యక్షేత్రాలన్నీ అమ్మ స్వరూపాలే. పుణ్యక్షేత్రాలులో అంటే భగవత్ శక్తి కేంద్రీకృతం అయిన ప్రదేశాలు. భగవత్ శక్తి ఎలా కేంద్రీకృతం అయిందంటే మన ఋషులు, మునులు, భక్తులు చేసిన జపాలు, పూజలు ద్వారా ఆ క్షేత్రము పవిత్రమైంది. అందుకోసం మన ముందు మన ఋషుల్ని ఆరాధించుకోవాలి. ఇక్కడ గురువుగారు ఒక మంచి ఉదాహరణ చెప్తారు. సూర్యకాంతి అంతటా ఉంటుంది, కానీ భూతద్దం పెట్టగానే అక్కడ కేంద్రీకృతం అవుతుంది. అలానే భగవత్ శక్తి అంతటా ఉంటుంది, కానీ పుణ్యక్షేత్రాలలో కేంద్రీకృతం అయి ఉంటుంది. జీవులు తరించడం కోసమే పుణ్యక్షేత్రాలు, పుణ్యకాలాన్ని సృష్టించింది ఆ తల్లి. క్షేత్రేశి, క్షేత్ర అంటే ఈశ్వరి. క్షేత్రాన్ని పరిపాలించే తల్లే క్షేత్రేశి. హృదయంలో ఉంటూ శరీరాన్ని పరిపాలిస్తుంది ఆ తల్లి. క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. ఇక్కడ గురుగారు 13వ అధ్యాయం గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం, ఆ అధ్యాయం సారాంశం అంతా ఈ ఒక్క నామంలో ఉందని చెప్పారు. ఆ అధ్యాయంలోనే ఒక శ్లోకం కూడా చెప్పారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. దీని అర్థం ఏంటంటే క్షేత్రం అంటే శరీరం, పంట పండించుకునే చోటు ఫీల్డ్. క్షేత్రజ్ఞం అంటే పంట పండించుకునేవాడు, జీవుడు, నోవర్. ఆ శరీరాన్ని జీవుణ్ణి పరిపాలించే తల్లే క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి ఇద్దరిని పరిపాలిస్తుంది ఆ తల్లి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పారండి సద్గుణు గారు. నాకు అర్థమైంది ఏంటంటే మహర్షులేమో తపస్సు ఆచరించి ఆ తపస్సును అక్కడ కేంద్రీకృతం చేస్తే అది క్షేత్రం అయింది. అంటే దేవతల కంటే కూడా ముందుగా మనం భక్తులకి ఋషులకి నమస్కారం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ వల్లే మనకేమో క్షేత్రాలు వచ్చాయి కాబట్టి. అంతే కదా నాకు అలా అని అర్థమైంది?
అవునండి, కరెక్ట్. మనం ముందు ఋషుల్ని ఆరాధించుకోవాలి.
చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది. ధన్యవాదాలు.
నాకు చాలా చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు. పద్మం తర్వాత వచ్చేవారు సుధాకర్ మల్లంపల్లి గారు. క్షేత్రస్వరూపం గురించి చెప్పి వన్ని మండలం దాకా చెప్తారు ఆయన. చెప్పండి సుధాకర్ గారు. సుధాకర్ గారు, హలో, నేను
హలో వినిపిస్తుందా?
వినిపిస్తుంది.
నమస్కారం. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం అండి. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం తర్వాత వచ్చే నామం విజయ విమల వంద్య వందారు జనవత్సల. అమ్మవారి స్వరూపం విజయం. విజయం అన్నది అమ్మవారి స్వభావం. విజయనామంతో ఎవరు అమ్మవారిని కొలుస్తారో వారికి అపజయం అనేది ఉండదు. పురాణాల్లో పద్ముడు అనే రాక్షసుని సంహరించిన దేవత పేరు విజయ. దుర్గమ్మ తత్వమే విజయతత్వం. జయ విజయ సమేత అపరాజిత అన్న మూడు పేర్లు కలిస్తే అది సంపూర్ణ విజయతత్వం అవుతుంది. విజయం అంటే మళ్ళీ వెనక్కి వచ్చే అవసరం లేనటువంటిది అని అర్థం, అంటే మోక్షం. విమల అంటే మాలిన్యం లేనిది అని అర్థం. మాలిన్యం అంటే అజ్ఞాన మాలిన్యము లేదా అవిద్యా మాలిన్యం. మాలిన్యం ఉంటే జీవుడు, అది లేకపోతే ఈశ్వరుడు. మనకున్న మలత్రయాలన్నీ తొలగించగలిగే తల్లి విమల. ఈ నామ మంత్రస్వరూపం గురించి చూస్తే అమ్మవారికి విమల విజయ అనే లక్షణాలు ఉంటాయి. విజయ అంటే సిద్ధి కలిగించే లక్షణం. మంత్రానికి విమలత్వం ఎప్పుడొస్తుంది అన్న దానికి గురువుగారు ఇలా వివరించారండి. గనుల్లోంచి తీసిన ముడి పదార్థ రూపంలో ఉన్న బంగారాన్ని మనం ఎలా అయితే సంస్కరించి మాలిన్యాలన్నీ తీసేసి శుభ్రం చేసి అసలు వన్న వచ్చేలా చేస్తామో, అలాగా జీవుడికి ఒక మంత్రం ఇచ్చే ముందు ఆ జీవుని సంస్కరించి అరవణం చేసి మంత్రోపదేశం ఇవ్వాలి. మంత్రానికి దశ సంస్కారాలు చేసి మంత్రాన్ని ఉపదేశిస్తారు, అప్పుడు ఆ మంత్రం విమలం అవుతుంది. ఇలా శుద్ధమైన మంత్రంగా ఉపాసకుల్లో ప్రకాశించే రూపమే విమల. ఇంకా ఆ తర్వాత వచ్చే నామం వంద్య. వంద్య అంటే వందనం పొందదగినది, వందనం పొందినది అని అర్థం. ఆదిశంకర్ల వారు అమ్మవారిని కనకదార స్తోత్రంతో జపిస్తూ తనకు ఉసిరికాయ ఇచ్చిన ముసలి పేదరాలకి అన్ని ఐశ్వర్యాలు ఇవ్వమని ప్రార్థిస్తూ తనకు మాత్రం అమ్మకి వందనం చేయడం అనే ఐశ్వర్యం ఇస్తే చాలని అని ప్రార్థించట. వందనమే అన్నిటికంటే గొప్ప సంపద. వందనం చేస్తే మిగిలిన ఐశ్వర్యాలన్నీ వాటంతట అవే వస్తాయి. అమ్మవారు సర్వజన వంద్య. అందరి చేత వందనం పొందే తల్లి ఆమె. ఆమె వందారు జనవత్సల. చూచువారల కృప చూచువాడు అన్నట్లే వందనం చేసేవారి పట్ల వాత్సల్యం కలిగి ఉంటుంది తల్లి. నమస్కరించడం అనేది ఒక గొప్ప సౌభాగ్యం. ఆ సౌభాగ్యం ఉంటేనే కానీ అమ్మవారిని నమస్కరించలేము. త్రికరణాలతో అమ్మవని శరణ వేడుకోవడమే వందనం. మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి వందనం అన్నది నేర్పించాలి. తల్లికి, తండ్రికి, గురువుకి, మనకంటే వయసులోనూ జ్ఞానంలోనూ గొప్ప అయిన వారికి నమస్కరించడం అనేది మనం హైందవ సంప్రదాయం. నమస్కరించడం అనే సంస్కారం ఉన్న వాళ్ళకి ఆయుష్, విద్య, యశస్సు, ధనం అన్నీ లభిస్తాయని మనుధర్మంలో కూడా చెప్పబడింది. తర్వాత వచ్చే మంత్ర విశేషం వాగ్వాదిని వామకేసి వన్ని మండల వాసిని. వాగ్వాదిని మంత్ర విశేషం ఏంటంటే వాగ్ అన్న మంత్రం సరస్వతీదేవి మంత్రం. ఈ అమృత మంత్ర విశేషాలన్నీ దీంట్లో ఉన్నాయి. శ్రీ విద్యా దేవతల్లో వాగ్వాదిని అమ్మ ఒకరు. జ్ఞానదేవత అయిన శ్యామలాదేవి పక్కన ఉండే శక్తుల్లో వాగ్వాదిని ఒకరు. అమ్మ దయ ఉంటే ఎటువంటి వాక్కులైనా పలుకుతాయి. వాక్కు అంటే వ్యక్తీకరింపబడిన జ్ఞానం అని అర్థం. వాగ్వాదిని నామంలో వకారం రెండుసార్లు వచ్చింది, అందుకే ఇది చాలా శక్తివంతమైన నామం అని గురువుగారు మనకు అనుగ్రహించారు. ఈ వాగ్వాదిని ఆమె అనుగ్రహం పొంది వాగ్వాదిని విద్యలో బాగా పండిన వారిలో ఆదిశంకర్ల వారు, కామాక్షి అమ్మ భక్తులైన శ్యామశాస్త్రి గారు, ఆ అమ్మ ప్రసాదంగా ఇచ్చిన తాంబూలాన్ని కవలంగా తిని 500 పద్యాలు పలకగలిగిన మూకకవి గారు ముఖ్యులు. తర్వాత వచ్చే వామకేశి నామంలో వామ అంటే సుందరమైన అని అర్థం. వామకేశి అంటే సుందరమైన కేశములు కలది అని అర్థం. అమ్మవారు కేశాలను ధ్యానిస్తే మనలో ఉన్న అజ్ఞాన చీకట్లన్నీ తొలగిపోతాయి. ఇంకా వామకుడు అంటే శివుడు, వామకేశుడు అన్నా కూడా శివుడు పేరే. ఈ వామకేశి అన్నది అమ్మవారి పేరు. స్వామివారి శక్తి స్వరూపమే అమ్మ. ఏకాదశ రుద్రుల రూపంలో ఉన్న అమ్మ వామకేశి. సూర్య చంద్రాది నవగ్రహాలకి కూడా వామకులు అని పేరుంటుంది. నవగ్రహాల నుంచే వచ్చే వెలుగురేఖలు రశ్ములుగా మన ప్రపంచంపై పడి ప్రకాశిస్తూ ఉంటాయి. ఏకాదశ రుద్రులకు కూడా వామకులని పేరు. ఇలా వామకులు, ఏకాదశ రుద్రులు ఈ రెండు నామాల రూపాలతో కూడా లోకాలను శాసించే తల్లి వామకేశి అమ్మవారు. ఆ తర్వాత వచ్చే నామం వన్యమండల వాసిని. ఈ నామంలో వాంగ్మయ విద్య చెప్పబడింది. శ్రీచక్రంలో త్రికోణ మండలంలో బిందుస్థానంలో ఉంది కాబట్టి వన్యమండల వాసిని అని అర్థం. ఆ వాగ్వాదిని అమ్మ ఉండే చోటే వన్యమండలం. ఇది అమ్మవారి సూక్ష్మ వాగ్శక్తి. స్వస్తి. శ్రీమాత్రే నమః.
బాగా చెప్పారండి. నాకు మీరు చెప్పింది నమస్కారం గురించి చాలా నచ్చింది. చిన్నపిల్లలకు నమస్కారం నేర్పించాలి, ఒకరినొకరు నమస్కారంతో పలకరించుకోవాలి. ఇప్పుడు ఆ నమస్కారం లేక కదా ఈ కరోనా వైరస్ వచ్చి పడింది మీదని. బాగుంది, చాలా బాగా చెప్పారు నమస్కారం. మరి వాంగ్మయ విద్య అంటే ఏంటండి?
వాంగ్మయ విద్య అంటే వాగ్వాదిని, వామకేశి, వన్యమండల వాసిని ఈ మూడు నామాలు కలిపితే వాంగ్మయ విద్య చెప్పమని చెప్తున్నారు.
ఓహో, మూడు నామాలు కలిపితే. మరి వన్యమండల వాసిని అంటే ఏమిటి?
ఈ అమ్మని వన్యమండల వాసిని, వన్యకొండల వాసిని అని కూడా అంటారండి. వన్యమండలం అంటే అగ్నిమండలం అని అర్థం. మూడు అన్నది అగ్ని సంఖ్య, మూడిటితో ఉన్న మండలం అంటే కాబట్టి వన్యమండలం అంటున్నారు. మూడు మండలం అంటే త్రికోణం అని కూడా ఒక అర్థం ఉంది. శ్రీచక్రంలో బిందువు తర్వాత వచ్చేది త్రికోణం అండి. ఆ త్రికోణ మండలంలో బిందుస్థానంలో ఉంది కాబట్టి వన్యమండల వాసిని అని మనం అర్థం తీసుకోవాలి. అలాగే వన్యమండలం అంటే మూలాధారం. మూలాధారంలో కుండలిని శక్తిగా అమ్మ పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి రూపంలో వ్యాపించి ఉంటుందట. అప్పుడు ఆమెని వాగ్వాదిని రూపంలో మనం ధ్యానించాలి.
చాలా బాగా చెప్పారండి, త్రికోణం గురించి నాకు చాలా నచ్చింది. మరి రశ్ములు అంటే ఏంటండి?
మంచి ప్రశ్న అండి. రశ్ములు అంటే కిరణాలని అర్థం. ఋషికేశ మంత్రంలో ఈ కేశములు అంటే రశ్ములు అని చెప్పారు. వమనములు కిందకి వెదజల్లబడుతున్నవని అర్థం అనమాట. అంటే అమ్మ కేశములే సూర్య చంద్ర అగ్ని రశ్ముల్లాగా సుందరమైన కిరణాల్లాగా కిందకు వెదజల్లబడుతున్నాయి అని మనం భావించాలన్నమాట. ఈ ప్రపంచాన్ని పోషించే సూర్య చంద్ర అగ్ని కిరణాలను తేజస్సు తనలో ఉంచుకుంది అని మనం వామకేశిగా అర్థం చెప్పుకోవాలి.
అబ్బా చాలా బాగా చెప్పారండి. అమ్మవారి శిరోజాలమే అగ్ని, సూర్య చంద్రుడు కింద కిరణాలు అని చెప్పి చాలా బాగుంది. చాలా చాలా
గురువు గారు చెప్పారు. నమస్కారం అండి.
నమస్కారం. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారండి, ఇప్పుడు మనకు వచ్చేది తర్వాత. ఆయన మత్తి మా భక్తి మత్కల్పలతిక దగ్గర నుంచి తనువధ్య వరకు చెప్తారు. సుబ్రహ్మణ్యం గారు
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారు భక్తులు ఏమి ఆశిస్తే, ఏమి కోరుకుంటే అవి అనుగ్రహించే తల్లి కాబట్టి అమ్మ భక్తి మత్ కల్పలతిక అంటే భక్తుల పాలిట కల్పలత. మూకకవి ఆర్యా శతకంలో ఇదే భావం చూపిస్తూ ఇలా అన్నారు. సంపాలతాస వర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపాపి మనసి కించన కంపాతట రోహి సిద్ధ వైషధ్యం. అంటే కంపానది తీరంలో మెరుపు తీగలా మెరుస్తున్న తీగని మందు నూరి గాయానికి పూసుకున్నట్టు నా మనసులో పూసుకుంటున్నాను అనే అద్భుత భావం. అలాగే శంకర భగవత్పాదులు అమ్మవారిని కీర్తిస్తూ కల్పవృక్షాల ద్వారా కోరిన కోరికలు తీర్చుకోగలిగిన దేవకాంతలు కల్పవృక్షాల కుసుమాలు కోసే చేతులతో అమ్మ పాదాల దగ్గరికి వస్తే వెన్నెలకి పద్మాలు ముడుచుకున్నట్టు అమ్మ పాదాల గోళ్లు నవ్వుతున్నట్టు తెల్లగా మెరుస్తుంటే ఆ మెరుపు వెన్నెలకి దేవకాంతల చేతులు ముడుచుకున్నాయట, అంటే నమస్కరిస్తున్నాయట అనే భావన. కల్పవృక్షాలు కూడా ఇవ్వలేని మోక్షం ఈ కల్పలత, అంటే మన లలితమ్మ ఇవ్వగలదు. ఆ కల్పలతకి నమస్కరించుకుంటూ ఇప్పుడు ఇంకో దివ్యనామంలోకి వెళ్తున్నాం. మొత్తం శ్రీవిద్య ఉపాసన ఫలం ఈ నామం అని గురువుగారు చెప్పారు. పశువుల పాసం తొలగించే తల్లి కాబట్టి అమ్మ పశుపాస విమోచని. పాసం అంటే జీవులను బంధించేది, పరిమితి చేసేది అని అర్థం. గుణపాసం, కర్మపాసం, అవిద్యాపాసం, ఇలా అనేక పాసములతో బంధింపబడి ఉన్నాం మనం. పశువు అంటే పాసం చేత బంధింపబడిన జీవుడు, దేశం కాలం పరిమితులకు లోబడిన వాడు, అజ్ఞాని అని అర్థములు. అలాగే వేదాంతంలో పశువుకి ఇచ్చిన నిర్వచనం, తాను ఉపాసించే దైవం తనలో ఉన్న చైతన్యం ఒక్కరే అని తెలియకుండా ఉపాసించే జీవుడు పశువు. అమ్మ పాసం తీసేస్తే జీవుడే పరమాత్మ. అందుకే అహం ఇతి విభావయే భవానీ భవానీ అంటే మన లోపల అహం రూపంలో ఉన్న చైతన్యం భవానీదేవే అని తెలుసుకోవడం. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రుని పూజించవద్దు. నువ్వు మంత్రస్వరూపం కాకపోతే మంత్రజపం చెయ్యవద్దు అన్నారు. అందుకే మంత్రన్యాసం చేసుకుని మంత్రం నీ స్వరూపం అయ్యాక మంత్రజపం చేయాలి. అలాగే మహాన్యాసం చేసి రుద్రుని మనలో నింపుకున్నాక రుద్రాభిషేకం చేయాలి. మన పాసం తీయమని అమ్మని వేడుకుంటూ ఇప్పుడు ఇంకో నామంలోకి వెళ్తున్నాం. సంపూర్ణంగా పాషండత్వాన్ని సంహరించే తల్లి సంహృత శేష పాషండ. పా అంటే వేదము యొక్క అర్థం అని అర్థం, ఎందుకంటే అది పాలించినది, రక్షించినది కాబట్టి. పాఖండులు అన్న, పాషండులు అన్న వేదధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు వల్లభాచార్యుల వారు. పాషండ ప్రచురేలోకే కృష్ణ ఏవ గతిర్మమా అన్నారు. అందుకే ఈ కలికాలంలో మనలో ఉన్న పాషండత్వం పోగొట్టమని అమ్మని వేడుకుంటూ ఇప్పుడు ఇంకో నామంలోకి ప్రవేశిద్దాం. సదాచారం ప్రవర్తింపచేయు తల్లి సదాచార ప్రవర్తిక. సదాచారం అంటే శాస్త్రం చెప్పిన ఆచారం, అలాగే ఎల్లప్పుడూ ఆచరించవలసినది. అలాగే సత్ ఆచారం అంటే మంచి ఆచారం. అలాగే ఈ నామాన్ని దురాచార శమని అనే నామంతో కలిపి అమ్మని ఆశ్రయిస్తే అమ్మ దురాచారాలు తొలగించి అన్ని సదాచారాలు కుదురుస్తుంది. అగస్త్య మహాముని దేశమంతటా తిరుగుతూ కలిదోషంతో జీవులు ఎలా తరిస్తారని బాధపడుతుంటే కంచిలో అమ్మవారి కోసం తపస్సు చేసుకుంటుంటే హయగ్రీవస్వామి ప్రత్యక్షమై ఏమీ పర్వాలేదు అని అభయమిచ్చి అన్నదోషాలు, ఆచార దోషాలు, వ్యవహార దోషాలు ఇవేమీ లేకుండా ప్రయత్నిస్తూ అమ్మని ఆరాధిస్తే తెలియక చేసిన దోషాలు ఏమీ పనిచేయవు అని అభయమిచ్చారు. అందుకే ఆచార్య ప్రభువో ధర్మ, ధర్మస్య ప్రభువో అచ్యుత అన్నారు. సదాచారం పాటిస్తే దాని ద్వారా ధర్మబద్ధంగా ఉంటాం, ధర్మం ద్వారా పరమేశ్వరిని చేరుతాం. మనపై దురాచారాల దోషం పడకుండా అనుగ్రహించమని అమ్మని ప్రార్థిస్తూ ఇప్పుడు ఇంకో నామంలోకి వెళ్తున్నాం. వేసవి కాలంలో బాగా తప్పించిపోయిన వానికి వెన్నెల వస్తే ఎంత హాయిగా చల్లగా ఉంటుందో, తాపత్రయములు అనే అగ్నితో బాగా తప్పించిపోయిన వారికి చల్లబరిచే వెన్నెల అమ్మవారు. అందుకే అమ్మ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయములు మూడు రకములు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాలు. అందుకే ఓం శాంతి 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 అని మూడు మార్లు అంటారు. అలాగే చంద్రిక అంటే శాంతి, చంద్రస్వరూపమైన అమ్మవారి అనుగ్రహం, అమృత భావం. చంద్రకళ అంటే సహస్రారంలో ఉన్న సుధామయ బిందువు. మూలాధారంలో కుండల్ని జాగృతి జరిగినప్పుడు అగ్నిలా లేస్తుంది. అలాగే సహస్రారం చంద్రమండలం. అగ్నిమండలం నుంచి సూర్యమండలం ద్వారా చంద్రమండలంలోకి వెళ్ళగలిగితే సహస్రారంలో వెన్నెలలా శాంతినిచ్చి చల్లబరుస్తుంది. మన తాపాలు తొలగించమని అమ్మని వేడుకుంటూ ఇప్పుడు ఇంకో నామం. బాల్యం వృద్ధాప్యం లేని తల్లి తరుణి. తరుణి అంటే యవ్వనం, అన్ని ఇంద్రియములు సంపూర్ణంగా వికసించిన దశ. అలాగే మూలాధారం నుంచి జాగృతి చెంది ఊర్ధ్వముఖ ప్రయాణానికి సిద్ధపడిన కుండలిని తరుణి. అందుకే తరుణి విద్య అంటే కుండలిని విద్య, 16 అక్షరాల షోడశీ విద్య. ఇప్పుడు ఇంకో నామం. తాపసులు మాత్రమే ఆరాధించగలిగిన తల్లి తాపసారాధ్య. అంటే తపించే స్వభావం చేతనైన వాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు. ఇలా అమ్మవారు ఎవరి చేత ఆరాధింపబడతారో తెలియజేసే నామాలు అన్ని ఒక దగ్గరకు చేర్చి పారాయణ చేయవచ్చు అన్నారు గురువుగారు. తపస్సు అనగా లోకేశ్వరి ఆయన అమ్మ కోసం తప్పించడం, నియమబద్ధమైన జీవితం, కృష్ణ పరమాత్మ ఇచ్చిన నిర్వచనం, ఈ నిర్వచనం త్రిసతిలో కూడా ఉన్నది, మనస్సు ఇంద్రియంలో ఏకాగ్రం చేయడమే. ధర్మరాజు యక్షుడికి చెప్పిన నిర్వచనం స్వధర్మ పాలన చేయడమే తపస్సు. అలా తాపస్సులుగా మనందరినీ అనుగ్రహించమని అమ్మవారిని కోరుకుంటూ ఇప్పుడు ఇంకో నామంలోకి వెళ్తున్నాం. తనుమధ్య, ఈ నామానికి చాలా అర్థాలు చెప్పారు గురువు గారు. సన్నని నడుము గలది కలిగిన తల్లి అమ్మవారు. అలాగే శ్రీచక్రం అనే శరీరంలో బిందు రూపంగా మధ్యలో ఉన్నది. ప్రాణశక్తి చరించే సుషుమ్నానాడి. కుండల్ని మూలాధారం నుంచి బయలుదేరి శరీరం మధ్యలో ఉన్నప్పుడు తనుమధ్య. అలాగే కాంచీపుర కామాక్షిదేవికి మరో పేరు తనుమధ్య. అమ్మవారి శక్తిపీఠాల్లో నీవా నదీ తీరంలో బిల్వేశ్వర స్వామిగా వెలిసిన శివుని భార్య పేరు తనుమధ్య. ఇప్పుడు ఇంకో దివ్యనామంలోకి వెళ్తున్నాం. తమస్సు అంటే అజ్ఞానం, అవిద్య అని అర్థం. తమస్సును పోగొట్టే తల్లి తమోపహ. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
చాలా బాగా చెప్పారండి సుబ్రహ్మణ్యం గారు. మీరు చెప్పిన ఒక విషయం నాకు చాలా బాగా నచ్చిందండి. అభివృద్ధి దాంట్లో నుంచి సూర్య దాంట్లోకి వెళ్ళి, సూర్యుడి నుంచి చంద్ర దాంట్లోకి వెళ్ళాలన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మరి తాపత్రయాగ్ని సంతప్తమ సమాహ్లాదన చంద్రిక నామంలో యోగపరంగా సహస్రంలో వెన్నెల అమ్మవారు అని అన్నారు. మరి యోగపరంగా తాపత్రయాలేంటి? మరి ఈ తాపత్రయాలేంటి?
యోగపరంగా తాపత్రయములు అలాగే మూడు, ఆ మూడు మూడు గ్రంథులు, మూడు ముడులు, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఈ మూడింటిని ఛేదించుకుని కొండల్ని సహస్రం చేరితే అక్కడ వెన్నెల్లా అమ్మ చల్లబరుస్తుంది. అదే మోక్షం.
అంటే మీరు ఇందాక చెప్పిన ఈ అగ్ని, సూర్య, చంద్ర ద్వారా కొండల్ని వెళ్తుంది అన్నది దీనికి మనం సమన్వయం చేసుకోవచ్చా?
అవునండి. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, వీటి ద్వారా పైకి సహస్రం చేరుతుంది కుండల్ని.
చాలా బాగుందండి. మరి అమ్మవారి ఎవరి చేత ఆరాధింపబడుతుందో తెలిపే నామాలన్నీ ఒక దగ్గరికి చేర్చుకుని పారాయణ చేసుకోమని చెప్పారు కదా, మరి ఆ నామాలు ఏమిటవి?
ఆ నామాలు భక్తి ప్రియ, భక్తివస్య, ధ్యానగమ్య, తాపసారాధ్య, అంతర్ముఖ సమారాధ్య, ధీర సమర్చిత, వీరారాధ్య. ఈ నామాలన్నీ మనం ఈ లిస్ట్ లో ఉన్నామా లేవా అని చూసుకోవాలి అని గురువు గారు చెప్పారు. అంటే మనం ధీరులమా, వీరులమా, తాపసులమా అని చూసుకోవాలి అని చెప్పారు గురువు గారు.
చాలా బాగుందండి. ఈ నామాలన్నీ ఒక దగ్గర చేసుకుంటే ఇదేమో పారాయణ అవుతుంది అనమాట. అప్పుడు
అదొక పారాయణ. నాకు కలిగిన భావం ఏంటంటే గురుగారు చెప్పినట్టు ద్రాక్ష గుత్తులు అన్నారు కదా, ఇందులోంచి ఒక ద్రాక్ష పండు, అందులో ద్రాక్ష పండు తీసుకుని మనమే ఒక గుత్తి తయారు చేసుకున్నట్టు భావన కలిగింది నాకైతే.
బాబా చాలా 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 బాగుంది. మరి ఇక్కడ మళ్ళీ కృష్ణ భగవాన్ తీసుకొచ్చారు అమ్మవారి దగ్గర. ఆయన ఏమో తపస్సుకి నిర్వచనం త్రిసతిలో కనపడుతుంది అన్నారు. ఈ కృష్ణ భగవానుడికి ఆ త్రిసతికి ఏమిటి సంబంధం?
కృష్ణ భగవాన్ తపస్సుకు చెప్పిన నిర్వచనం మనస్సు ఇంద్రియములు ఏకాగ్రం చేయడమే అని చెప్పారు. అలాగే ఇదే భావం మనకి త్రిసతి ఆరో శ్లోకంలో ఏకభక్తి మదర్చిత అనే వాక్యంలో కనబడుతోంది.
అబ్బో చాలా బాగుందండి. మీరు కలిపి చెప్పడం చాలా బాగుందండి. ఇప్పుడు బాగా అర్థమైంది. చాలా బాగుందండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.
తర్వాత వచ్చేవారు భానుకిరణ్ గారు అండి. భానుకిరణ్ గారు మనకి మంచి తత్వం నేర్పిస్తున్నారండి ఇందులోని. భానుకిరణ్ గారు ఉన్నారా అండి?
శ్రీ గురుభ్యో నమ. అందరికి నమస్కారం. వినిపిస్తున్నారా అండి?
వినిపిస్తోందండి. చక్కగా వినిపిస్తోంది. చెప్పండి.
అందరికి నమస్కారం. ఇంకా ఫస్ట్ బాలు గారికి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఆయన చాలా హెల్ప్ చేశారు మీనా గారితో పాటు. ఇంకా నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను మూడు నామాలతో స్టార్ట్ చేస్తాను. చితి తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. సో చితి గురించి మాట్లాడుతూ గురువు గారు అన్నారు స్వతంత్ర విశ్వసిద్ధి హేతు అని. చితి అందరిలో చైతన్యం మృతుగ్గా ఉంది. విష్ణు పరమాత్మ కూడా గీతలో చెప్పారు భూతానాం అస్మి చేతనం. శంకర్లు కూడా పరిచితి అని చెప్పారు సౌందర్యలడిలో. మరి తమోపహ తర్వాత ఇక్కడ చితి రావటం అంటే అవిద్యకి శత్రు అయిన జ్ఞాన రూపమే చితిహి. అలాగా మరి ఇప్పుడు తత్పద లక్ష్యార్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే తత్ అనే పదం దేన్ని చెప్తుందో అదే అమ్మవారు. తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు. సో ఇక్కడ ఉపాధిని నిరసించి పట్టుకోవాల్సిందే తత్తు. ఇంకా అది అని చెప్పలేవు తత్ని. అలాగా తత్పదంకి లక్ష్యమై అర్థమై ఉన్నదే అమ్మ. ఇంకా తత్వం అనేది గాయత్రి మంత్రార్థంలో కూడా ఉంది. అలాగా తత్పదాన్ని అమ్మవారిని అర్థం చేసుకుని ఇప్పుడు ఆ తత్వ నేల స్వరూపం ఎలా ఉంటుంది అంటే చిదేక రసరూపిణి. ఇది ఈ మూడు నామాలు. దాని తర్వాత వచ్చే నామాలు స్వాత్మానందాల విభూత బ్రహ్మానంద సంతతి. ఇక్కడ హయగ్రీవ స్వామి అగస్త్యులకి ధృషతి చెప్పేటప్పుడు స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వ విగ్రహ అని చెప్పారు. నా రూపమే అమ్మ, విశ్వమంతా ఆవిడ విగ్రహం. అమ్మనే ఆనంద సముద్రం ముందు మిగతా ఆనందాల సమూహం అంతా అల్పము. ఇక్కడ మిగతా ఆనందాలంటే బ్రహ్మానందం అనేది బ్రహ్మలోక ఆనందం. మరి మనుష్య ఆనందం అంటే ఏంటి అసలు? మనుషుడు ఆనందం పొందాలంటే తను యువకుడి ఉండాలి, ఆరోగ్యుడు ఉండాలి, మంచి శరీరం, జ్ఞాని, సాధు, అధ్యయన సంపన్నుడు, ఇంకా పరిజనాలు అనుకూలంగా ఉండాలి. చాలా ఉన్నాయి. మరి మనిషి ఆనందం నుంచి బ్రహ్మానందం వరకు మనము చూసుకోవాలనుకుంటే ఇక్కడ గురువు గారు చాలా రకాల ఆనందాల గురించి చెప్పారు. ప్రతిదీ మనుష్య ఆనందం నుంచి మొదలవుతూ 100 రెట్లు ఎక్కువ. అలాగా మనుష్య ఆనందము, మనిషి గంధర్వ ఆనందం, దేవగంధర్వ ఆనందం, ఇలాగ చాలా ఆనందాల గురించి చెప్పి గురువు లాస్ట్లో బ్రహ్మలోక ఆనందం గురించి చెప్పారు. అలాగా ఇన్ని లోక ఆనందం కూడా అఖండ అమ్మనే ఆనందం ముందు అల్పము. అదే చిదేక రసము, అదే తత్పద లక్ష్యార్థ. సో నీ లోపలే వెతుకు, అమృత సముద్రం కోసం తపస్య చేయి, సాధన చేయి. స్వస్తి.
భానుకిరణ్ గారు చాలా బాగా చెప్పారండి. మీరు మహావాక్యాలు రెండు వాడారండి, ఒకటి తత్వమసి, ఒకటి ఇంకొకటేమో అహం బ్రహ్మాస్మి అని. అసలు ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి అసలు?
తత్వమసి అనేది గురు శిష్యుడికి ఇచ్చే ఉపదేశ వాక్యం. ఇక్కడ తత్ అనేది ఏంటంటే బ్రహ్మవాచకం, బ్రహ్మవాచకం. త్వం అనేది జీవవాచకం. కానీ శిష్యుడు అనేది ఏంటంటే అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వచ్చినప్పుడు అది అనుభవ వాక్యంగా అయిపోతుంది.
చాలా బాగుంది. మరి బ్రహ్మం ప్రత్యక్షమా పరోక్షమా?
మనము శాస్త్రం వినేటప్పుడు ఏంటంటే బ్రహ్మం ప్రత్యక్షం అని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఎప్పుడూ పరోక్షమే.
మీరు ఇంకో మాట కూడా మాట్లాడారండి, చిదేక రసరూపిణి అన్నారు. అంటే అసలు ఆ చిదేక రసరూపిణి అంటే ఏమిటి?
ఇక్కడ గురువు గారు ఏకరస అంటే అఖండ ఆనందం అని చెప్పారు. మరి చిదేక రస అంటే అఖండ జ్ఞానానందం.
అఖండ జ్ఞానానందం బాగుందండి. చిదేక రసరూపిణి అంటే అఖండ జ్ఞానానందం. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారండి భానుకిరణ్ గారు. చాలా బాగుంది, ధన్యవాదాలండి మీకు. నెక్స్ట్ వచ్చేవారు హిమజ గారు. హిమజ గారు ఉన్నారా అండి?
ఉన్నా అండి, వినిపిస్తుందా?
వినిపిస్తోందండి. మనకి హిమజ గారు పరానామం నుంచి బిందు మండల వాసిని వరకు చెప్తారు.
సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ దక్షిణామూర్తే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సభ్యులందరికీ మరియు లలితాంబమైన ఈ మీటింగ్కి నా నమస్కారములు. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. ప్రతిమానవునిలో ఉన్న చైతన్యమే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి యొక్క ప్రకటనమే వాక్కు. వాక్కు వ్యక్తీకరింపబడిన జ్ఞానము. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ నాలుగు వాక్కు యొక్క స్వరూపాలు. వీటిలో పర, పశ్యంతి, మధ్యమ అన్నవి సూక్ష్మదశలు. స్థూలానికి మూలం సూక్ష్మం. స్థూలం కంటే సూక్ష్మంకి శక్తి ఎక్కువ. బయటకు వినపడే మాటలన్నిటికీ వైఖరి అని పేరు. ఈ వాగ్దశలు అర్థం చేసుకోవడానికి విత్తనాన్ని ఉదాహరణగా చెప్పారు. విత్తనం జలతత్వం తీసుకొని ఉగ్గుతుంది. ఇది పరాదశ. దీని నుంచి ఒక మొలక వస్తుంది. ఇది పశ్యంతి దశ. తరువాతి దశలో రెండు దళాలు వస్తాయి. ఇది దళదశ, మధ్యమా దశ. అటుపిమ్మట కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు అన్నీ వచ్చి వృక్షం ప్రకటింపబడుతుంది. ఇది వైఖరి దశ. ఈ ఉదాహరణతో మనలో జరిగే వాగ్దశలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మాట్లాడాలనే సంకల్పం రాగానే సహచారంలో చైతన్యం ఉత్పన్నమయ్యి మూలాధారంలో పడుతుంది. అక్కడి నుంచి ఆ చైతన్యం బయలుదేరుతుంది. ఈ బయలుదేరే దశనే పరాదశ అంటారు. బయలుదేరిన చైతన్యం భావించబడుతుంది. ఇది పశ్యంతి దశ. భావించబడినది మన పూర్వజ్ఞానం చేత వాక్య నిర్మాణం జరుగుతుంది మనసులోన. ఇది మధ్యమా దశ. మన సంకల్పం, భావన, వాక్య నిర్మాణం అంతా జరిగిన తరువాత అది కంఠం నుండి వాకులా బయటకు వస్తుంది. ఇది వైఖరి దశ. పరాలో బిందుస్థానము, పశ్చంతిలో బాలాను, మధ్యమాలో పంచదశీ విద్యను, పుతరూపం అయిన వైఖరిలో రాజరాజేశ్వరీ దేవిని మరియు షోడశీ విద్యను చూపించారు. అదే ఈ వాగ్దశలను సృష్టిపరంగా చెప్తారు గురుగారు. సృష్టి చేయాలనుకున్న పరమాత్మ తన శక్తితో కలిశాడు. ఇది పరాదశ. సృష్టి ఎలా చేయాలి అని భావించాడో అది పశ్చంతి. అన్నీ ఏ విధంగా చేయాలి అని లోపల సమకూర్చుకున్నాడో అది మధ్యమా దశ. చివరికి సృష్టి రూపంలో వ్యక్తమైంది వైఖరి. అందుకే పరమాత్మ చేసిన సృష్టిలో వాక్కు స్వరూపాలు అంతటా వ్యాపించి ఉన్నాయి. ఎలా అంటే రాళ్లలో పరాదశగాను, వృక్షాల్లో పశ్చంతి దశగాను, పశువుల్లో మధ్యమాగాను, మనుషుల్లో వైఖరిగాను వ్యక్తమవుతుంది. పరాదశ ప్రపంచం అంతటా ఉంటుంది. తురీయం వాచో మనిషావదంతి అని వేదవాక్యం. అంటే ఎవరు జ్ఞానులో వారు వాక్కును తెలుసుకోగలరు. వాక్కు యొక్క పూర్ణ దశ మానవుడిలో ఉంటుంది. అందుకే పూర్ణత్వం ఆపాదించి పురుషుడు అన్నారు. మనలో ఉన్న ప్రాణశక్తి యొక్క ప్రథమ స్వరూపం వాక్కు. చైతన్యం ఎక్కడ ఉంటుందో అక్కడ నాదం ఉంటుంది. అందుకే నాదాన్ని పట్టుకుని చైతన్యాన్ని చేరుకోవాలి. ఇదే నాదరూపి అయిన అమ్మ. మూలాధారంలో పరాదశను, స్వాధిష్టానంలో పశ్చంతి దశను, అనాహతంలో మధ్యమా దశను, విశుద్ధ చక్రంలో వైఖరిని మనకి కుండలిని పరంగా చెప్పారు. ఇంకా ఈ వాగ్దశను శ్రీచక్ర పరంగా కూడా అన్వయించారు. పరా ప్రత్యక్షితి రూప. ప్రత్యక్ అంటే అంతర్ముఖము. ఎవరు అంతర్ముఖులై ఉపాసిస్తారో వారి దృష్టికి కనపడే జ్ఞాన రూపమే అమ్మవారి స్త్రీ రూపం. అందుకే పరా పతన ప్రత్యక్షితి రూప అని పెట్టారు. తర్వాత నామం పశ్యంతి పరదేవత. అమ్మవారిని భావించి ఉపాసన చేసే అంటే సాశాంకుశములు, పువ్వుల బాణాలు, చెరకు బిల్లు ఇలా ఉన్న అమ్మని లేదా శివుడిని, ఏ దేవతని అలా భావించి చేస్తే అది పశ్యంతి దశ. అలా చేసినప్పుడు ఆ దేవత పరదేవతగా దర్శనమిస్తుంది. తర్వాత మధ్యమా వైఖరి. మధ్యమా వైఖరికి రెండింటికి పెద్దగా భేదం లేదు. వైఖరిలా ఉన్న మంత్రాన్నే మధ్యమాగా చెప్తారు. మనం మధ్యమాగా చేస్తాం అంటే మన మనసులో అది జపం చేస్తాం. ఇలా మనస్సుతో కొంత, శబ్దంతో కొంత ఉపాసన చేయటం వలన మనోరూపంగా భావనతోనూ, హంసరూపంలో మంత్రంగాను అమ్మ భక్తుని మనసులో హంసలా ఓలలాడుతుంటుంది. ఇదే భక్త మానస హంసిక. కామేశ్వర ప్రాణనాడి. 72,000 నాడుల్లో ప్రాణనాడి ముఖ్యమైనది. దీన్నే సుషుమ్నా నాడి అంటారు. అమ్మ సుషుమ్నా నాడిలో శివేక రసరూపిణి అయ్యి ప్రవహిస్తూ ఉంది. అదే కామేశ్వర కామేశ్వరి ప్రాణశక్తి. నిశ్చలుడైన పరమాత్మకు స్పందన శక్తియే అమ్మ. అందుకే అమ్మని కామేశ్వరుని యొక్క ప్రాణనాడి అని అన్నాడు. తర్వాత నామం కృతజ్ఞ. కృత అంటే చేసినది లేదా గుర్తుపెట్టుకునేది. క్షమించండి, కృత అంటే చేసినది, జ్ఞ అంటే గుర్తుపెట్టుకోవడం లేదా తెలుసుకోవడం అని అర్థం. అమ్మ తను మనం చేసిన ప్రతి పనిని గుర్తుపెట్టుకుంటుంది. అంటే భక్తితో మనం ఏం పని చేసినా, అంటే పూజ చేసినా, ఒక పుష్పం అర్పించిన ఏం చేసినా గుర్తుపెట్టుకుంటుంది. అలాగే తాను చేసిన ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఏం జరుగుతుందో సాక్షిభూతులైన సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలుడు మరియు పంచభూతాల ద్వారా అమ్మ తెలుసుకుంటూ ఉంటుంది. కార్యరూపమైన జగత్తుని తెలుసుకునే కారణ రూపమే అమ్మ, ఆమె కృతజ్ఞ. తరువాత నామాలు కామపూజిత, శృంగారరస సంపూర్ణ, జయా జాలంధర స్థిత, ఓజాన పీఠ నిలయ బిందు మండల వాసి. ఈ నామాల్లో శక్తిపీఠాలను చూపించారు. ఈ ప్రపంచంలో ఉన్న 64 కోట్ల శక్తిపీఠాలలో అతి ముఖ్యమైనవి 4. వాటిలో మొదటిది కామపూజిత. అందులో చూపించింది కామగిరి పీఠం. కామగిరి పీఠంలో పూజింపబడినది కావున కామపూజిత అని అన్నారు. కామని చేత అంటే నెమ్మదిని చేత అమ్మ పూజింపబడినది, అందుకని కామపూజిత అని. అందుకే శ్రీ విద్యకు కాది విద్య అని నామం. తరువాత సృష్టి ఆరంభంలో కామేశ్వరుని చేత కూడా పూజింపబడినది కావున కామపూజిత అంటారు. ఈ కామగిరి పీఠం కాంచీపురంలో ఉన్నది. జాలంధర్ పీఠం జలంధర్లో ఉన్నది. ఓజాన పీఠం కామాక్షలో ఉన్నది. మరియు పూర్ణగిరి పీఠం హిమాలయ పర్వతాల్లో ఉన్నది. ఈ 4 శక్తిపీఠాలు యందు బిందుస్థానంలో ఉపాసింపబడే తల్లి పేరే జయ, ఆమె పరాశక్తి. ఈ శక్తిపీఠాలను మన శరీరంలో కూడా అన్వయించి చెప్పారు. శృంగారరస సంపూర్ణం. నవరసాల్లో మొదటిది శృంగారం. దీని యొక్క అర్థము ఒక గొప్ప సౌందర్యాన్ని చూడగానే కలిగే అనుభూతి. సర్వాలంకారములే శృంగారము, దానివల్ల కలిగే ఆనందమే రసము. ఇది అమ్మ దగ్గర సంపూర్ణంగా ఉన్నది, అందుకే శృంగారరస సంపూర్ణం. ఇలా నవరసాలను అన్ని శ్రీచక్రానికి అన్వయించారు. ఇంకొక అర్థం ఏమిటంటే శృంగములు అంటే కొమ్ములు, అంటే త్రికోణములు. అరలు అంటే వృత్తాలు లేదా దళాలు. శ్రీచక్రములో 5 త్రికోణాలు అమ్మపరంగాను, వృత్తములు దళములు కలిపి 4, ఇవి అయ్యపరంగాను ఉన్నాయి. అన్నీ కలిపి 9. రస అంటే నవ. ఇలా శ్రీచక్రపరంగా చెప్పారు. శృంగ అర రస సంపూర్ణ అని శ్రీచక్రపరంగా శృంగార రస సంపూర్ణ అని చెప్పారు. అయితే ఇందులో పూర్ణగిరి పీఠం మన హృదయంలో ఎలా చూపించారు అన్నది చెప్పారండి. శృంగ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం 2, రస అంటే షట్రుచు అంటే 6, అర అంటే యోజనము. 2, 6 యొక్క యోజనము 12. ఇదే అనాహత తత్వము. ఇలా అమ్మని మనం పరాదశలో ప్రత్యక్షతలో అంటే అంతర్ముఖమైతే పరాగాను, తర్వాత పశ్చంతి దశగా భావిస్తే పరాదేవతగాను, మధ్యమా వైఖరిలో ఉపాసించినప్పుడు భక్తమానస హంసిగాను అమ్మ మనకు దర్శనమిస్తుంది. స్వస్తి.
బాగుందండి హిమజ గారు, చాలా బాగా చెప్పారండి. పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి, ఇది ఉత్తి మన వాక్కే కాకుండా మన సృష్టికి కూడా మనం అన్వయించుకోవచ్చు కదా.
అవునండి.
మరి వాక్కు దశలు శ్రీచక్రంలో ఎక్కడున్నాయని చెప్పారు మీరు?
శ్రీచక్రంలో అండి, బిందుస్థానముని 9వ ఆవరణ అంటారు. ఇక్కడ పరాదశగా చెప్తారండి. తర్వాత 8వ ఆవరణలో పశ్చంతి దశగాను, 7వ ఆవరణలో మధ్యమా దశగాను, తర్వాత 6, 5, 4, 3, 2 ప్రథమావరణంలో వైఖరిగా చెప్పబడ్డాయండి.
వైఖరి అంటే బయటకు వచ్చింది, మొత్తం సృష్టి
ప్రకటింపబడింది.
చాలా బాగుంది. మరి శక్తిపీఠాల గురించి చెప్పారు, అవి మన శరీరంలో ఉన్నాయన్నారు. శక్తిపీఠాలు మన శరీరంలో ఎక్కడున్నాయి?
మూలాధారం నుంచి మొదలు పెడితే అండి, మూలాధారంలో కామగిరి పీఠంను, అనాహతంలో పూర్ణగిరి పీఠంను, తర్వాత విశుద్ధి చక్రంలో జాలంధర పీఠాన్ని, తర్వాత ఆజ్ఞాచక్రంలో ఓజాన పీఠాన్ని చెప్పేయండి.
ఓ చాలా బాగుంది. ఇది అంటే మనం కూర్చుని ధ్యానం చేసుకున్నప్పుడు ఈ పీఠాలని మన శరీరంలోనే మనం ధ్యానం చేసుకోవచ్చు. మరి 9 రసాలు ఉన్నాయన్నారు. ఈ 9 రసాలు శ్రీచక్రంలో కూడా ఉన్నాయన్నారు. శ్రీచక్రంలో ఏ ఏ ఆవరణలో ఈ నవరసాలు ఉన్నాయి?
శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉన్నాయండి. దీంట్లో మొదలు పెడితే అంటే ప్రథమ ఆవరణ నుంచి మొదలు పెడితే త్రైలోక్య మోహన చక్రము, ఇది ఇక్కడ శృంగారం చెప్పారు. తర్వాత సర్వాస పరిపూరక చక్రం, ఇక్కడ వీరరసం. సర్వ సంక్షోభం చక్రం, ఇక్కడ కరుణరసం. సర్వ సౌభాగ్యదాయక చక్రం, ఇక్కడ భయానకం. తర్వాత సర్వాధి సాధక చక్రం, ఇక్కడ దీపత్సం. తర్వాత సర్వరక్షాకర చక్రం రౌద్రం, సర్వరోగహర చక్రం హాస్యం, సర్వసిద్ధిప్రద చక్రం అద్భుతం. ఇవన్నీ కలిపి ఇప్పుడు 8 రసాలు అయ్యాయండి. ఈ 8 రసాలన్నీ అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనిషికి వచ్చేదే శాంతిస్థానము, అదే సర్వానందమైన చక్రం, అక్కడే బిందుస్థానము, అదే శాంతి రసము.
శాంతి అంటే పరిపూర్ణంగా అన్ని సమాంతంగా ఉంటాయన్నమాట అక్కడ.
అవునండి,
ఏ అడ్డళ్ళు లేకుండా ఉండే రసం అది. శాంతం, శాంతం రసం కాదేమో, శాంతం అంటే అక్కడ
స్థితి అని చెప్పారండి.
స్థితి, అవును, చాలా బాగా చెప్పారండి హిమతి గారు, చాలా బాగుంది ఈ విశ్లేషణ, చాలా బాగుంది.
ఇంకొక
శరీరంలో శక్తి పీఠాలు ఎక్కడున్నాయో చెప్పారు, శ్రీచక్రంలో వాక్కు దశలు అవన్నీ ఎక్కడున్నాయో చెప్పారు, శ్రీచక్రంలో నవరసాలు చెప్పారు. శ్రీచక్రాన్ని మీరు చాలా బాగా స్టడీ చేసినట్టుగా అర్థమవుతుంది నాకు. చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు.
ఇంకొకటి చెప్పాలనుకో, ఇంకొక విషయం ఏంటంటే మన శరీరంలో ఉన్న అంటే అంటే అవయవాలకు కూడా శ్రీచక్రం, ఈ నవరసాలు తర్వాత శ్రీచక్రము ఇలా మొత్తం అన్వయించి చెప్పారు. అయితే మన సాయి వారణాసి గారు ఒక అద్భుతమైన ఇది చెప్పారండి, అది ఒక్కసారి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ నవరసాలు చెప్పినప్పుడు కింద చక్రం అంటే మొదటి ఆవరణ చక్రం దగ్గర నుంచి వచ్చినప్పుడు అండి, మొదట శృంగారం, తర్వాత వీరరసం, తర్వాత కరుణ. అంటే ఎంత సిస్టమాటిక్ గా పెట్టారు అని అంటే, కింద శృంగారం అని అన్నప్పుడు శరీర అవయవాలకు వచ్చేసరికి ఊరువులు అంటే పాదాలు అని చెప్తారండి. అయితే శృంగారము మొదటి చక్రం మొదటి ఆవరణలో అంటే అది చతుర్భుజము, చతుర్భుజము అంటే వ్యాపించినది అని చెప్పారు గురువుగారు. సో అమ్మ అంత సర్వాలంకారాలు అంటే అన్ని అలంకరించుకొని అలా కూర్చుంటుందండి, అంటే బుద్ధ బొమ్మలు అలా కూర్చున్నప్పుడు శృంగార రసం. తరువాత వీరరసం అంటే నడుము దగ్గర వస్తుందండి అది. మనం చూడండి అంటే ఎవరైనా వీరత్వాన్ని ప్రదర్శించాలంటే నడుము దగ్గర చేయి పెట్టుకొని చెప్తారు, అలా ఒకటి వీరరసం. అంటే ఇంకా విశ్లేషణ సాయిగారు చేస్తారు. తర్వాత అండి కరుణ, ఈ కరుణ స్థానం అంటే మూడో చక్రం దగ్గర కరుణ స్థానం చెప్పారు, అది నాభి దగ్గర. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. అంటే అమ్మ పిల్లలు అంటే ఈ కనెక్షన్ అనేది మనకి నాభి స్థానం దగ్గరే ఉంటుంది. కరుణ అంటే అమ్మ రూపం అని చాలా సార్లు చెప్పారు గురువు గారు. అసలు ఆ చక్రానికి ఆ కరుణ రసం అందుకే ఆపాదించారు అని ఎంత సిస్టమాటిక్ గా అనిపించిందంటే చాలా అద్భుతంగా అనిపించిందండి. తర్వాత భయానకం, మనకి భయం వేసినా ఏం చేసినా కానీ హృదయస్థానంలో అనిపిస్తుందండి అది. తర్వాత భీభత్సం, తర్వాత రౌద్రం, రౌద్రము కనుబొమ్మల మధ్య చెప్తారండి. అంటే ఎవరికైనా కోపం చూపించాలని ఏం చేసినా కనుబొమ్మలు ముడివేశారు అని చెప్తారు అది. ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే స్థితి హాస్యం, అంటే కదండి అన్ని పోయిన తర్వాత హాస్యం ఉంటుంది. దాని తర్వాత ఇన్ని జరిగిన తర్వాత అద్భుతం అనిపించేది మన మస్తకంలో. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత వచ్చే స్థితి శాంతి. ఈ సాయి వారణాసి గారు చాలా బాగా అన్వయించి చెప్పారండి, ఇంకా డీటెయిల్ గా ఆవిడ చెప్తారు తర్వాత.
తప్పకుండా, తర్వాత ధన్యవాదాలండి హిమజు గారు, చాలా బాగా చెప్పారు మీరు. తర్వాత రాబోయేది ఉమా తపస్సు. అమ్మా ఉమా వచ్చావమ్మా?
ఉన్నారండి.
చెప్పమ్మా. మనకు ఉమా తపస్సు ఏమో రహోయాగ క్రమరాజు దగ్గర నుంచి విశ్వసాక్షిని వరకు చెప్తారు, చెప్పండి ఉమ్మగారు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. రహోయాగ క్రమరాజ్య రహస్తర్పణ కర్పిత. రహ అంటే రహస్యం, రహస్యంగా చేసే యాగం అది. గురువుల వద్ద క్రమ పద్ధతిగా తీసుకొని చేయవలసినది. అమ్మవారి ఆరాధన రెండు రకాలుగా ఉంటుంది, అవి బహిర్ అంతర్యాగాలు. బయట శ్రీచక్రమందు చేసేది బహిర్యాగం, మన లోపలే శ్రీచక్ర భావనతో చేసేది అంతర్యాగం. అప్పుడే అమ్మ కామగిరి ఓర్ధ్యాన జాలంధర బిందు మండలమునందున్న అమ్మను ఆరాధించగలం. ఇక రహస్తర్పణం అంటే ఈ అంతరంగ రహోయాగంలో అమ్మని ఆరాధించి మన యొక్క జీవభావాన్ని ఆయా పీఠముల యందు అర్పించటమే, అదే రహస్తర్పణం. అంటే రహస్యంగా అర్పణ చేయడం అన్నమాట. మరి అలా చేస్తే అమ్మ ఏం చేస్తుంది? సత్యప్రసాదిని, అంటే ఆ తల్లి త్వరితంగా ఎవరి ఆరాధనకు తగిన ఫలితాన్ని వారికి అనుగ్రహిస్తుంది. ఎలా అనుగ్రహిస్తుంది? ఆమె విశ్వసాక్షిని కనుక దేనికి అంటకుండా అన్నింటికీ తాను సాక్షిగా ఉండటం వల్ల, అది సమ్యక్ ఈక్షణంతో అణువు నుండి బ్రహ్మాండం వరకు భూత భవిష్యత్ వర్తమానాలకు సాక్షిగా సమగ్ర దృష్టి కలిగిన తల్లి ఆమె. మరి ఆమెకి సాక్షులు లేరా? లేరు, అందుకే ఆమెను సాక్షివర్జిత అన్నారు. తరువాతి నామాలు. షడంగ దేవతాయుక్త. అమ్మ మంత్రస్వరూపిణి. మంత్రానికి 6 అంగాలు ఉంటాయి. ఇందాక చెప్పారండి మనం మహాన్యాసం న్యాసం చేస్తాము మంత్రానికి అని. అందులో అవి 6 భాగాలు అన్నమాట. హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము. అమ్మ ఈ షడంగ దేవతలతో బిందువు వద్ద ఆరాధింపబడుతూ ఉంటుంది. ఈ షడంగ దేవతల్ని మనం ఖడ్గమాల స్తోత్రంలో గమనించగలం. అసలు ఈ ఖడ్గమాల స్తోత్రం పేరు శుద్ధ శక్తి మాల. మాల అంటే వరుస. శ్రీచక్రంలో నవావరణ దేవతల వరుస కనుక దాన్ని శుద్ధ శక్తి మాల అంటారు. ఈ ఉపాసనలో వచ్చే శుద్ధులలో ఖడ్గసిద్ధి ఒకటి కనుక అది ఖడ్గమాలగా వ్యవహారంలోకి వచ్చింది. మరి ఈ తల్లి యొక్క గుణాలు ఏమిటి? షాడ్గుణ్య పరిపూరిత. అమ్మ 6 పరిపూర్ణ గుణములున్న తల్లి. అవి ఐశ్వర్య, ధర్మ, యశస్, స్త్రీ, జ్ఞాన, వైరాగ్యాలు. అలాగే 6 శక్తులు సంపూర్ణంగా ఉన్న తల్లి. సర్వజ్ఞతాశక్తి, నిత్యతృప్తి, అనాదిబోధ, స్వతంత్రతాశక్తి, అలుప్తత అంటే లోటు లేకపోవటం, అనంతతాశక్తి. అటు తరువాతి నామం నిత్యక్లిన్న. చిదినిత్య దేవతల్లో శుక్లపక్ష తృతీయ దేవతే నిత్యక్లిన్న. క్లిన్నత అంటే ఆర్ద్రత, తడి అంటే కరుణారసాసా ఆర్ద్రత ఉన్న తల్లి ఆమె. నిత్య క్లిన్నత అనేది తాజాతనానికి కూడా సంకేతం అని గురువుగారు చెప్పారు. అలాంటి తల్లి నిరుపమ అంటే పోలికలు లేని తల్లి, అంటే సాటి లేని తల్లి ఆమె. అందుకే ఏకం ఏవ అద్వితీయం. ఆమె నిర్వాణ సుఖదాయిని. సర్వక్రియా నివృత్తియే నిర్వాణం, అదే మోక్షం. అది ప్రసాదించే తల్లి కనుకనే ఆమె నిర్వాణ సుఖదాయిని. అలాంటి తల్లి నిత్యాషోడశికారూప. నిత్యలు అంటే తిది నిత్యా దేవతలు, వారు 15 మంది. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. వీరు 15 చంద్రకళలు. మాసంలో తిథులను చెప్పినప్పుడు చంద్రకళలను చెప్తారు. అంటే సూర్యుడు ముఖ్యం కాదా? ఈ 15 చంద్రకళలు చంద్రుడు అయినా వీరు శుక్లపక్షంలో సూర్యుడి నుండి కళ్ళలు స్వీకరిస్తూ కృష్ణపక్షంలో ఆ సూర్యుడికి సమర్పిస్తూ ఉంటారు. అంటే అమ్మ సూర్యచంద్ర కళలు కలిగిన తల్లి, కాలస్వరూపిణి. ఆమె అహోరాత్రములుగా ఉండే తల్లి. ఈ కళలు మారుతున్నా మారని ఆత్మగా, షోడసిగా ఉన్న తల్లి. చంద్రమా మనసో జాతః. మిగిలినవి 15 కళలు మనస్సుల్లో వచ్చే మార్పులు. ఆ మారని షోడసిని నిత్యా షోడశకార రూపాగా ఆరాధించాలని చెప్పారు గురువుగారు. ఆ పరదేవతను అందరినీ అనుగ్రహింపమని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
అమ్మా చాలా బాగా చెప్పావమ్మా. చక్కగా నిన్నేమో ఈ వస్తానో రాను అనుకుంటున్న దాన్ని చక్కగా వచ్చావు. చక్కగా ఎంత బాగా అందరికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పావు. కానీ నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అడగచ్చా నేను?
అడగండి, అడగండి.
మరి మహాశంభు చేసింది మహాయాగం అని తెలుసుకున్నాం, మరి రహోయాగం అంటే ఏమిటి?
మనకి లలితా సహస్రనామాలో 2 యాగాలు వస్తాయండి. మొదటిగా వచ్చేది మహాయాగం, అది దాంతోనే అసలు లలిత మొదలవుతుంది. శివుడు గురువయ్యి, తాను గురువయ్యి దేవతలతో చేసింది మహాయాగం. అది దేవతల యొక్క ప్లేన్ లో జరిగింది. కానీ ఈ రహోయాగం అనేది మన ప్లేన్ లో కూడా మనం చేసుకోగలిగిన చక్కటి ఇదన్నమాట యాగం. అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శ్రీచక్రాన్ని అర్చించడం బాహ్యంగా, అది బహిర్యాగం. అదే మన లోపల శ్రీచక్ర భావంతో చేసేది అంతర్యాగం. ఇది రహోయాగం అని ఎందుకన్నారంటే రహస్యంగా చేసేది, లోపల జరుగుతుంది కాబట్టి అది మనకి బయటికి కనిపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు.
చాలా బాగుంది. ఇన్నాళ్ళు రహోయాగం అంటే లోపల చేసుకునేదని చెప్పే అనుకునేదాన్ని, ఇవాళ ఇంకొత్త విషయం తెలిసిందంటే రహస్యంగా చేసుకునేది కాబట్టి రహోయాగం అని. చాలా బాగుంది, అద్భుతం.
మరి పూజా సంకేత నామాలు ఏమిటి?
ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రెండు ఉన్నాయండి, అది షడంగ దేవత యుక్త షాగుణ్య పరిపూరిత. ఈ రెండు నామాలు పూజా సంకేత నామాలు అని గురువు గారు చెప్తారు.
షడంగ దేవత, ఆరు అంగ దేవతలు. మరి నువ్వు చెప్పిందే మళ్ళీ ఇంకోలా అడుగుతున్నాను, ఈ షడంగ దేవత యుక్త షాగుణ్య పరిపూరిత నామాలు పక్క పక్కనే ఎందుకు పెట్టారు? ఆశ్చర్యం ఏమిటి?
ఇది గురువు గారు ఇలా చెప్పారండి, షాగుణ్యాలకి షడంగాలకి సమన్వయం ఉండిట, అంటే సర్వజ్ఞతా శక్తి హృదయమునందు, నిత్యతృప్త శక్తి శిరోదేవి నందు, అనాదిబోధ శిఖాదేవి నందు, స్వతంత్రతా శక్తి కవచదేవి నందు, అలుప్తతా శక్తి నేత్రదేవి నందు, అనంతతా శక్తి అశ్వదేవి నందు ఉన్నాయట. అంటే ఈ షడంగ దేవతలను కనుక ఆరాధిస్తే అమ్మవారిని, అమ్మవారి షడ్గుణాలని మనం ఆరాధించినట్లే అని గురువు గారు సమన్వయం చేశారు.
నాకు ఒకటి గుర్తుకొస్తోంది, ఇప్పుడు మంత్రం చేసే వాళ్ళకి అంగన్యాస కరన్యాసాలను ఉంటాయి, ఇది అంగన్యాసాలలోకి వస్తుందా కదా?
అవునండి, అంగాలు ఇవ అదే హృదయం శిరోసిక కవచ నేత్ర. అవును అంగాలు.
ఇది ఖడ్గమాలలో ముందు కూడా వస్తుంది కదా?
అవునండి, ఈ ఈ అమ్మవారి ఈ షడంగ దేవతలతోనే అసలు ఖడ్గమాల కూడా మొదలవుతుంది.
చాలా బాగుంది, చాలా బాగా చెప్తాను. ఇంతమందిని అడిగాను, మా బేబీ అయిన మధుని పాపం అడగలేదు. మీ అందరూ ఒప్పుకుంటే మధుని కూడా నాకు మూడు ప్రశ్నలు ఉన్నాయి అడిగేస్తాను.
అయ్యో పర్వాలేదు, లేట్ అయిపోయింది.
మూడే మూడు ప్రశ్నలు గబగబా చెప్పేసి. మధు
స్థూల ప్రణవం అంటే కామకళలో మూడు స్థూల సూక్ష్మ పరా చెప్పారు కదా, స్థూలలో అహం చెప్పారు కదా, అదే స్థూల ప్రణవం అంటే. స్థూల కామకళే స్థూల ప్రణవం.
స్థూల కామకళే స్థూల ప్రణవం. సరే, నీ దగ్గర నువ్వు చెప్తున్నప్పుడు రెండు మూడు సార్లు విన్నాను అగ్నిష్టోమాత్మకం అని, సూర్య భగవానుడు అని అని చెప్పావు. ఈ సూర్య భగవానుడి అగ్నిష్టోమాత్మకానికి అది అది కొంచెం వివరించు.
ప్రథమ బిందువు అగ్నిశోమాత్మ అంటే దహన చంద్ర కలిపి ఉన్నది సూర్య భగవానుడిలో అని చెప్పారు. అది ఎలా అంటే, రాత్రి అయ్యేటప్పటికి సూర్య భగవానుడు తన శక్తిని చంద్రునికి జలముకు ఇస్తారంట, మళ్ళీ పొద్దున అయ్యేటప్పటికి తన శక్తి తాను తీసుకుని ప్రకాశిస్తాడంట. అందుకనే తెల్లవారుజామున నదీ స్నానాలు చేస్తే తేజస్ వస్తుంది అని చెప్తారట.
ఓహో, మరి కామాక్ష క్షేత్రం అంటే దాని ప్రత్యేకత ఏంటి? కామాక్ష క్షేత్రం గురించి,
కామాక్య క్షేత్రం గురించి సాక్షాత్ పరమేశ్వరుడే దాని ప్రత్యేకత చెప్పారు. ఏమనంటే, ఇది అమ్మవారి యోని స్థానము. యోని అంటే కారణం, అన్నిటికీ కారణం అమ్మవారే కాబట్టి యోని స్థానం కాబట్టి ఆ పీఠానికి ప్రత్యేకత. అమ్మవారి ఏ విద్య అయినా అక్కడ పండుతుంది. మామూలుగా కూడా ఏ మంత్ర విద్య అయినా కామాక్య కామరూప గిరి మీద చేసుకుంటే పండుతుందని చెప్పారు. ఇది దశమహా విద్యలు అక్కడ ఉన్నాయట, అదే విశేషం అట. అండ్ శక్తి పీఠాలు అన్ని ఆవిర్భవించాక ఈ ఒక్క క్షేత్రం మాత్రమే అత్యంత శక్తి వలన కుంగిపోతూ ఉంటుందంట. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి తన శూలంతో ఆపి పట్టుకున్నారట. అది అప్పుడే చెప్పారు, శివశక్తులు ఆధార ఆధేయములు, శక్తిని తట్టుకోవాలంటే శివుడు ఉండాలి అని చెప్పి.
చాలా బాగుంది. ఇప్పటిదాకా ఈ లలితలో ఉన్నాయి ఈ 15 నిత్య తిథినిత్యా దేవతలు ఎంత బాగా చెప్పారో. అసలు నిజంగానే 15 మంది తిథినిత్యా దేవతలు ఉన్నారు ఇప్పుడు నా పేజీ మీద. ఎంత బాగా,
మీరు 16,
నేను 16, అందరూ ఎంత బాగా చెప్పారు. మరో విషయం ఏంటంటే, నేను మర్చిపోయాను అనుకోకండి, ఎవరు కూడాను మర్చిపోలేదు. భగవద్గీతలో గంగరాజు గారి గురించి చెప్పాను, రాజేశ్వరి గారు మీరు కూడా చాలా బాగా చెప్పారండి. చిత్తప్రజ్ఞ లక్షణాలు చాలా కూలంకషంగా వివరించారు, చాలా సంతోషం. నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, కామక్రోధాల లింకు ఒకదానికొకటి గొలుసులాగా ఉంటుందన్నమాట. ఈ కామక్రోధాల వల్లే వివేకం పోయి సంస్కారం నాశనం అయిపోయి మన లోపల ఒక రాక్షసుడు అనేవాడు ఉంటాడు, వాడు బయటకు వస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా రాగంలో పడకుండా మోహాన్ని పొందకుండా ఉండాలి. మనస్సు ఏమో ఇంద్రియాలతో కలిసినప్పుడు మాత్రమే బయటికి పరిగెత్తిపోయి బయట విషయాలన్నీ లోపల తీసుకొచ్చి మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది. అందుకనే ఏమంటారంటే, ఇంద్రియాన్ని మనసులో పెట్టమన్నారు, మనసుని బుద్ధిలో పెట్టమన్నారు, బుద్ధి ప్రేమపూరితమైన ఆత్మ అయిపోతుంది అప్పుడు. రాజేశ్వరి గారు మీరు కూడా చాలా బాగా చెప్పారండి. ఈరోజు వచ్చిన వక్తలందరూ కూడా చాలా బాగా చెప్పారు, మనసు విప్పి మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. చాలా బాగుందండి, అందరికీ ధన్యవాదాలు.
నేనేమో ఇప్పుడు శాంతి చెప్తున్నాను. శ్రీ ఉమాయై నమః, 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 శ్రీ ఉమాయై నమః. శాంతి శాంతి శాంతిః, సమస్తలోకా సుఖినో భవంతు, సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు, ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. అస్తు, అందరికీ శుభరాత్రి.